भगवते श्री रमणाय, ओम नमो भगवते श्री रमणाय, ओम नमो भगवते श्री रामकृष्णाय, ओम नमो वेंकटेशाय, ओम नमो नारायणाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते रुद्राय, शिवाय नमः, शिवाय नमः, ओम नमः शिवाय। ఈ రోజున భీమవరంలో జగన్నాథ స్వామి గారి కళ్యాణ మండపంలో మనం ఇక్కడ అందరం మనం సమావేశం ఈ సత్సంగం ఇది ఏర్పాటు చేసుకోవడానికి ఒక కారణం అది. ఈ భీమవరం పట్టణంలో ప్రముఖ న్యాయవాది, ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ తత్వవేత్త అయినటువంటి స్వర్గీయ శ్రీ తాడిమళ్ళ జగన్నాథ స్వామి గారి జయంతి ఈ రోజున. ఆ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని మనం ఈ సత్సంగ సమావేశం ఇక్కడ భీమవరం జగన్నాథ స్వామి గారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయాలి. శరీరం ఉన్నప్పుడు జన్మదినోత్సవం అంటారు, శరీరం పోయిన తర్వాత జయంతి అంటారు. శరీరం ఉంటే జయంతి అంటారు, జన్మదినోత్సవం అంటారు. ఆ శరీరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాక దాన్ని జయంతి అంటారు, అది జన్మదినోత్సవం, ఇది జయంతి. జగన్నాథ స్వామి గారికి మాకు బాగా స్నేహం ఉంది, పరిచయం ఉంది. తర్వాత ముఖ్యంగా రమణ భక్తులు ఆయన. పూర్వం ఆయన ఏదో భగవద్గీత చదువుకున్నారు, ఉపనిషత్తులు చదువుకున్నారు, ఇంకో వేదం చదువుకున్నారు. సర్వసాధారణంగా బ్రాహ్మణ్స్ కుటుంబం కాబట్టి ఆ సాహిత్యం పట్ల వారికి అభిలాష ఉంటుంది. మిగతా కులాల కంటే బ్రాహ్మణ్స్లో సంగీతం పట్ల, సాహిత్యం పట్ల అభిలాష ఎక్కువ ఉంటుంది. ఈ బ్రాహ్మణ్స్ కుటుంబాల్లో సాహిత్యం పట్ల, సంగీతం పట్ల అభిలాష ఎక్కువ ఉంటుంది. అంటే మిగతా కులాల్లో ఎవరికి ఉండదని కాదు, బ్రాహ్మణ్స్లో అది ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు అంటే చాలా మంది చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కానీ పూర్వం ఏ ఉద్యోగం చేసినా బ్రాహ్మణ్స్లో చేసుకునేవారు. రాజులు చదువుకున్న ఉద్యోగం చేయడానికి వాళ్ళకి అహంకారం అడ్డొచ్చింది. ఈ మధ్యనంటే రాజులందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కానీ పూర్వం చదువుకుని ఉద్యోగాలు చేసుకునేవారు కాదు. అంటే ఏదో షౌకర్లు వ్యాపారం చేసుకున్నారు, రాజులు వ్యవసాయం చేసుకోవటం, ఎక్కువ బ్రాహ్మణులే ఉద్యోగాలు చేయటం అదే. మిగతా కులాల కంటే ఎంత కొంత వాళ్ళకి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఇంకా తరఫరా నుంచి అది అలా వస్తాను. వాళ్ళకి చదువు మీద ఆధారపడి జీవించే వ్యక్తులు, వేడర్లు చేయండి, డాక్టర్లు చేయండి, ఉపాధి. పూర్వం కాలేజీల్లో కానీ హై స్కూల్లో కానీ బడి పంతులు అందరూ బ్రాహ్మణ్స్, లెక్చరర్స్ అవునా టీచర్స్. పూర్వం టీచర్స్ అందరూ వాళ్ళే బ్రాహ్మణ్స్. ఈ మధ్యన ఇతర క్యాస్ట్లు కూడా చాలా మంది వస్తున్నారు. సంతోషం, మిగతా క్యాస్టులు కూడా బ్రాహ్మణ్స్తో సమానంగా అందుకుంటున్నారు. సరే, జగన్నాథ స్వామి గారికి మాకు, జగన్నాథ స్వామి గారు ఎప్పుడన్నా ఫోన్ చేస్తూ ఉండేవారు, మిమ్మల్ని బట్టి మర్యాద కోసం అలా అనేవారు, మిమ్మల్ని బట్టి నాకు భగవాన్ మీద ప్రీతి కలిగింది అని చెప్పేవారు. ఇదివరకు భగవాన్ గురించి అన్ని ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. చివరి రోజుల్లో మట్టికి శరణాగతి చేశారు భగవాన్. ఆయనకి చదివి ఎక్కువ. రాత్రి మనం 12 గంటలకు మెలకు వస్తే మళ్ళీ నిద్ర వచ్చే వరకు మంచం మీద అటు ఇటు కొట్టుకుంటాం. జగన్నాథ స్వామి గారు రాత్రి 1 గంటకు మెలకు వస్తే మళ్ళీ పుస్తకం చదువుకుని మళ్ళీ నిద్ర వచ్చే వరకు పుస్తకం చదువుకునేవారు. అంటే చదివంటే అంత శ్రద్ధ ఆయన. జగన్నాథ స్వామి గారు ఒక మాట చెప్పిన మాట నాకు గుర్తు వస్తూ ఉంటుంది. నాన్నగారు నా లా పుస్తకాలు వదిలేయండి, నా వృత్తికి సంబంధించి నన్ను ప్లేడరు, నా పుస్తకాలు కూడా వదిలేయండి, ప్రత్యేకంగా ఈ భక్తి గ్రంథాలు 50,000 రూపాయలు పెట్టి కొనుక్కుని చదివానని చెప్పారు. ఉపనిషత్తులు ఏమనండి, ఇంకోరేమనండి, ఇంకోరేమనండి, భగవద్గీత అనండి, వ్యాఖ్యానాలు, నా లా పుస్తకాలు వదిలేయండి. 50,000 రూపాయలు పుస్తకాలు కొని భక్తి గ్రంథాలు చదివాను, బైబిల్ చదివాను, ఖురాన్ చదివాను, ఇంకోటి చదివాను, ఇంకోటి చదివాను, ఇంకోటి చదివాను. నేను చదవకుండా, నాకు భక్తి గ్రంథాలు నేను చదవకుండా విడిచిపెట్టిన గ్రంథం లేదు. అల్టిమేట్ ఫైనల్ నా చివరి రోజుల్లో నేను కంక్లూషన్కి వచ్చి నేను మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగి బాధ పెట్టేవాడిని నేను. మీరు ఎప్పుడు సహనం కోల్పోలేదు. రమణ మనిషి పూర్వం చన్నీళ్ళు చేసేవాడు కదా, తర్వాత మళ్ళీ గోరెచ్చ నీళ్ళు చేసేవాడు, ఇటువంటి ప్రశ్నలు మిమ్మల్ని చాలా అడిగి బాధ పెట్టాను. కానీ కంక్లూజన్లో, ముగింపులో భగవాన్ చెప్పిందే చివరి మాట, అంతకంటే అల్టిమేట్ వరడ్ లేదు, అంతకంటే ఫైనల్ వరడ్ లేదు. చివరికి మనం ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని తరించవలసిందే, ఇంకో మార్గం లేదని నిశ్చయానికి వచ్చానని చెప్పారు. ఎప్పుడు చివరి రోజుల్లో, ఎప్పుడూ కూడా ఒక మాట మీకు చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, నాకు చెప్పేవాడికి నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, వినే వాళ్ళకి మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. చివరి రోజుల్లో ఎప్పుడు భక్తి పెంచుకోవాలి మనం. 50 ఏళ్ళు దాటాక అంటే 50 ఏళ్ళకు ముందు భక్తి ఉండకూడదు అని కదా, 50 ఏళ్ళు దాటాక సూర్యుడి ఒంటికెండ దాటాక ఎక్కడికి వెళ్ళిపోతాడో అస్తమిస్తూ ఉంటాడు. మనం కూడా 50 ఏళ్ళు దాటాక అస్తమించి రోజులు, ఇంకా పోయే రోజులే కానీ వచ్చే రోజులు కాదు మనకు. 50 ఏళ్ళు దాటిన ప్రతి మనిషికి వచ్చే రోజులు ఉండవు, పోయే రోజులు ఉంటాయి. ఒంటికెండ దాటాక సూర్యుడు ఏమవుతాడు, ఉదయం వైపు కలిసి అస్తమించడం అయిపోతాడు మన జీవితం. అంచేత మనం 50 ఏళ్ళు జీవితంలో మన వ్యవసాయదారులైనా, ప్లేడర్లు అయినా, డాక్టర్లు అయినా జాగ్రత్తగా భక్తి హితవు చేసుకుని పెంచుకుంటూ రావాలి. అది ఒకరోజున రాదు. ఇది ఒక్కరోజున ఏదో అన్నం తినేసినట్టు, రొట్టె ముక్క తినేసినట్టు, ఇడ్లీ తిన్నట్టు ఒక్కరోజున రాదు. ఆ సాధన సంస్కారం స్లోగా నెమ్మదిగా సత్పురుషులు సహవాసం చేసి ఎప్పుడన్నా గుళ్ళోకి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని మీకు దగ్గరిన గుళ్ళో మంచి గ్రంథాలు, మీకు ఉపయోగపడే గ్రంథాలు చదువుకుని ఈ గొప్పలకి గౌరవాలకి వెళ్లకుండా, నేను అక్కడ చెప్పాను కదా పలమూర్లు, ఇది జనం వల్ల కానీ, ధనం వల్ల కానీ, గౌరవాల వల్ల కానీ, చదువుల వల్ల కానీ వచ్చేది కాదు. అంగబలం వల్ల, అర్ధబలం వల్ల, కొంతమందికి కుల బలం ఉంటుంది, కొంతమందికి అర్ధబలం ఉంటుంది, కొంతమందికి అంగక బలం ఉంటుంది, కొంతమందికి బంది బలం ఉంటుంది. ఈ బలాల వల్ల వచ్చేది ఏం కాదు. ఇది నేను చెప్పిన అవుట్ స్టేట్ గొడవ. జాగ్రత్తగా మన లోపల నుంచి అది జాగ్రత్తగా మనం అనాత్మను విడిచిపెట్టి ఆత్మజ్ఞానం చేసుకుంటూ మనం ఏది కాదో తగ్గించుకుంటూ ఏది అవునో దానికి నెమ్మదిగా జరుగుతూ ఉండాలి. చివరి రోజులు వచ్చేటప్పుడు భగవద్గీతలో ఎందుకు జగన్నాథ స్వామి గారి గురించి ఆయన చివరి రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఈ భక్తి మార్గాన్ని పెంచుకుంటూ వచ్చారు. వాళ్ళు దచ్చుడు గిరిగారికి ఈ లా పుస్తకాలు అయ్యి అప్పచెప్పేశారు. అబ్బాయి నువ్వే చూసుకో అని చెప్పారు. ఆయన నెమ్మదిగా ఇంకో 5-6 సంవత్సరాలకు స్వర్గస్థులు అవుతారనుక కోర్టుకు కూడా వెళ్తాం మానేసి ఈ భగవాన్ స్మరణలో ఉండేవారు. భగవాన్ రూపం రమణ అని మీరు చాలా కాలానికి అంటున్నారు, నేను ఈ మధ్యన అంటాం, నేను కూడా మొదలు పెట్టానని చెప్పారు. అంటే చివరి రోజుల్లో జాగ్రత్తగా ఇందులోకి వచ్చేసారు. చివరి రోజుల్లో కోర్టుకు వెళ్ళలేదు ఆయన. నేను ఎగ్గినే ఓడిపోయినాక గిరిగారికే బాధ్యత ఇచ్చేశారు. ఏదైనా సలహా ఉంటే చెప్పచ్చు. అని చెప్పి ఇప్పుడు ఇక్కడ భాగవతంలో ఒక భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, మీరు ఎంత గొప్పగా జీవించినా ఈ ప్రాణం మన శరీరాన్ని ప్రాణం విడిచిపెట్టి ఏదో రోజున వెళ్ళిపోతుంది. మన శరీరాన్ని ప్రాణం అంటే జీవుడు బయటికి వెళ్ళిపోతాడు, శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు బయటికి వెళ్ళాక శరీరం క్షేమం అవుతుంది, ఈ శరీరం క్షేమం అయిపోతుంది. అప్పుడు ఈ జీవుడు బయటికి వెళ్ళేటప్పుడు మనకు రోజు తలంపులు ఉంటాయి, ప్రతీ తలంపే కదా జీవితం, సంతోషం తలంపు, దుఃఖం తలంపు, నేను ధనవంతుని అనుకునే ధనం లేదనుకోవటం తలంపు, చావు తలంపు, పుట్టుకి తలంపు, అన్ని తలంపులు. చావు కూడా నిజం కాదు తలంపే, పుట్టుకు కూడా శరీరం పుట్టడం కూడా నిజం కాదు, అది తలంపే, అన్ని తలంపులు, అన్ని తలంపులు. రామకృష్ణ పరమహంస గారు బోధిస్తూ బోధిస్తూ మధ్యలో ఆగిపోతా ఉండరు. ఆయన కూడా మహేంద్రనాథ్ గుప్తా అని ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని కూడా ఉండేవారు. ఆయన అంటిపెట్టుకున్నారని ఆయన మహేంద్రనాథ్ గారు, ఏంటి గుప్త నాకు శరీరం ఉందని మర్చిపోతున్నారని చెప్పారు. నన్ను ఏం చెప్పమంటారు మీకు, అసలు నాకు శరీరం ఉందని మరిపోచేస్తానంటే నాకు శరీరం ఉందని మరిపోస్తుంటే మీకు నేనేం బోధిస్తాను అనవచ్చు. కానీ ఇలా చూసి మహేంద్రనాథ్, అందరి పేరు మహేంద్రనాథ్ గుప్త, కానీ అది ఏ పుస్తకం రాసినా పేరు పెట్టుకున్నారు కాదు, ఎం అని పెట్టుకున్నారు అంత. ఆయన పేరు ఎవరికి తెలియకూడదు. కొంతమంది మంచి పనులు చేస్తారు, చాలా గుమ్మనగా ఉంటారు, చాలా గుమ్మనగా ఉంటారు, ఆ పైకి తెర మీద కనపడ మహేంద్రనాథ్ గుప్త అటువంటి. రామకృష్ణ పరమహంస గారిని అంటి పెట్టుకుని ఉండేవారు. ఆయన ఎప్పుడైనా ఆయన గదిలోని దిగంబరంగా కూర్చున్నవారు ఒకసారి రామకృష్ణ పరమహంస, ఎప్పుడైనా మామూలుగా మనకు బోధించేటప్పుడు చుండుగొడ్డు కట్టుకుని చెప్పారు, ఆయన బోధించారు, ఆయన దిగంబరంగా కూర్చున్నప్పుడు కూడా మహేంద్రనాథ్ గుప్తను పక్కన కూర్చోపెట్టుకోవడానికి సిగ్గుపడేవారు కాదు, అంత ఇష్టంగా ఉండేవారు ఆయన. అంటే ఆయనే ది గాస్పుల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ పరమహంస అని రాశారు. ఒక హై స్కూల్కి ఎడ్మే ఆ రోజుల్లో పెద్ద చదువులు చదువుకున్నాయ మహేంద్రనాథ్. ఏంటి మధ్యలో శరీరం ఉన్నట్టు మర్చిపోతున్నాను, మీరు ఏదో బోధించమంటున్నారు, నాలో ఏదైనా కొంచెం అహంకారం మీకు కనిపిస్తుందా, బొత్తిగా అహంకారం లేకుండా ఉన్నానా నేను, కొంచెం నీకు కనిపిస్తుందేమో అహంకారం, మూటికి నిలిపాడు అహంకారం లేకుండా మీరు లేరు, కొంచెం కనిపిస్తుంది అన్నారు మాస్టర్. కొంచెం కనిపిస్తుంది, అది మీరు పోగొట్టుకోవటం ఇష్టం లేక మీరు పోగొట్టుకోవాలంటే మీరు పోగొట్టుకోగలరు, మాకు బోధించడానికి అది అడ్డు పెట్టుకుంటున్నారు అన్నారు మాస్టర్. అది మీకు పోగొట్టుకోవాలంటే అంతసేపు మీరు అవతార పురుషులు, కానీ మాకు బోధించడానికి ఏదో అడ్డు ఉండాలి కదా తెర, ఆ చిన్న తెర అడ్డు పెట్టుకుని మీరు ఆ తెర అడ్డు పెట్టుకుని మాకు చెబుతున్నారు అన్నారు మహేంద్రనాథ్ గుప్త. మహేంద్రనాథ్ గుప్త నాకు ఎంతో కొంత కొంచెం అహంకారం ఉందని నువ్వు చెబుతున్నావు అది నిజమే, కానీ అది నేను అట్టి పెట్టుకోవటం లేదు, దేవుడు కావాలని అట్టి పెట్టాడు. ఆ చిన్న తెర లేకపోతే మీకు బోధించేవాడు ఎవడ కనపడ్డా, నేను అట్టి పెట్టుకున్నాను నువ్వు చెబుతున్నావు నాకెందుకు, వాడు అట్టి పెట్టాడు ఈశ్వరుడు, నన్ను అలా తొక్కి పెట్టాడు మీకు బోధించటానికి. ఇంతకీ మీ మాట ఎందుకు చెప్తున్నా అంటే భాగవతంలో కొన్ని విచిత్రమైన కథలు, జగన్నాథ స్వామి గారి చివరి రోజుల్లో కోర్టు గొడవలు వదిలేశారు, లా పుస్తకాలు వదిలేశారు. ఆయనకి లా పుస్తకాలు ఎంఏఎల్ఎల్ బిఎల్ఎల్బి చందమామలతో సమానం. ఆయన చివరి రోజుల్లో ఈ భగవాన్ పుస్తకాలు రమణ నామం రమణ రూపం ఆయన కూర్చున్న చోటే ఫోటో పెట్టుకున్నారు, అలా ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. నేను మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగేవాడిని, ఎప్పుడూ మీరు సహనం కోల్పోలేదు అనేవారు. కానీ చివరి రోజుల్లో ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఆయనకి చేయకూడదు. ఆ వాక్యమే ఎప్పుడైనా మనం ఒడ్డుకి తీసుకెళ్ళాలి. కృష్ణుడు భాగవతంలో ఏం చెప్పాడంటే, భగవద్గీతలో చివరి శ్వాస విడిచిపెట్టేటప్పుడు, అంటే శ్వాస ఎప్పుడు విడిచిపెడతాము అని చెప్పడం, ఏడ బాగున్నారు రేపు ఎలా ఉంటామని చెప్పలే. కాలప్రవాహంలో అందరం కొట్టిపోతాం. కాలప్రవాహంలో మొత్తం అందరం కొట్టి అన్ని శవ ఈ శరీరాలు అన్ని కొట్టిపోతాం. శరీరం పుట్టిన రోజున శరీరం ఎప్పుడు చనిపోవాలని నిర్ణయింపడం. నరేన్ వివేకానంద చెప్పాడు, వివేకానంద అప్పుడు వివేకానంద అని పేరు లేదు, పేరు నరేంద్రుడు. నరేన్ నీకు ఈ భూమి మీద పనేముంది, నీకు సొంత పనులంటూ ఏమీ లేదు. నేను అక్కడ నీ పని చేయలేక నాకు జత రమ్మంటే నువ్వు వచ్చా. నీ అక్కడ నేను అక్కడనే తెగుల్చుకోలేక నేను ఏ పని మీదకైతే భూమి మీద కడుతున్నానో ఆ పని నేను ఒక్కనే తేల్చుకోలేక నువ్వు కొంచెం జతరారా అంటే వచ్చావు నువ్వు. అయిచేత నువ్వు 40వ జన్మదినోత్సవం చేసుకో. నువ్వు 39 సంవత్సరంలో 6 నెలల 4 రోజులకి శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతావు అని నీ పని అప్పటికి పూర్తి అయిపోతుంది. మిగతా వాళ్ళు మిగతా పనులు చేసుకో. నీకు పని ఏమి లేదు ఈ లోకంలో, నా పని చేసి పెడతాను కొంచెం. రాముడికి లక్ష్మణ స్వామి అంటాడు, మన రామకృష్ణ పరమహంసకి నరేంద్రుడు. అంటే శరీరం వచ్చినప్పుడే నిర్ణయం పోతుంది మనం ఏ రోజున మరణించాలి. అంటే మొదటి శ్వాస మనకు తెలియదు, చివరి శ్వాస మనకు తెలియదు. అంటే కృష్ణుడి గీతలో ఏమని చెప్పాడంటే, ఆ చివరి శ్వాస నీకు ఎప్పుడైతే మీ శరీరాన్ని విడిచిపెట్టి చివరి శ్వాస విడిచిపెడుతున్నా మిమ్మల్ని, అప్పుడు మీకు ఏ తలం పరిచే దానికి అనుకూలమైన జన్మ వస్తుందని ఇది బాగా జ్ఞాపకం పెంచు. అంటే పరీక్ష టైం. సంవత్సరం పొడుగునా కష్టపడి చదివి కొంతమంది పరీక్షకెళ్ళి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే టెస్టింగ్ ఏంటంటే నీ ప్రాణం పోయే టైంలో ఏ జాసలో ఉన్నావు. టెస్టింగ్ టైం. భాగవతంలో విచిత్రమైన కథలు ఉంటాయి, మనకు నమ్మబుద్ధి అయ్యే కథలు. నేను చెప్పాను అది సమాధి భాష. మన ఇంద్రియాలకు అందదు, మన మనస్సుకు అందదు, మన బుద్ధికి అందదు. ఇవన్నీ పరిమితమైన గొడవలు. అది అందదు, అందని బాగ అజామిలుడే ఎవడో ఒకడు ఉండోడు భాగవతం. ఆడి పెద్ద భక్తిపరుడేం కాదు. ఆడి కొడుకు పేరు నారాయణుడని పేరు పెట్టుకున్నాడు. ఆడేం భక్తుడు కాదు. అది చివరి రోజుల్లో ఆడికి ఏదైనా మంచం పట్టాడు. చివరి రోజుల్లో ఆడికి ఏదైనా కావాల్సి ఉంటే నారాయణ నారాయణ అని ఉన్నాడు. భగవంతుడి పేర్లు అందుకే పెట్టుకోవటం. ఏ పేర్లు జిమ్మిక్కలు అంటున్నారు, గమ్మత్తులు అంటున్నారు, ఏ పేర్లు రకరకాలుగా ఉంటుంది. పూర్వం అందరూ దేవుడి పేర్లు పెట్టుకునేవారు. ఇప్పుడు ఏది జిమ్మిక్క పేరు జిమ్మిక్క అంటున్నారు. కొంతమంది నీ పేరు ఏంటంటే పక్కపక్క అంటున్నారు. ఈ మధ్యన ఒక అమ్మాయి నీ పేరు ఏంటంటే పక్కపక్క అంటారు. రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. పూర్వం దేవుడి పేర్లు ఏం చెప్పు, ఆ దేవుడు ఆ రకంగా పిలిస్తుంటే దేవుడు జ్ఞాపకాలు. ఈ అజామిరుడు నారాయణుడా నారాయణ అంటే ఆడికి మంచిని కావ మంచం మీద ఉన్నాడు. ఆడికి ఏదో పక్షవాతం వచ్చింది, ఆడికి కర్ర లేడు. అయితే ఆడికి నీ లేదని నారాయణ నారాయణ. చివరికి అది ప్రాణం పోయేటప్పుడు నారాయణ నారాయణ అంటే చనిపోతే ఆడికి ఉత్తమ లోకం వచ్చింది. ఆడి పెద్ద భక్తుడు కాడు. ఆడి కొడుకు పేరు నారాయణుడు. అయితే నారాయణ 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 స్మరిస్తే అంటే ఆడికి ఉత్తమంలోకి వచ్చింది. నేను చివరి పోయి ఏదో రూపంలో నారాయణ స్మరణ వచ్చింది. జీవితం పొడిగిన తపస్సులు చేసి తపస్సులు చేసి త్యాగాలు చేసి త్యాగాలు చేసి నలిగిపోయి జపాలు చేసి ధ్యానాలు చేసి నలిగిపోయి ఆ గొప్ప మహాత్ములకు వాడు జడభరతుడు. వీడు భాగవతంలో వస్తాడు. వాడి పేరు జడభరతుడు. వాడు జడభరతుడు. మౌన వ్రతాలు చేసేవాడు, ఉపవాసాలు చేసేవాడు. మరి ఇప్పుడు పెద్ద పెద్ద ఆయన చేసిన సాధన మనం చేయడం ఆహార్యము. మరి ఏకాదశి రోజున మంత్రులు కూడా ముట్టుకునేవాడు కాదు జడబడుతు. ఆయన ఎన్ని ఉపవాసాలు చేసాడంటే సంవత్సరం పొడుగు మీద అన్నం తినే రోజులు తక్కువ, అన్నం తినిన రోజులు ఎక్కువ. అంత నిష్టగా ఉండేవాడు. ఎప్పుడైనా చిన్నప్పుడే ఉప్పు వదిలేసాడు, కారం వదిలేసాడు, చింతపండు వదిలేసాడు. మామూలుగా ఏమీ మనస్సుకు ఉద్రేకం, ఇంద్రియాలకి మనస్సుకు ఉద్రేకం కలగిన తిండి తినేవాడు. వాడు ఎప్పుడు ఈశ్వర ధ్యానం చివరి రోజుల్లో ఏమంటాడికి, ఒక లేడీ వాడి దగ్గరికి వస్తూ ఉండేది. ఒక లేడీ ఒక కుంటిలేడు ఉండేది. ఒక కుంటిలేడిని చూశాడు. ఆ కుంటిలేడి ఏదో ప్రాణం పోతాడు, దాన్ని రక్షించాడు ఆ కుంటిలేడి. ఆ కుంటిలేడికి ఒక పిల్ల ఉంది. ఆ కుంటిలేడిని ఆ కుంటిలేడి పిల్లల్ని చూసేవాడు. ఎవడు జరబడతాడు, దానికి ఏదైనా తిండి పెట్టేవాడు. చివరి రోజులు అది దగ్గరికి వచ్చింది. మీకు అర్థమవుతుందా? దగ్గరికి వస్తే అది ప్రాణం పోయేటప్పుడు దాన్ని జబ్బు చేస్తే రక్షించాడు, దాన్ని జబ్బు చేస్తే వైద్యం చేసి రక్షించాడు. ఇంకా లేడి పిల్లకి మేత పెట్టం, ఇది సాధన చేసుకున్నాడు. ఆ లేడికి మేత పెట్టం, ఆ లేడి పిల్లకి మేత పెట్టం, వాటికి స్నానం చేయించడం. మామూలుగా నేను జపం చేసుకుంటే అదే గొడవలో ఉండవు. నీకు అర్థమవుతుంది. కానీ ప్రాణం పోయే టైంలో ఇది ఈ జాతి విడిచిపెట్టలేక, అయ్యో ఈ లేడిని పిల్లని ఎవరు చూస్తారో, నేనింతకాలం వాటిని చూశాను కదని, నారాయణ నారాయణ అనే బదులు లేడే లేడి లేడి అనుకుని ప్రాణం విడిపాడు.
కర్మ కర్మ కాదు, కర్మ
నీ చేదాయి చేసినాడు. ఆయన వ్యామోహం ఎలా వచ్చి వ్యామో లేడిని ఎవరు చూస్తారు, దానికి ఎవరు మేత పెడతారు, రాదు రోజు స్నానం ఎలా చేయిస్తారు, అలా పడిపోయాడు. అంటే ఇదంతా ఎలా వచ్చింది? దయ వల్ల ఆ కంపాషన్ లేడిపోయిన ఆ జడపరిచిదే మనుషుల జన్మలో. కానీ ఆ జన్మలో తరించలేకపోయాడు. మనుషుల జన్మలో తరించాడు. ఆ జన్మలో తరించలేకపోయాడు. ఆడికి ఇంకో రెండు జన్మలు పట్టిన తరించడానికి లేడి కూడా చివరి రోజులు అడ్డురావాలి. ఈ కథలు మీకు విచిత్రంగా ఉంటాయి, మనకు ఉపయోగపడతాయని చెబుతున్నాను. చివరి రోజుల్లో మనం 50 ఏళ్ళు దాటాక చివరి రోజుల్లో ప్రిపేర్ అవుతూ ఉండాలి. జీవితం పొడిగినా మనం కష్టపడి చేసినా చనిపోయే రోజున ఏదన్నా ప్రకృతి వాసులు వచ్చేస్తే మళ్ళీ పునర్జన్మ దానికి తదనుగుణమైన వాసులు వచ్చేస్తుంది. జన్మ వచ్చేస్తుంది, దానికి తదనుగుణమైన జన్మ వచ్చేస్తుంది. అయితే అది మనం బహు ఈ తలంపుల విషయంలో, సంకల్పాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. నేను చెబుతుంటే నాకు ఆశ్చర్యం కాదు మీకు ఎలా ఉన్నా. వాడికి ఏమో ఇంకా 2-3 జన్మలకు కానీ మోక్షం కాలేదు. వీడు నారాయణ నారాయణ అనేందుకు వీడేం త్యాగాలు చేసింది, జపాలు చే ఆ చివర స్మరణ నారాయణ స్మరణతో వాడు ఉత్తమ లోకాలు చెందాడు. అంటే మనం అందరం 50 సంవత్సరం దాటాక ప్రకృతి కూడా ఏ ఉంటానే ఉంటాయి, కానీ లోపల మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి జాగ్రత్తగా. ఇంతకీ జగన్నాథ స్వామి గారి గురించి ఆయన చివరి రోజుల్లో జాగ్రత్తగా, ఆయనకి చివరి రోజుల్లో ఈ జాగ్రత్తగా ఆ కోర్టు గొడవలతో చేసినంతకాలం చేశారు. దత్తుడికి ఇచ్చేసారు, దత్తుడికి స్వాధీనం చేస్తారు. ఆయన చివరి రోజుల్లో ఈ భక్తిని కొంచెం అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అంచేత చివరి రోజులకు వచ్చే ఇప్పటికి మోహము త్రిప్పి నీ మోహము అనర్చి నా మోహము చేరద అరుణాచల. మోహం అంటే ఇష్టం, మోహం అంటే ఇష్టం. మనం శబ్దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మోహం అంటే ఏంటి? ఇష్టం. నాకు లోకం మీద చాలా ఇష్టాలు ఉన్నాయి, లోకంలో చాలా ఇష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఇష్టాలన్నీ వదులుకుని నీ మీద ఇష్టపడుతున్నాను, ఇష్టాలన్నీ తగ్గించేసుకున్నాను, నీ మీద ఇష్టపడుతున్నాను. అరుణాచలేశ్వరుడు ఎవరి మీద ఇష్టపడుతున్నాను? నీ మీద ఇష్టపడుతున్నాను. కానీ నీ మీద ఇష్టపడుతున్నాను, నువ్వు దేవుడు నేను జీవుణ్ణి అనే భావన పోలేదు. నువ్వు దేవుడువు, నేను జీవుణ్ణని భావన పోవాలి. అద్వైతానుభవం రాలేదు, అమృతానుభవం రాలేదు, భేద భావన పోలేదు, వేరి భావన పోలేదు, నువ్వు నేను ఒక్కటంటే ఒక్కటే అనే భావన రాలేదు. కానీ మీద నాకు ప్రపంచం యొక్క మోహం వదులుకున్నాను, ప్రపంచానికి సంబంధించిన ఇష్టాలు వదులుకున్నాను, నీ మీద ఇష్టం పెట్టుకున్నాను, ప్రపంచానికి సంబంధించిన మోహబంధాలు వదులుకున్నాను, నీ చేత నీ మీద మోహబంధంలో ఉన్నాను. కానీ నువ్వంటే ఇష్టం ఉంది, కానీ నువ్వంటే నువ్వు వేరు నేను వేరిన భావన పోవటం లేదు. ఆ వేరి భావన ఉన్నంత కాలం, భేద భావన ఉన్నంత కాలం అమృతానుభవం కలగదు, ఆత్మానుభవం కలగదు. నీ మీద నాకు ఇష్టం పోవాలంటే నా తెలివితేటలలో సాధ్యం కాదు. నీవేదన్న ఇష్టం నువ్వే పోగొచ్చి నాకు అమృతానుభవం కలగజేయి అని నా తెలియస్తున్నాను. మోహబంధం, భవబంధం, పుట్టిన ఊరి మీద బంధం. కొంతమంది ఆ ఊరికే ఉపకారం చేస్తారు, కానీ ఎవరికి చేయరు. ఆ ఊరు లేదా ప్రాంతం, ఇప్పుడు ఎమ్మెల్యేలు చూడండి, వాళ్ళు నియోజకవర్గం తప్పించి ఇంకేం అక్కర్లేదు. వాళ్ళు ఆ నియోజకవర్గమే ఎందుకంటే ఏదో వాళ్ళని పోషించుకుంటారు, మళ్ళీ ఓట్లు వేస్తారు. కొంతమంది ఆ పుట్టిన ఊరికి ఏదైనా ఉపకారం చేయమంటే చేస్తారు, కానీ మిగతా వాళ్ళకి చేయరు. దాని భవబంధం అంటారు. పుట్టికి చోటు వచ్చే ఆడి శిర ఆడి శవం అక్కడ పుట్టింది కాబట్టి దాని మీద వచ్చే బంధం భవబంధం. ఆడి శవం అక్కడ తగిలడింది ఆ ఊళ్ళో. మా ఊరు మా ఊరు మా ఊరేనే ఆడు చచ్చిపోతాడు. పది రూపాయలు ఖర్చు కావాలి, పది రూపాయలు ఖర్చు పెడతాడు, ఆ ఊరికి ఖర్చు పెడతాడు. కదా పక్క ఊరికి ఇవ్వడు అవసరాన్ని బట్టి వాడు ఇచ్చాడు. ఒకవేళ పక్క ఊరు ఇంకా పేదరి పేదరికం ఉన్నా మీది మా ఊరు కాదు కదా, మీరు మా నియోజకవర్గం కాదు కదా అంటాడు. అది భవబంధం. ఇప్పుడు మనం చెప్పుకునేది మోహబంధం. ఇప్పుడు మనం చెప్పి బంధం ఏంటి? మోహబంధం. ఇప్పుడు కొంతవరకు నేను వచ్చేసాను, నీ నీ యొక్క నీ యొక్క బంధంలో పడ్డాను, నీ మోహంలో పడ్డాను. కానీ దేవుడు వేరు నేను వేరిన భేద భావన, అద్వైత భావన. ఇక్కడ నువ్వు విశ్వాత్మవు. ఇది విష్ణు సహస్రనామాలు వస్తుంది. భగవంతుడు ఎవడంటే విశ్వాత్ముడు. ప్రపంచంతో వ్యాపించి ఉన్నాడు, మీరు పుట్టిన ఊళ్ళోనే కాదు, ప్రపంచమంతా మీ పుట్టిన దేశంలోనే కాదు, ప్రపంచమంతా వ్యాపించున్నాడు. దీని కులాలతోటి మతాలతోటి సంబంధం లేదు. ప్రపంచమంతా వ్యాపించున్నాడు, మీ హృదయంలో నా హృదయంలో ఉన్నాడు. అందరి హృదయాల్లో ఏ ఆత్మ మనోదేహములతో సంబంధం లేకుండా, గుణములతోటి సంబంధం లేకుండా, రంగులతోటి సంబంధం లేకుండా అందరి హృదయములైతే ఏ చైతన్యం ఉందో, ఏదైతే ఆత్మ ఉందో అదే విశ్వాత్మ. నువ్వు నాలో కూడా ఉన్నావు కదా, నువ్వు నాలో కూడా ఉన్నావు కదా, నువ్వు నాలో కూడా ఉన్నావు కదా. ఈ వేరు నువ్వు నాకు స్వరూపంగా వ్యక్తం. నువ్వు నాకు వేరుగా ఉందని చెప్పి ఏదో అడగాలని, వరాలు అడగాలని, అది అడగాలని, ఇది అడగాలని, ఏదైతే అనిపిస్తా ఉంటుంది వేరు భావన అని చెప్పు. నువ్వు నాకు స్వరూపంగా వ్యక్తం అవ్వాలి. నువ్వు బయట వ్యక్తం అవుతున్నావు నాకు అరుణాలు చెల్లిస్తుడా, నువ్వు లోపల ఉన్నావు, నువ్వు నాకు అందరి హృదయంలో ఉన్నావు, నువ్వు ఆత్మగా చైతన్యంగా ఉన్నావు, నువ్వు నాకు ఆత్మగా స్వరూపంగా వ్యక్తము. స్వరూపంగా వ్యక్తమైతే నువ్వు వేరు నేను వేరనే వేదన, ఆ భేద భావన, ఆ వేరు భావన నశిస్తుంది. అప్పుడు నాకు అమృతానుభవం కలుగుతుంది, అప్పుడు వరకు నాకు కలగదు. నువ్వు వేరు నేను వేరైన భేద బుద్ధి ఉన్నంత కాలం నాకు అమృతానుభవం కలగదు. అని చేసి నీ మీద నాకు మోహం పోతేనే కాదు నాకు అమృతానుభవం కలగదు. నాకు అమృతానుభవం కలిగితేనే కానీ పరమస్థితిని నేను పొందలేను. అని చేసి నువ్వు నాకు స్వరూపంగా నువ్వు నాలో కూడా ఉన్నావు. నువ్వు నాలో ఏ ఆత్మగా ఉన్నావో, ఏ చైతన్యంగా ఉన్నావో ఆ రూపంలో నాకు వ్యక్తమైతే వేరు బుద్ధి నాకు పోతున్నప్పుడు చిటారకొమ్మ అందుకుంటాను. ఇది నువ్వు చేయవలసిన నాకు సహాయం. ఇది నువ్వు చేయవలసినటువంటి సహాయం. ఇది నేను అడగకపోయినా ఇస్తావు, ఇది నేను అడగకపోయినా ఇస్తావు, అడగకుండా ఉండలేక అడుగుతున్నా. అడిగకిచ్చాడు నీదు అకళంకం ఒక కీర్తి హాని చేయక బ్రోహము అరుణాచల. అంటే మనకు అడగకపోతే భగవంతుడు ఇవ్వడేమో అనుకుంటాం. అది చూసిది మన మాట కాదు, మన వరదాన్ని చూస్తాడు, మన సాధన సంస్కరణ చూస్తాడు, మన యోగ్యత చూస్తాడు, మన అడగత చూస్తాడు, డాక్టర్ మన నాడు ఎలా పట్టుకుని చూస్తాడు, భగవంతుడు మన హృదయాన్ని పట్టుకుని చూస్తాడు. ఏ భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. ప్లేరర్ గారు ఇప్పుడు లేరు అని అనుకో అక్కర్లేదు, మనం ఒకటి నేర్చుకోవాలి. మనం అందరం ఒక రోజున చనిపోం. అందరూ ఇంట్లో 10 మంది ఇంట్లో అందరూ ఒకరోజు చనిపోరు. ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనకు దుఃఖం రాకుండా, అశాంతి రాకుండా ఈ లోపల మనం ఈ లెక్కలు చేసుకుని ప్రిపేర్ అవుతూ ఉండాలి. అందరూ ఒకరోజు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఒకరోజు ఎలా చనిపోతారు? నీకు అర్థమవుతుందే, ఒకళ్ళు అలా చనిపోరు. అలాగే చనిపోరే లోపల అలాగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. పార్టింగ్ టైం కూడా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. పార్టింగ్ టైం కూడా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏ మనిషిని బాగా అర్థం చేసుకోండి మీరు, మనకు 2 తలంపులు ఉన్నాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు నేను గారిడి మాటలు చెప్పడానికి రాలేదు, అయితే మీ అందరి చేత చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు. నాన్నగారు బాగా చెప్పారని అనిపించుకోవాల్సిన పని నాకు అసలు లేదు. గారి మాటలు చెబుతాను, ఫాల్స్ ప్రామిస్ ఇస్తూ మీకు అది కృత్రిమ వాగ్దానాలు చేయటానికి ఇక్కడికి రాలేదు. ఏ మనిషిని సంసారం విడిచిపెట్టదు ఈ 2 ఉన్నంత కాలం. ఒకటి మీ, 2 మైన్. ఒకటి నేను అనేది ఒక తలంపు, నాది అనేది తలంపు. ఈ 2 తలంపులు ఉన్నంత కాలం వాడు శవాలను మోస్తూ ఉండవలసిందే. వాడు సంసారంలోంచి బయటికి రాడు, వచ్చే అవకాశం ఉండదు. ఒకటి మీ, నేను. ఏంటది నేను? 2 నాది, నేను నాది. ఈ 2 తలంపులు, ఈ 2 ఏంటి తలంపులు. ఈ తలంపులు వచ్చాకే మనకి మిగతా తలంపులు అన్న వస్తాయి. ఈ తలంపులు వచ్చాక దేహ వాసన వస్తుంది, లోక వాసన వస్తుంది, శాస్త్ర వాసన వస్తుంది. దేంతో మన కాణిదాంతో తాదాత్యం పొందుతూ ఉంటాం. మొత్తమే ఈ దుమ్మంతా అటుంచండి. మనలో నేను, నేను అనే తలంపు వస్తుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ నేను తలంపు రాగానే మన దేహానికి చుట్టేస్తుంది. ఇలా మన ఎవరిలో సంఖ్యలు చేసి ఆ స్తంభాన్ని కట్టేస్తుంది. నేననే తలంపు వస్తుంది, వచ్చి మన దేహానికి అంటిపెట్టేస్తుంది. నాది అనే తలంపు వస్తుంది, అది వచ్చి మన దేహానికి అంటిపెట్టి అంటే దేహానికి సంబంధించిన వాళ్ళతో ముడేసేస్తుంది. ఈ 2 తలంపులు ఉన్నంతకాలం మీరు చచ్చిపోయి మంచి లోకాలకు వెళ్ళినా చెడ్డ లోకాలకు వెళ్ళినా మీకు అర్థమవుతుంది. ఎవరిని ఏదో రూపంలో సంసారం వాడిని విడిచిపెట్టదు. ఇందులో రాజీ లేదు, ఇందులో రాజీ లేదు. ఈ తలంపులు 2 విడిచిపెట్టకుండా మీకు నిర్వాణ సుఖం వచ్చేస్తుంది, స్వర్గరాజ్యం పొందుతారని చెప్పి మిమ్మల్ని నేను మోసం చేయలేదు. ఒకరోజు 2 రోజులు మిమ్మల్ని మోసం చేసి 4 రోజులు గడుపుతాను. మనం ప్రిపేర్ అవ్వటం ఎలాగంటే, ప్లేయర్ గారు ఉన్నారనుకోండి, ప్లేయర్ గారిలో కూడా ఈస్టర్డ్ ఉన్నాడు. మనలో ఏ ఈస్టర్డ్ అయితే ఉన్నాడో ప్లేయర్ గారిలో కూడా ఆ ఈస్టర్డ్ ఉన్నాడు. మన ప్రేజ గారు బతికుండగా కూడా ఆయన రూపము, ఆయన గుణము, రూపం శరీరానికి సంబంధించింది, గుణం మనస్సుకు సంబంధించింది. ఆ రెండు ఆయన కాదు. రూపం దేనికి సంబంధించింది? మంచి గుణమైనా మనస్సుకు సంబంధించింది, చెడ్డ గుణమైనా మనస్సుకు సంబంధించింది. తెలివితేటలు తక్కువ ఉంటే అది బుద్ధికి సంబంధించింది, తెలివితేటలు ఎక్కువ ఉంటే అది బుద్ధికి సంబంధించింది. అసలు వస్తువుకి, జ్ఞాన వస్తువుకి ఈ తెలివి, దీనికి మనం చెప్పుకునే గొడవలకి సంబంధం లేదు అని చెప్పి ప్లేటర్ గారు బతికుండగా మనం ఏం చేయాలంటే, ప్లేటర్ గారితో కలిసి భోజనం చేసినా మాట్లాడినా నెమ్మదిగా మనం అలవాటు చేసుకునేది ఏంటి, ఆయన లోపల ఈశ్వరుని చూడటం నేర్చుకోవాలి. అది నిజం. ఏది? ప్లేడర్ గారు నిజం కాదు, ప్లేడర్ గారు రూపము నిజం కాదు, ప్లేడర్ గారి గుణాలు నిజం కాదు. మీకు అర్థమవుతుందా? ప్లేడర్ గారి బుద్ధి అన్ని ప్రకృతి గొడవలు. అంటే ప్లేడర్ గారు ఉండగా ప్లేడర్ గారి లోపల ఈశ్వరుని చూడటం నేర్చుకున్నాం అనుకోండి, ప్లేడర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంటాము, ప్లేడర్ గారు లేనప్పుడు ఆ మనం ఎలా ఉండొచ్చు అని కుటుంబ సభ్యులు కూడా అలా ఉండవచ్చు. ప్లేడర్ గారే కాదు, మన ఇంట్లో వాళ్ళని కూడా ఉంది. కొంతమంది మన ప్రేమగా చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది కోలాటం చేసేవాళ్ళు ఉంటారు, ఇంట్లో కూడా రకరకాలుగా ఉంటారు. ఇంట్లో కూడా రకరకాల గుణాలు కదా, సత్వగుణం రజగుణం తమ్ముడు. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది 10 రకాలుగా ఉంటారు. నీకు అర్థమవుతుంది? ఆ పూర్వజన్మల్లో దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆ ఇంట్లో అది సిద్ధమవుతారు. అది ఈశ్వరుడు నియమిస్తాడు. ఎవరు నియమిస్తాడు? ఈశ్వరుడు నియమి. వాడు సర్వప్రభు, సర్వసాక్షి, యజమాని, ప్రభు, మనకి భర్త. మీకు అర్థమవుతుందా? వాడే పురుషుడు. పురుషుడంటే పురములో ఉన్నవాడి పురుషుడు. పురం అంటే శరీరం, పురం అంటే పురుషుడంటే ఈ మగోళ్ళు కాదు, ఈ పంచాకట్లు వేసుకుని మీసాలు వేసుకుని తిరిగి మగోళ్ళు కాదు. పురుషులంటే ఈ పంచాకట్లు వేసుకుని ప్యాంట్లు వేసుకుని మీసాలు గడ్డాలు వేసుకుని ఆడి పురుషులు కాదు. పురుషుడంటే పురములో అంతర్యామిగా ఉన్నాడు వాడి పురుషుడు. వాణ్ణి తెలుసుకోవని చెప్పడానికే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అని చెప్పారు. ఈ పంచాకట్లు వేసుకుని తిరిగేవాడు కాదు, ఈ ప్యాంట్లో నిక్కర్లు వేసుకుని తిరిగేవాడు కాదు. పురములో ఉన్నవాడు పురుషుడు. పురములో ఉన్నవాడు పురుషుడు అంటే వాడే పరమాత్మ, వాడే పరమాత్మ. మనం ఏం చేయాలి? ఆ శవం ఉన్నప్పుడు కూడా ఆ శవాన్ని చూడటం మానేసి వాళ్ళు గుణాలు, వాళ్ళు మంచి గుణాలు ఉండొచ్చు, చెడ్డ గుణాలు ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? రకరకాలుగా ఉంటారు. కొంతమందికి ఇంట్లో వాళ్ళకు కూడా కొంతమంది రజోగుణం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తమో గుణం ఎక్కువ ఉంటుంది, కొంతమంది సత్వగుణం ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే ఇంట్లో వాళ్ళు నేను చెప్పినట్టే మీరు అందరూ వినను అంటాడు. ఇంకా నేను సంపాదిస్తున్నాను కదా అంటాడు. ఆడు సంపాదిస్తున్నాడని ఇంట్లో వాళ్ళందరికీ బానిసలుగా ఉండాలని ఇంచేది మనకు కొంచెం అన్నం పెడుతున్నాడు. ఆడు సంపాదిస్తానంటాడు, ఏదైనా చెప్పినట్టే మీరు అండి. అది రజోగుణ లక్షణం. కొంతమంది నేను చెప్పినట్టే మనం అనరగానే ఇంకా మంచానికి కంచానికి అడ్డు పెట్టిపోయి ఉంటారు. రోజు మాంసం చేపలు రోజు అది అది ఉండండి, ఇదండి తినే సరఫరే ఉంటాను. ఈ మధ్యన ఎవరో అన్నారు, మా ముసలాని మంచ మాంసం అడుగుతున్నాడండి, పెరిచి పెట్టేసి విరేచనాలు ఎట్టలేక నేను బాధపడుతున్నాను అందో కావుడు. మా ముసలాని రోజు మాంసం పెట్టి మాంసం పెట్టమంటున్నాడండి, మాంసం పెట్టకూడదని కాదు, ముసలాని మా పలు కోరికందే మాంసం తినేలా పడుంటారు, అక్కడి నుంచి విరేచనాలు నేను ఎన్ని విరేచిన వాడిని ఎత్తగలను పాపం కావుడు. అక్కడికి వాళ్ళకి ఏదో విరేచనాలు రోజు ఎత్తంటే వాళ్ళకి ఎలపరం వస్తుంది. వీళ్ళు మనకు రోజు మాంసం చేపలు తినేస్తాండి, విరేచనాలు వచ్చి కంట్రోల్ చేసుకుందా, ఇంకా అలవాటు కదా అది. అలవాటు ఎన్ని అలవాటు పడిపోతే ఇంకా అలా ఉంటారు. అది కొంచెం కాయగూరలు తినండి, విరేచనాలు తగ్గుతాయంటే వాళ్ళు వాళ్ళకి ఆడ వాసన బట్టి. అంచేదా వశిష్ఠుడు రాముడికి ఏం చెప్పాడంటే, ఎవరికి ఎన్ని గ్రంథాలు చదివినా, ఎవరికి ఎన్ని పాండిత్యాలున్నా వాసన, ఈ బోధ వాసన నశించకుండా మోక్షము రాదు. వాడు ఎవడ ఏ దేవుడికి భక్తుడే, మనస్సు నశించకుండా, బోధవాసులు నశించకుండా, చిత్తము నశించకుండా, వాడి సంస్కారం పొందకుండా వాడికి ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు, స్వర్గరాజ్యం లేదు, గౌతమ బుద్ధుడు చెప్పిన నిర్వాణ సుఖం లేదు. బట్టలు తిరిగి అడగచ్చంటే మాంసం పెట్టుకుంటే మాంసం పెడితే పెరిగిపోతాయి. కొన్ని నర్సుని పెట్టుకుందామంటే అందరికీ అంత డబ్బు ఉంటుందా? కొంతమంది బాగా డబ్బు ఉన్న వాళ్ళు నర్సుని పెట్టుకుంటారు. అందరికీ అంత నర్సుని పెట్టుకుంటే అడగ బోలని చేస్తారు, ఎవరు భరించగలం కానీ. నీకు అర్థం వచ్చింది? ఇందుకే మన ఇంట్లో రకరకాలుగా ఉంటారు. సత్వగుణం ఉన్నవాళ్ళు ఉంటారు, రజోగుణం ఉన్నవాళ్ళు ఉంటారు. తప్ప వాళ్ళకి ఆ గుణాలు లేకపోతే పుట్టరు. అసలు గుణాతీతుడు పుట్టడని భగవద్గీతలో చెప్పాడు. గుణం ఉన్నాడు పుట్టి తీరుతాడు, గుణాతీతుడు పుట్టడు. ఒక గుణాతీతుడి మటుకే నా స్వరూపాన్ని పొందుతాడు అర్జున. కృష్ణుడు అన్నాడు గీతలో, మీరు నన్ను ఇష్టపడాలి. నన్ను అడుగుతున్నాడు, ఆ క్షీణించమని అడుగుతున్నాడు ఆయన. అదేంటి అడగచేయించండి, మన ఇష్టమైతే ప్రేమిస్తాం, లేకపోతే లేదు అడగచేయండి, అడుగుతున్నాడు. నన్ను ప్రేమించండి, నన్ను చూసి ఇష్టపడండి, నన్ను పూజించండి, నన్ను పూజించండి, నన్ను ప్రేమించండి, నేను చెప్పిన పని చెయ్యండి, నేను వద్దని పని మానేయండి. నీకు అర్థమవుతుందా? నేను వద్దని పని మానేయండి అంటే వేదముల సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారం భగవద్గీత, భగవద్గీత చాలని మనం తరించటానికి. నేను చెప్పినట్టు చెయ్యండి. మీరేం చేస్తారంటే, నీకు ఎవళ్ళ మనస్సు వాళ్ళకి ఇష్టం, ఎవళ్ళ అహంకారం వాళ్ళకి ఇష్టం, ఎవళ్ళ గుణాలు వాళ్ళకి ఇష్టం, నీకు అర్థమవుతుందా? ఎవళ్ళ రూపం వాళ్ళకి ఇష్టం, ఎవళ్ళ గుణాలు, ఎవళ్ళ పిచ్చాడికి ఇష్టం. మీరు ఎలా తయారయ్యారు? మీకు ఆ పిచ్చిని పోవో. ఈ ప్రేమలు కూడా దోమలు కూడా విడిచిపెట్టలేరు మీరు. మీ ఇంట్లో వాళ్ళ మీద, మీ ఇంట్లో వాళ్ళ వరకు, మీ ఇంట్లో వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉండాలో అంతే ఉండొచ్చాం కదా. వాళ్ళే సర్వస్వం అనుకుంటే ఫెయిల్ అయిపోతారు. మీ డ్యూటీ చేయాలి వాళ్ళందరి వాళ్ళకి అంతే. మీ ఇంట్లో వాళ్ళ పట్ల మీ డ్యూటీ చేయాలి. మీకు సర్వస్వం దేవుడు వాళ్ళు కాదు. వాళ్ళు ఉడికే కర్మ, మీ ప్రారంధాన్ని అనిపించడానికి వాళ్ళు వచ్చారు. ఆ ప్రారంధాన్ని బట్టి వాళ్ళు సిద్ధమయ్యారు. అంచేత మీరేం చేస్తారంటే వాళ్ళ పట్ల మీరు డ్యూటీ చేయండి. మామూలుగా ప్రేమగానే చూడండి, కానీ మీ హృదయాన్ని ఇవ్వవలసింది నాకు. అవి బొమ్మలు, మీ ఇంట్లో ఉన్నాయి బొమ్మలు. మీకు ఆత్మగా ఉండి మీకు జ్ఞానాన్ని, శాంతి దాత, జ్ఞాన దాత, కాంతి దాత, మోక్ష దాత, స్వర్గ దాత నేను అయ్యా. అయితే వాళ్ళతోటి అలా కాలక్షేపం చేస్తా ఉండండి. వాళ్ళు ఇంచుపెట్టి మీరు ఎక్కడికే పారిపోవద్దు. వాళ్ళు డ్యూటీ, మీ డ్యూటీ మీరు చేస్తా ఉండండి. కానీ మీ హృదయంలో, మీ హృదయం ఎవరికి ఇవ్వాలి? నాకు ఇవ్వాలి. నన్ను ప్రేమించాలి మీరు. ఏం చేయాలి? మీకు మోక్షదాత నేనే, మీకు నిజమైన భర్తను నేనే, మీకు నిజమైన గతిని నేను, పతిని నేను. అని మియర్ షాడోస్, ఉరికి బొమ్మలు, సినిమా తెర మీద కనిపించే బొమ్మలు లాంటివి. ఆల్ బాండ్స్ ఆఫ్ షాడోస్. ఆల్ బాడీస్ ఆర్ షాడోస్. అయితే ఇది ఏం చేస్తామంటే, రకరకాల గుణాలతో ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి కలిసిపోకు. వాళ్ళు డ్యూటీ చెయ్యి, వాళ్ళ పక్కన డ్యూటీ చెయ్యి. నీ హృదయం నన్ను ప్రేమించు. నన్ను ప్రేమిస్తానంటే ఇందులో రహస్యాన్ని ఎందుకు అడిగాడంటే, నన్ను ప్రేమించు, నన్ను నా, నేను నీకు ఏ పని అయితే చేయమన్నాను అది నీకు ఇష్టం లేకపోతే ఎతో చేసుకో, ఎతో చేసుకుని చేస్తామంటాం. నన్ను గౌరవించు, నన్ను గౌరవించు, తర్వాత నన్ను జపించు, నా నామం జపించుకో. ఇలా చేయగా చేయగా ఏమవుతుందంటే, మీ ఇంట్లో వాళ్ళ మీద ఇష్టం తగ్గుతూ నా మీద ఇష్టం పెరుగుతుంది. ఆ మోహం తగ్గిపోతుంది, మీకు అర్థమవుతుందా? ఆ ఇష్టం తగ్గిపోతుంది, నా మీద ఇష్టం పెరుగుతుంది. అలా ఇష్టం పెరగ్గా పెరగ్గా కొంతకాలంలో మీరు పవిత్రులు అవుతారు, మీకు ఏకాగ్రత కలుగుతుంది. మీకు ఏకాగ్రత కలుగుతుంది, పవిత్రులు అవుతారు. నా స్వరూపంలో ఏముంది? దుఃఖము లేని స్థితి ఉంది. మీకు అర్థమవుతుంది, నా స్వరూపంలో ఏముంది? దుఃఖము లేని దుఃఖము లేని ఉంది. నా స్వరూపంలో ఏముందో మీ స్వరూపంలో కూడా అదే ఉంది. నా హృదయంలో ఏ నిజం ఉందో మీ హృదయంలో ఆ నిజం ఉంది. నేను మీకు బయట ఉడికే మనిషి కింద కనిపిస్తున్నా, మీ హృదయంలో నిజం అగానే ఉన్నాను. ఆ నిజం మీకు, మీరు నన్ను ప్రేమిస్తాంటే, మీరు నన్ను ప్రేమిస్తాంటే మీ ప్రేమలు కూడా నాకు అది బొంపు పెట్టుకుని, సాగి పెట్టుకుని మీ హృదయంలో నేను నిజానికి మీకు కళ్ళు తెరిపిస్తాను. అది మీ కడసారి జన్మ. అందుకు మీరు మమ్మల్ని ప్రేమించుకుంటారంట. మీ హృదయంలో ఒక నిజం ఉంది, మీ హృదయంలో నేను నిజం ఉంది, అది నేనై ఉన్నాను. మీ హృదయంలోనే నిజమే, మీ హృదయంలోనే చైతన్యమే, మీ హృదయంలోనే ఆత్మే. ఊరికే పాకుడి శరీరం ధరించి మీలాగే నేను కూడా పంచిపోతాడు చూడన్న, ఈ శరీరాన్ని ధరించి మీకు బోధించడానికి ఈ వేషం వేసుకొచ్చాను. కానీ కర్మను అనుభవించడానికి నాకు ఈ వేషం అక్కర్లేదు. నాకు కర్మ బ్యాంకులో ఏమీ లేవు అన్నాడు. మన అందరికీ బ్యాంకులో డబ్బులు ఉంటాయి. మనకి ఇండియన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు ఉంటాయి. అందులో వేసుకుంటా ఉంటాం, తీసుకుంటా ఉంటాం. అలాగే మన కర్మను పోజేసుకుంటా ఉంటాం, వచ్చే జన్మలో అనుభవిస్తూ ఉంటాం. పూర్వజన్మలో చేసిన కర్మ బ్యాంకులో ఉంది, ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కర్మ చేస్తున్నాం, మళ్ళీ బ్యాంకులో పెడుతుంది, వచ్చే జన్మల్లో అనుభవిస్తాం. మీకు అర్థమవుతుందా? అలా అనుభవించడానికి నాకు కర్మ బ్యాంక్ ఏమీ లేదు. బ్యాంకు ఉన్న అందులో కర్మ లేదన్నాడు వాడి దేవుడు. మీకు అందరికీ బ్యాంకులు ఉన్నాయి. మీకు బ్యాంకులే కాదు, కర్మ ఉందన్న బ్యాంకులో. ఏడు రోజులు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది అనుకోకండి. ఇప్పుడు చేసుకున్న కర్మ మళ్ళీ బ్యాంకులో పడుతుంది, వచ్చి జన్మలో అనుభవించాలి. నాకు అనుభవించడానికి బ్యాంకు లేదే. మీ హృదయంలో ఉన్న సత్యాన్ని దగ్గరికి మీ కళ్ళు తెరిపించడం కోసం వచ్చినటువంటి శరీరం ఇది. ఈ లోకంలో నేను పనిచేసి సంపాదించవలసింది అంటూ ఏమీ లేదు. ఈ లోకంలో నేను పనిచేసి సంపాదించవలసిందంటూ ఏమీ లేదు. లోక సంగ్రహం కోసం ఈ జీవకోటిని, ఈ జీవకోటికి మోక్షం వైపుకి, పరమాత్మ వైపుకి వాళ్ళు ముఖాన్ని చెప్పటం కోసం పనిచేస్తున్నాను. కానీ ఇందులో నాకేమీ ప్రయోజనం లేదు. కష్టపడి పనిచేసి సంపాదించేది నాకేమీ లేదు. ఇప్పుడు ఏది నాకు లేకపోతే కదా కొత్తగా సంపాదించడానికి. ఇప్పుడు నాకు ఏదైనా లేకపోతే అది సంపాదించాలి. ఇప్పుడు నాకు ఏదైనా లేకుండా ఉన్నాను. పరమాత్మ, పరమేశ్వరుడు అంతా తానే, అంతా తానే. వాడికి ఇంక కొరత ఏముంది? మనకి ఇది లేకపోతే అది సంపాదించుకోవాలనుకుంటాం. భగవంతుడికి లేకపోవడం అంటే ఏమి లేదు, అది సంపాదించవలసింది లేదు. మరి ఎందుకు పని చేస్తున్నావు అంటే, లోక సంగ్రహం కోసం, లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నాడు. దీనికి ఇంకో ప్రయోజనం అలా. అంచేత మీరు ఒక గమ్యం మర్చిపోకండి, మీరు గుళ్ళోకి వెళ్ళండి. ఇది ఒక సిస్టమేటిక్ గా భగవద్గీతలో చెప్పాడు, ఒక శాస్త్రీయ పద్ధతి, ఒక ప్లానింగ్గా చెప్పుకొచ్చాడు. ఎల్కేజీ వాళ్ళకి మొదలు ఎంఏ దాకా, పిహెచ్డి వాళ్ళ దాకా పనికి వచ్చే ఒక ప్లానింగ్ ప్రకారం ఒక సిస్టమేటిక్ గా ఎల్కేజీ, యూకేజీ తర్వాత ఫస్ట్ క్లాసు, ఇంకోటి అలాగే ముగింపు వరకు అలా చెప్పుకొస్తే ప్లానర్ ప్రకారం తీసుకుంటూ వస్తాడు. కర్మయోగం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు, జ్ఞాన యోగం చెప్పాడు, ధ్యాన యోగం చెప్పాడు, యోగాలన్నీ చెప్పాడు. ఇది అన్ని విధములా మనల్ని చుట్టుకుని తరింపు చేయటానికే యోగాలన్నీ. అంచేత నీకు నేను అనే తలంపు ఉన్నంతకాలం, నాది అనేంత తలంపు ఉన్నంతకాలం ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడనే బుద్ధి నీకు రాదు అన్నాడు. ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే, ఆయనకి భిన్నంగా ఏదీ లేదు, ఆయనకి తెలియకుండా ఏదీ జరగటం లేదు. జరిగేదంతా ఆయన సంకల్పం, అనుకునేదంతా మన సంకల్పం. ఈ విషయం నీకు ఎన్నిసార్లు రోధించినా, ఎన్నిసార్లు రోధించినా నీకు నేనుగా ఆ దేహం నేననే తలంపు ఉన్నంత కాలం, అది నేను అనే తలంపు, నాది అనే తలంపు, రెండు తలంపులు ఉన్నంత కాలం ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు, నీ బుద్ధికి స్పష్టత రాదు. ఇది మాయ. నా ఇంది నీకు భక్తి లేదనుకో, మాయ ఎవరిది? నాది. నా ఇంది నీకు భక్తి లేదనుకో, నా మాయ నీకు దారి ఇవ్వదు. భక్తి అంటే ఇష్టం. భక్తి అంటే ఏంటి అంటే, కృష్ణుడు చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో వాళ్ళ మీద మీకు ఎంత ఇష్టం ఉందో అంతకంటే ఎక్కువ ఆయనకి ఆయన మీద ఇష్టం ఉండాలి. అప్పుడు మీ ప్రకృతి గుణాల మీద ఇష్టం తగ్గుతూ ఉంటుంది, ఆయన ఇష్టం మీద పెరుగుతూ ఉంటుంది. మీ డ్యూటీ మీరు చేయండి అంతవరకే, మీ డ్యూటీ మీరు చెయ్యండి అంతవరకే. మీరు అర్థమవుతుందా? కానీ మీ ఇంట్లో వాళ్ళకి మీ డ్యూటీ మీరు చేయండి, వాళ్ళకి పని మీరు చెయ్యండి, వాళ్ళకి చేయవలసిన మీ హృదయాన్ని నాకు సమర్పించండి, నేను మీకు బాగు చేసి ఇస్తాను. అంటే రహస్యం అటు గుర్తుపెట్టుకోండి. మీరు మీ గురువులు ఎవరైనా, మీ గురువులు ఎవరైనా, మీరు ఏ మార్గంలో ఉన్నా, వైష్ణవ సాంప్రదాయం, శైవ సాంప్రదాయం, లేకపోతే హిందూ మతం, క్రైస్తవ మతం, మహమ్మదీ మతం, ఇస్లాం మతం, రకరకాల ఏ మతంలో ఉన్నా, మీరు ఏ సాధనలు చేస్తున్నా, మీరు ఏ సాధనలు చేస్తున్నా ఒక గుర్తు పెట్టుకోండి. పూజ చేసిన, లేకపోతే తోటి మానవుడికి ఏదైనా సహకారం చేసిన, నిష్కామ కర్మ చేసిన, పూజ చేసిన, గుడి చుట్టూరు తిరిగిన, వీటన్నిటి ప్రయోజనం ఇదే. ఈ రెండు తలంపులు తగ్గించుకోవాలి. ఏ తలంపులు? నేను. నేనుడప్పటికి మనకు ఏది గుర్తొస్తుంది? దేహం గుర్తొస్తుంది. అది దేనికి పరిమితం అయిపోతుంది? దేహానికి పరిమితం. అందులోంచి నువ్వు బయటకు రాకపోతే నీకు నిర్వాణ సుఖం లేదు. ఆ నేనులో తలంపు వచ్చిన శరీరాన్ని చుట్టేసుకుంటాను. నేను మంచివాణ్ణి, నేను చెడ్డవాణ్ణి, నేను ఎర్రగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను అంతటివాణ్ణి, ఇంతటివాణ్ణి, పలానా రూపం నాది, పలానా నామం నాది, పలానా వృత్తి నాది అని ఏదైతే నీ కాని దాంతో చుట్టుపెట్టేసుకుంటావు. నువ్వు కాని దాంతో చుట్టుపెట్టేసుకుని ఏదిగా ఉన్నావో దానికి ఎరుకు లేకుండా కోట్లాది జన్మలు కొట్టుకుపోతావు అర్జున. గురువు అంటే ఏం కాదు, గురువు అంటే మిమ్మల్ని ఈశ్వరుడి పాదాల దగ్గరికి తీసుకెళ్లేవాడు. మీ నిజమైన ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్లేవాడు. ఇప్పుడు మీలో ఎవరికైనా కళ్ళకు గంట కట్టేసి నక్సలైట్లు వచ్చారనుకోండి, ఎక్కడక్క ఇక్కడ నక్సలైట్లు వచ్చేసి మన కళ్ళకు గంటలు కట్టేసి ఎక్కడికో అరణ్యాన్ని తీసుకుపోయారనుకోండి, ఎక్కడికో అడవికి తీసుకుపోయారనుకోండి, టీసీపీలో అడవిలో వదిలేశారనుకోండి, వదిలేస్తే మన ఇంటికి కూడా ఇల్లు మందమైన మన ఇంటికి మనం రాలేం. అడవి ఎక్కడో డీప్ ఫారెస్ట్లో వదిలేశారనుకోండి, మన కళ్ళ గంతలు కట్టు. ఆ డీప్ ఫారెస్ట్లోంచి ఎవడో రోడ్డు చూపించాలి అక్కడ రాగేందుకు. అరుణాచలం శిఖరానికి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ కిందకి దారి ఎలా రావాలో రాలేక కొండ మీద ఉండిపోయి ఉన్నారు కొంతమంది. ఎవరో కానీ ఆ గొర్రెలు మేపుకునే వాళ్ళు, మేకలు మేపుకునే వాళ్ళు దారి చూపించడానికి కిందకి రాకుండా కొండ అంతా తిరిగి అయ్యో ఇంటికి వెళ్ళే మన జీవితాలు ఈ కొండ మీద ఛాలెంజ్ చేయలేము అనుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే శిఖరానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా దగ్గర దారి తెలిసిన వాళ్ళని తీసుకెళ్తారు. అలాగే మనం ఎక్కడో ఫారెస్ట్లో పడేశారనుకోండి, బయటికి రా, ఇంటికి మన ఇల్లేమే ఇంటికి రాలేము. అప్పుడు ఎవడో ఒకటి నువ్వు ఇంటికి వెళ్ళడానికి కాదు, ఏదో రోడ్డుకి దారి చూపించాలి. నువ్వు వెళ్ళి పలానా దారికి వెళ్ళి అక్కడ చూపించి అక్కడ చూపిస్తాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళి ఏదో నీకు మార్గం గైడ్ చేసేవాడు ఉండాలి కదా. ఎక్కడ కటిక చీకటిలో, డీపెస్ట్ నైట్స్ లో, డార్కెస్ట్ నైట్స్ లో, డీపెస్ట్ ఫారెస్ట్ లో తీసుకెళ్లి మన అజ్ఞానం వదిలేస్తుంది. అక్కడ అజ్ఞానంలోంచి, అసత్యంలోంచి మళ్ళీ తీసుకొచ్చి మన నిజమైన ఇంటికి మనకు చేర్చేవాడు గురువు. ఆ కటిక చీకట్లో, అసలు కటిక చీకట్లో ఒకసారి మన ఇంట్లోనే మనకు దారి తెలియదు. ఎక్కడో ఫారెస్ట్ మాట వదిలేం, కటిక చీకట్లో మన ఇంట్లో ఉన్న వస్తువు కూడా మనం చేర్చని పట్టుకోలేం. మన ఇంట్లోనే మనకు ఒకసారి రాత్రి 1 గంటకి మనం దీపాలు ఆడిపోయారనుకోండి, ఆ టార్చ్ లైట్ ఎక్కడున్నా మనం పట్టుకోలేం. ఎక్కడో పెడతాది, మన ఇంట్లో ఉంది కానీ పట్టుకోలేం. అంటే కటిక చీకట్లో నీకు అర్థమవుతుందా, లోచిగా పాతికిపోయినటువంటి అవిద్యలో అజ్ఞానంలోంచి బయటికి మన నిజమైన ఇంటికి మనకు తీసుకొచ్చేవాడు గురువు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటి, భగవాన్ ఏమన్నారంటే ఉన్నది ఒక్కటి అంటే ఒక్కటి, ఉన్నాను ఏదో ఒకటి ఉంది. ఏదో ఈ ప్రకృతి గుణాలకు అతీతంగా మీకు అర్థమవుతుందా, ఈ వేషాలకు అతీతంగా, దేహం కూడా ఒక వేషం, ఈ వేషాలకు అతీతంగా ఒక జీవుడు స్త్రీ వేషం వేసుకు వస్తాడు, ఒక జీవుడు పురుషు వేషం వేస్తాడు. మీకు అర్థమవుతుందా, ఇది వేషాలు. ఏమి వేషాలు, ఈ వేషాలు, ఈ వేషాలు. భగవాన్ ఏం చెప్పారంటే, ఈ దెయ్యాలు, దేవతలు, ఈ భూతాలు, ఈ చావులు, పుట్టుకలు, ఈ కర్మలు, వికర్మలు, అకర్మలు, పుణ్యాలు, పాపాలు, ఇదంతా తీసుకుని పక్కన పడాలి. ఈ దేవుళ్ళు, దేవతలు, దెయ్యాలు, ఈ చావులు, పుట్టుకలు, కర్మలు అనుభవించటాలు, ఈ ప్రకృతి గొడవలు 90 ఉంటాయి. రకరకాల రకరకాల కర్మలు, రకరకాల వాసనలు, రకరకాల బాధ. కొంతమందికి 1000 ఎకరం పొలం ఉంటుంది, కాఫీ అరగదు. పొలం 1000 ఎకరం ఉంటుంది, కాఫీ అరగదు, మంచినీళ్ళు కూడా అరగవు. అదొక రకమైన కర్మ. ఇవన్నీ వదిలేవు, తీసో పక్కన పెట్టమన్నాడు. ఇవన్నీ టెంపరీ గొడవలు అన్నాడు, ఇవన్నీ తీసుకోకూడదు. ఏదో ఒకటి ఉంది, ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో అది ఉంది. అందులోంచి ఈ జీవకూటంతో వస్తుంది, అందులోంచి ఈ పంచభూతాలు వస్తున్నారు. మీకు అర్థమవుతుంది, అసలు సృష్టి అంతా ఉన్నదేదో ఒకటి ఉంది, అది నీకు తెలుసున్నా ఉంది, తెలియపోయినా ఉంది. ఉన్నదాన్ని లేదు, లేదంటే ఉన్నది లేకుండా పోదు. లేని దాన్ని ఉంది, ఉందంటే అది ఉండటం అంటూ లేనిది లేనిదే, ఉన్నది ఉన్నదే, ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో ఉంది. కానీ నీకు లోకవాసన వల్ల, దేహవాసన వల్ల, శాస్త్ర వాసన వల్ల అది ఉందని కూడా గుర్తింపు నీకు రావటం లేదు, నీ ముఖం అటు తిరగటం లేదు. నీకు పుణ్యబలం లేక, నీకు పుణ్యబలం లేక, సంస్కార బలం లేక, సాధనా బలం లేక నీ ముఖం అటు తిరగటం లేదు. సూర్యుడు ఎక్కడ ఉన్నా నీ ముఖం అటు చెప్పకుండా కనపడతాడా? సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, మా ముఖం అటు చెప్పకుండా అక్కడ సూర్యుడు లేదంటే అర్థం ఏంటి? నువ్వు సూర్యుడిని కనిపెట్టక్కలే, నీ ముఖం అటు చెప్పు. నీ హృదయంలో ఏది ఉందో తెలుస్తుంది, అటు చూడు. నువ్వు లోచూపు నీకు కావాలి, అంతర్దృష్టి. అంతర్దృష్టి లేనివాడికా ఆత్మజ్ఞానం, అంతర్దృష్టి లేనివాడికా అమృతానుభవం, అంతర్దృష్టి లేని వాడిక వైకుంఠ ప్రాప్తి. భగవాన్ ఏం చెప్పారంటే ఉన్నది ఏదో ఉంది, ఈ జీవ కోటి పంచిపోతారు, ఈ గాలివానలు ఇంకోటి ఇంకోటి ఇంకోటి, కొంతమందికి ఆ కర్మలు బట్టి ఇంట్లోంచి కొంతమంది బాధలు వస్తాయి, సమాజంలోంచి కొంతమంది బాధలు వస్తాయి, కొంతమంది అగ్ని బాధలు వస్తాయి, రకరకాలుగా భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి. సునామీలు అంటే సముద్రం వచ్చేసి జనాలు ఆకిపోయింది చూడండి, సముద్రం వారిని జనాలు ఆకిపోయింది పాపం, అది సునామీ అంటారు. ఆ సముద్రం పొంగి ఈ మధ్య సముద్రం వాళ్ళున్న వాళ్ళు లాక్కిపోయినాయి కదా, సముద్రం పక్కన ఉన్న మనుషులు చాలా మంది కొన్ని లక్షల మంది లాక్కిపోయిన సముద్రం, ఆ సముద్రం వారే ఉన్న ఓళ్ళను మీరు దాని సునామీ అంటారు. ఈ మధ్యన ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, తెలుగుదేశం వాళ్ళు మేము నెగ్గుతామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మేము నెగ్గుతామంటున్నారు, మళ్ళీ మేమే మంత్రులు అవుతున్నాం, తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మే మంత్రులు అవుతున్నారు. ఆ చిరంజీవి అనే వాడు సునామీ కింద వచ్చేస్తున్నాడు, మొత్తం అందరు పట్లాడి పట్టిపోతున్నాడు. ఇక్కడ చివరికి లెక్కలన్నీ గల్లంత అయిపోతే కాంగ్రెస్ వాళ్ళకి లేవు, తెలుగుదేశం వాళ్ళకి లేవు, ఇంక మంత్రులు అది మామూలు చిన్న చిన్న గాలి వ్యాసకాలంలో పొడి పొడి గాలి కింద రావటం లేదు, వాడు అది సునామీ కింద వచ్చి పడిపోయి మొత్తం అందరి ఓట్లు అడి పట్టిపోయిలా ఉన్నాడు. చివరికి లెక్క మిగిలితే అసలు సున్నట్టున్నారు కొంచెం, ఇక కాంగ్రెస్ వాళ్ళకి మంత్రులు లేవు, తెలుగుదేశం వాళ్ళకి మంత్రులు లేవు, వీరికి మేకపోతే గాంభీర్యం కోసం వాడు వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేడు అంటున్నాడు. వచ్చిన వాడు ఫల్గునుడని వీళ్ళకి తెలియదు. వాడు సునామీ కింద వచ్చేస్తాడు, ఎందుకని వ్యాసకాలంలో ఈ ఇసిన కర్ర వేసుకున్నట్టు రాడు. ఈశ్వరు అనుగ్రహం కూడా ఉద్ధరించాలనుకుంటే సునామీ కింద వచ్చి ఉద్ధరిస్తాడు. మీరు జీవితం పొడిగిన సాధనలు చేసి వ్రతాలు చేసి నోవులు చేసి నదుల్లో ములిగి జపాలు చేసి ఎన్ని చేసినా ఒక సునామీ ముందుది సాటి రాదు. వీళ్ళేమనుకుంటున్నారంటే అక్కడ వాళ్ళకి ఇల్లు కట్టి పెడుతున్నాం, వీళ్ళకి గేదెనిస్తున్నాం, వాళ్ళకి ఆవునిస్తున్నాం, వీళ్ళు మనకే ఓట్లు వేస్తాం అనుకుంటున్నారు. మరి సునామీ వస్తే ఆవులు గేదెలు అందరూ కొట్టుకుపోతారు. ఇంకా మనుషులు కొట్టి పోతుండే ఆవులు గేదెలు ఎక్కడ ఉంటాయి? కాదండి, ఆంబోతులు కొట్టిపోతాండి, గొర్రెలు ఎక్కడ ఉంటాయి? అది అమాంతంగా వచ్చి సమాజం మీద పడిపోయి మొత్తం ఓట్లను లాక్కుపోతానంటున్నాడు. ఇంకా గేదెలు లేవు, ఆవులు లేవు, ఇళ్ళు లేవు. అయితే మీకు ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ ఆ మహా చైతన్యం మనలో అది అనుగ్రహించి అది అందులో మేలుకోవాలి, కానీ అనుగ్రహం ఉంది, ఆ కంపాషన్, ఆ మెరిసి, ఆ దైవానుగ్రహం ముందు, ఆయన కరుణ ముందు మనం చేసే 90 జన్మల్లో 90 సాధనలు చేసిన ఈ సాధన కన్నా సునామీ ముందు, ఆ మహా అనుగ్రహం ముందు ఎందుకు పనికి రావు? ఒక్కసారి ఆ చైతన్యం వచ్చి మనం స్వాధీనం చేసుకుంటే ఒక్కసారి ఒక్క క్షణం, ఆ మధుర క్షణం, ఓన్లీ ఒక్క క్షణం, ఆ మహాచై మన హృదయంలో ఆ మహాచైతన్యం సునామీ కింద వచ్చి మనం స్వాధీనం చేసుకుంటే ఒక్కసారి ఒక జంపలో అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, అసత్యంలోంచి సత్యంలోకి, అనాత్మలోంచి ఆత్మను. అది గురి కటాక్షం. గురువు అనుగ్రహం అటు ఉండదు. గురువు అన్నా ఈశ్వరుడన్నా ఆత్మ అన్నా అనుగ్రహం అన్నా ఒకటి అన్ని పర్యాయ పదాలు. అది వాడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నీ హృదయంలో ఈ వేషం కూడా వదిలి నీ వేషాలను బట్టి నువ్వు తిరుగుతున్నావు కాబట్టి నేను ఈ వేషం వేసుకొచ్చాను, ఈ చొక్కాలు వేసుకొచ్చాను, ఈ చొక్కాలు వేసుకోవాలి, నన్ను ప్రేమించమని అడుగుతున్నాను, నిన్న ప్రేమించమని ఎందుకు అడుగుతున్నానంటే నీ హృదయంలో ఉన్నవాడు నేనే. అదే కాదు, అది కూడా నువ్వు అయి ఉన్నావు. నేను హృదయంలో నీ హృదయంలో నేను ఉంటానే కాదు, నేను ఎలా ఉన్నాను అది కూడా నువ్వు అయి ఉన్నావు, అది కూడా నువ్వు అయి ఉన్నావు. అంటే బయట ఆకర్షణ తగ్గించుకుని ఈశ్వరు పట్ల ఆకర్షణ పెంచుకుంటే నీ హృదయంలో నిజం దగ్గరికి నువ్వు చేరుకుంటావు. అందుకు నన్ను ప్రేమించమని అడుగుతున్నాను. లవ్ మీ, వర్క్ ఫర్ మీ, లవ్ మీ, ఆల్వేజ్ లవ్ మీ, డివోటెడ్ టు మీ. నాకు సంతోషించే పనులకి నా మనస్సుకి నాకు సంతోషం, ఈశ్వరు యొక్క కరుణకి పాత్రులయ్యే పనులు చేయండి. మాటలో నెగిటివ్ థాట్స్ వద్దు, నెగిటివ్ థింకింగ్ వద్దు, నెగిటివ్ టాకింగ్ వద్దు. అంటే లైఫ్ పాజిటివ్గా ఉండాలి, లైఫ్ పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా మాట్లాడాలి, పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా పని చేయాలి. ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఇస్ మస్ట్ బి పాజిటివ్. దట్ ఈస్ రియల్ సాధన. అర్జున ఇలా పుస్తకం తీసుకుని ఎక్కడికో కృష్ణుని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. నారాయణుడు మన మనస్సును ఎన్నపోస్తున్నాడు తినేస్తాడు వాడు. మన మనస్సులో దొంగతనం చేసే గుణం ఉంది వాడు. మనం సాధన చేసి సాధన చేసి మనస్సులోంచి బయటకు రావడానికి చూస్తాం, అంతేకాదు మనస్సులోంచి బయట పట్టడానికి చూస్తాం. గుణాలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. వికారాలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. కోపాలు తాపాలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. కామక్రోధాలు ఎక్కడున్నాయి? ఈ మనస్సులో ఉన్నాయి. ఈ మనస్సును మనం తెలియకుండా తినేస్తాడు వాడు నారాయణుడు. అంతకే మనల్ని ప్రేమించమన్నాడు. అంటే మనకి మన అహంకారం దేవుణ్ణి ఏం ప్రేమిస్తుందండి? ప్రేమించగలేదు, ప్రేమించలేదు, ఇది వంపెట్టుకుని తినేద్దాం చూస్తున్నాడు. మన అహంకారం దేవుణ్ణి ప్రేమించగలదండి? అహంకారం దేవుణ్ణి ప్రేమిస్తుందే, ఏదో మనం ప్రేమించినట్టు నటిస్తే తినేస్తాడు. మన మనస్సు ఎంత, మన అహంకారం ఎంత, మనం ఎంత. అదే గీతలు ఏం చెప్పాడంటే, స్వామివారు ఏం చెప్పారంటే, స్వామివారు అర్జునుడితోటి, అర్జునుడు వాడికి బంధువు, స్నేహితుడు, శిష్యుడు, భక్తుడు. అదొక స్థాయి. అది ఇంకా రమణ మహర్షి గారు ఎలా అనుగ్రహిస్తారంటే, ఆయన నన్ను గురువు, ఆయన గురువు అనుకోడు, మనల్ని శిష్యుడు అనుకోడు, ఆయన దేవుడు అనుకోడు, మన జీవుడు అనుకోడు. అది వర్షం కురిపించడం, అది ఒక పద్ధతి. మన అనుగ్రహించేటప్పుడు ఆయన గురువు అనుకోడు, మన శిష్యుడు అనుకోడు, ఆయన దేవుడు అనుకోడు, మన జీవుడు అనుకోడు. అలా చూపు అనుగ్రహం, మాట అనుగ్రహం, నడక అనుగ్రహం, ఆయన కోపం కూడా. ఇంకా అక్కడ గురు శిష్యు సంబంధం లేదు, దేవుడు జీవుడు అనుబంధం లేదు, గురు శిష్యు సంబంధం లేదు. వర్షం కురిపించుతుంది అమృత జల్లులు, అమృత జల్లులు, అమృత జల్లులు. అర్జున, ఇంద్రియాలకి మనస్సుకి లోకం అంటే ఇష్టం, రూపాలంటే ఇష్టం. ఒక ఇంద్రియానికి ఒక వాసన ఉంటుంది, ఒక ఇంద్రియానికి ఒక వాసన ఉంటుంది. ఆ వాసన మీద టెంప్టేషన్స్ అండ్ అట్రాక్షన్స్, టెంప్టేషన్స్ అండ్ అట్రాక్షన్స్, ఏదో ఉద్రేకాలు వస్తూ ఉంటాయి, ఏదో ఆకర్షణలు, రకరకాల ఆకర్షణలు, లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. ఒక ఇంద్రియం ఒక ఆకర్షణ లాగేస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది, మనస్సు ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మనస్సు ఏం చేస్తుంది? ఇంద్రియాల ద్వారా ఏదో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నీకు ఏ వాసన ఉంటే ఆ వాసన ఒకటి ఏదో అనిపిస్తుంది. నీకు ఏ వాసన ఉంటే ఆ వాసన ఒకటే ఏదో అనిపిస్తుంది. నువ్వు నీకు ఏదో కొద్ది గొప్ప తెలియచేట్లున్న ఆ ప్రవాహంలోంచి బయటికి రాలేదు. అసలు బొత్తిగా బుద్ధి లేని కూడా కాదు. నువ్వు మీరు బొత్తిగా బుద్ధి లేకుండా లేరు, అసలు బుద్ధి లేకుండా లేరు. కానీ ప్రకృతి ప్రవాహం అటువంటి ఏదో సుడిగుండంలో పడిపోతాం. ఆ జడబడుతుంది తపస్సు చేసి ఆ నేడు గొడవలో పడిపోయాడు. ఎక్కడో చోట సుడిగుండంలో పడిపోతాం. అది చేత ఆ సుడిగుండంలో నువ్వు బయటికి రాలేదు. అదే నీకు బయటకు వచ్చే ఉపాయం లేదు. ఒకవేళ నీకు తిరిగితే అట్లా ఉండొచ్చు, బొత్తిగా బుద్ధి లేదంటాం లేదు జ్ఞానం, ఉన్నా బుద్ధి సరిపోదు. ఆ కాపుదలకి నీ ఆకర్షణ తట్టుకోవటానికి ఆ బుద్ధి నీకున్న తెలివి నీకున్న బుద్ధి సరిపోదు. సునామీ కింద రాగేస్తా ఉంటుంది ప్రకృతి. ఏం చేస్తావంటే నిరంతరం నన్ను చింతిస్తూ ఉండు, నన్ను స్మరిస్తూ ఉండు. నిరంతరము నన్ను చింతిస్తూ ఉండు, నన్ను స్మరిస్తూ ఉండు. నన్ను స్మరిస్తే ఆ సునామీని తట్టుకునే బుద్ధిని నేను నీకు ఇస్తాను. అయ్యైనా నువ్వు నీ సాధన వల్ల బుద్ధి రాదు, నేను అనుగ్రహిస్తే నీకు ఆ బుద్ధి వస్తాను. నేను ఏదో జపం చేశానంటే గుడి చుట్టూరు తిరిగాను, సత్యాన్ని వ్రతం చేశాను, అక్కడ సత్తరు కట్టించాను, ఇక్కడ గుండు కట్టించాను. ఈ పొడి మొక్కలు, ఈ బుడబొక్కల మాటలు వాళ్ళు రాలేదు. అక్కడ సత్తలు కట్టించారండి, ఇక్కడ టెంపుల్ కట్టించారండి, అక్కడ అన్నదానం చేశారండి, ఇక్కడ బట్టల దానం చేశారంటే ఈ బుడబొక్కల మాటల వల్ల రాదు. నీ హృదయానికి నాకు సమర్పించు, నీ హృదయాన్ని నాకు సమర్పించి పని చేస్తే, నీ హృదయాన్ని నాకు సమర్పిస్తా అంటే నీ హృదయం ఎక్కడుందో నాకు తెలియదా? గుణాల మీద ఉందో, ప్రకృతి మీద ఉందో, నా మీద ఉందో తెలియదా? నీ హృదయం ప్రకృతి ఉంది. ఆ ప్రకృతి గొడవలు సునామీ గొడవలు లాంటివి. నువ్వు నన్ను స్మరిస్తావంటే నీకేమొస్తుందంటే నీకు రెండు ఇస్తాను. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. కర్మయోగం వల్ల కర్మను యోగంగా చేస్తే పవిత్రత వస్తుంది. ఈశ్వార్పణంగా పని చేస్తే పవిత్ర, ధ్యానం చేస్తే ఏకాగ్రత వస్తుంది. ధ్యానం చేస్తే ఏకాగ్రత వస్తుంది. కర్మని ఈశ్వార్పణంగా చేస్తే శుద్ధి కలిగి, చిత్తశుద్ధి కలుగుతుంది. పవిత్ర చిత్తశుద్ధి అంటే పవిత్రత కలుగుతుంది. ధ్యానం చేస్తే ఏకాగ్రత వస్తుంది. ఈశ్వార్పణంగా పని చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. గొడవలో నన్ను ప్రేమిస్తాంటే రెండు నీకు ఇచ్చేస్తాను. ఏది ఏకాగ్రత ఇచ్చేస్తాను, పవిత్రత ఇచ్చేస్తాను. నీకు ఒకవేళ అవినయం ఉందనుకోండి, కొంతమందికి అవినయం ఉంటుంది, పొగరబొత్తనం ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఏమీ లేకపోయినా కొంతమందికి పొగరబొత్తనం ఉంటుంది. కొంతమంది తాడి బొంగరం లేకపోయినా బాసిందే పొగరబొత్తనం మటుకు ఉంటుంది, కోడిపుంజిల్లా ఉంటారు. నిష్కామ ఈశ్వరార్పణంగా పని చేయడం నేర్చుకుంటే నీకేం కలుగుతుంది? చిత్తశుద్ధి. నీ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కాకుండా, అంటే నీ మనస్సును సంతృప్తిపరచుకోవడం కాకుండా, ఈశ్వరుని సంతృప్తిపరచుకోవడం పని చేస్తాం, నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. బాగా మంత్ర జపం చేస్తా అంటే, ధ్యానం చేస్తా అంటే ఏమొస్తుంది? నీకు ఏకాగ్రత కలుగుతుంది. ధ్యానం చేసేవాడికి ఏకాగ్రత వస్తుంది. నా కోసం నీ జీవిస్తా అంటే నేనే సర్వస్వం ఉంటుంది. నువ్వు బతుకుతావంటే దాన్ని ప్రేమిస్తుంటే నా ఏంది భక్తి కలిగి ఉంటే అది ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తాను. నువ్వు ఇస్తున్నావు మామూలుగా నీ తెలివితేటల వల్ల ఇస్తున్నావు, ప్రకృతి ఆకర్షణ ఉంది బయటకు రాలేదు. అసలు మనకు తెలిసిందా తెలియకపోయినా ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే. మన ఊరికే ఆయన చేతిలో పనిముట్లు, మనం ఆయన చేతిలో పనిముట్లు. అదే రామకృష్ణ పరమహంస చెప్పాడు, ఆయన మనం అవతార పురుషులు అనుకున్నప్పుడు మీలో కొంచెం అహంకారం కనిపిస్తుంది, అది మా కోసం అట్టే పెట్టుకున్నారు అని ఎవరైనా మళ్ళీ అన్నాడు. ఎవరు రామకృష్ణ పరమహంస అన్నాడు, ఇదేంట్రా నేను అట్టే పెట్టుకోలేదని తొక్కు పెట్టి ఉంచాడు. నేను అట్టే పెట్టుకుంటే అట్టే పెట్టుకోగలనా, ఎంత దూరం వచ్చి ఆయన తొక్కి పెట్టి ఉంచాడు. అది బయటికి కలిగి బోధించడం కోసం ఆ తొక్కి ఆయన కాలుతోటి తొక్కి పెట్టి ఉంచాడు. ఆయన మరొక కాలు బయటకు తీసే వరకు ఎంతో కొంత ఉంటుంది, నేను బయటకు రాలేదు టీచింగ్ కోసం అక్కడ పెట్టాడు. అదేంటి బహిరంగనాథ్ గుప్తాన్ని ఏం దాచుకున్నాను కొంచెం అంటే అండి, వాడు దాచి ఉంచాడు. నేను ఆఫ్ చేసుకుంటున్నానంటే ఆఫ్ చేసుకుంటే ఆగుతుంది, అది పడిపోయే టైంకి వచ్చేవాడికి అది ఆగుతుందో, వాడు పడిపోకుండా ఆఫ్ చేసి ఉంచాడు. ఈ నాలుగు మంచి మాటలు ఒక మధ్య మధ్యలో చెబుతూ అది తొట్టి తొట్టి పెట్టి ఉంచాడు అక్కడ ఈశ్వరుడని బోధించు. మధ్య మధ్యలో చెబుతూ మహేంద్రనాథ్ ఏంటి నాకు దేహం ఉందని మరిపోచ్చేస్తుంది, నువ్వు ఏదో చెప్పమంటారంటే అసలు నాకు దేహం ఉందని మరిపోచ్చేస్తానికి నీ మీకేంటి అలా మరుపు రాకుండా ఓ గోడ. రామకృష్ణుని గోడ మధ్యలో కూర్చోబెట్టాడు, గోడ మీద కూర్చున్నవాడికి ఆ పక్కనే ఉందో తెలుస్తుంది, ఈ పక్కనే ఉందో తెలుస్తుంది. అక్కడ అజ్ఞానంలోని మనుషులు ఎలా ఉన్నారో అక్కడ జ్ఞానంలోని మనుషులు ఎలా ఉన్నారో చూస్తూ ఉంటాడు కదా, అది చూసి ఇడి చెప్తా ఉంటాడు. వీడు ఇలా ఉన్నాడు మీరు కూడా ఇలాగండి అని చెప్తాడు. ఆ గోడ మధ్యలో కూర్చోబెట్టాడు వాళ్ళు చూసి, ఇక్కడ వీడు చూసి వీళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం వాడికి చెప్పమంటున్నాడు. గోడ మీద పడే గోడ మీద కూర్చున్నవాడికి ఆ పక్కన వాళ్ళు కనిపిస్తారు, ఈ పక్క ఆ లోకాలు కనిపిస్తూ ఉంటాయి, ఈ లోకాలు కనిపిస్తూ ఉంటాయి. అది చూడమంటున్నాడు, ఇటు బోధించు, అటు పరమాత్మను చూడమంటున్నాడు, ఇటు బోధించమంటున్నాడు. ఈ బోధించడం కోసం నన్ను ఎలా తొక్కి పెట్టి ఉంచాడు. నేను ఉంచుకున్నానంటావంటే నేను ఉంచుకోలేదు అని ఉంచాడు. నేను ఉంచుకున్నానంటావంటే మాస్టర్ ఆయన నేను ఉంచుకోలేదు అని ఉంచాడు లోపల. అది పడిపోతాడు, ఈశ్వరుడే పడగొట్టాలనుకున్నప్పుడు నేను ఆఫ్ చేసుకుంటే ఆలుతుంది. నా తెలివితేటలు ఆఫ్ చేస్తాయా? అంటే నేననే తలంపు నాది అనే తలంపు ఈ రెండు నిజం కాదు, తలంపులు అవి ఆ రెండు నిజం కాదు, అవి తలంపులు. అవి ఏంటయ్యి తలంపులు? ఈ రెండు మీ ఇంట్లోనే మనుషులు సంసారం కాదు, ఈ రెండు తలంపులు సంసారం. ఇంకా ఈ రెండు తలంపులు పెట్టుకుని మన శరీరం చనిపోతుంది అనుకోండి, మళ్ళీ సంసారంలోకి వెళతాం, మళ్ళీ కొత్త శరీరం కొత్త శవాలు వస్తాయి. మన శరీరం చనిపోయాక బంధువులతోటి స్నేహితులతోటి విరోధాలతోటి పరిసరాలతోటి అందరితోటి సంబంధం చెడిపోతున్నావు, గురువు తోడు తప్ప. మన ఇంట్లో వాళ్ళతో కూడా మనకు సంబంధాలు చెగిపోతాయి. ఆ గురువుతో తప్పించి సంబంధం ఏం చేయదు. గురువు మన ఆత్మయ్య ఉన్నాడు, మన ఆత్మయ్య ఉంటాం కదా, మనమై ఉన్నావు. మనంలోంచి మనం ఎక్కడికి పారిపోతాం? ఇవో మనం కాని దాంట్లోంచి పారిపోగలం, కానీ మనం ఏదిగా ఉన్నాం మనం కాని దాంట్లోంచి విడిపోగలం. మనం ఏదిగా ఉన్నాం అందులోంచి ఎలా విడిపోతాం? విడిపోం. మనం ఏదిగా ఉన్నామో అదే గురువు కాబట్టి దాని గుర్తింపు వచ్చే వరకు ఆ జన్మకు ఆ జన్మ వెంటాడుతూ ఉంటాడు. మన కోసం శరీరం ధరించి వస్తాడు. ఆయన పని లేకపోయినా మాట్లాడుతూ ఉంటాడు, స్నానం చేశారా అంటాడు, భోజనం చేశారా అంటాడు, కులాసాగా ఉన్నారా అంటాడు. ఈ మాటలు మాట్లాడటం కోసం మాట్లాడటం కాదు. ఈ మాటలు మాట్లాడచ్చు, మీ మాటలు మాట్లాడచ్చు, మీకు తెలియకుండా మీ మనసు హృదయ గోగంలో నెట్టి ప్రకృతి మాటలు అవ్వాలి అంటాడు. పిల్లకాయలకి పెళ్లిళ్ళు అయినాయి అంటాడు, మీ పిల్లకాయల పెళ్లి కూడా గురువు చెల్లి పెళ్లి మాట్లాడటానికి అలా మాట్లాడుతూ ఉంటాడు. భోజనం చేశారా అంటాడు, స్నానం చేశారా అంటాడు. మీ స్నానం వల్ల ఆడికించుకు అంటే మీతో పరిచయంగా మాట్లాడుతూ మాట్లాడుతూ మీకు తెలియకుండా మీ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి నెట్టేస్తాడు వాడు గురువు. విశ్వాత్మ అంటే భగవంతుడు ఎవరు? విశ్వాత్మ అంటే అందరి హృదయాల్లోని ఆత్మ. ఎవరైనా అందరి హృదయాల్లోనే ఆత్మ ఆయనే. అంటే మనం ఎవరినైనా ద్వేషిస్తున్నాం అనుకోండి, మన ఆ హృదయలోని ఆత్మ మన అంటే మనల్ని మనమే ద్వేషించుకుంటున్నాం. మనం ఎవరినైనా ద్వేషిస్తున్నాం అనుకోండి, మన ఆ హృదయంలోని ఆత్మ మనమే. అంచేది మనల్ని మనమే ద్వేషించుకుంటున్నాం. ద్వేషం వల్ల మనకు కలిసి వచ్చేది ఉండదు, కానీ రక్తపోట వస్తుంది. ఈ రెండు కలిస్తే ద్వేషం వస్తుందని చెప్పాను ఇక్కడ పలుమూరులు. ఒకటి కోపము, రెండు భయము. ఈ రెండు కలిసినప్పుడే ద్వేషం వస్తుంది. భగవంతుని ప్రార్థిస్తున్నాం, భగవంతుని ప్రార్థిస్తున్నాం, సంతృప్తి ఏం కలగటం లేదు. భగవంతుని జపం చేసుకుంటున్నాం, భగవంతుని ప్రార్థిస్తున్నాం, మనకి సంతృప్తి కలగటం లేదు. అంటే భగవాన్ అంటున్నాడు, ఏ భగవంతుని అయితే జపిస్తున్నావో, ఏ భగవంతుని అయితే నువ్వు స్మరిస్తున్నావో, వాడు నిజంగా ఉన్నాడనే విశ్వాసం నీకు ఉందా? ఎందుకు ఈ బుడబొక్కల మాటలు? మనం రామనామం చేస్తున్నాం, కృష్ణ అసలు ఈ మనం ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు నిజంగా సజీవులకు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఒక ఉన్నాడని పూర్తిగా నమ్మకం కుదరాలి కదా. కృష్ణుడు చెప్పాడు గీతలో, వాడు ఎంత అనాచారం అయినప్పటికీ, వాడు ఒకరికి ఎన్ని చెడ్డగుణాలు ఉన్నప్పటికీ, వాడు ఎంత అనాచారం అయినప్పటికీ, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడని సజీవమని విశ్వాసం ఉన్నాడు. సాధన చేసే వాళ్ళకంటే ముందు బాగుపడతాడు. ఈ గుళ్ళు గోపురాలు కట్టించిన వాళ్ళకంటే ముందు బాధపడతాడు. సజీవమైన విశ్వాసం ఉండాలి. మన నోటితో దేవుడు ఉన్నాడని చెబుతాం, హృదయంతో లేడంటాం. మనం నోటితో మనకు మన నోటితో ఉన్నాడని చెబుతాం, మళ్ళీ మన హృదయం ఏది చెబుతుంది దేవుడు లేడని. ఈ మధ్యన ఒక పశువుల డాక్టర్ గారు మా ఇంటికి చూడటానికి వచ్చారు. మనుషుల డాక్టర్ కాదు, పశువుల డాక్టర్ గారు. ఆయన అంటున్నారు, మనుషుల మీద పశువులు మెరుగని అంటున్నారు ఆయన. మనుషుల మీద పశు, మేము పశువులకు వైద్యం చేస్తున్నామంటే మేము ఎంబీబీఎస్ చదువుకున్నాం. మనుషుల మీద పశువులు, మనుషులకున్న విషయం పశువులకు ఉండదండి. పాపం రోగం నోటితో చెప్పలేదు, వాళ్ళ రోగం ఏదో తెలుసుకుని మేమేం చేస్తాం. నువ్వు ఏదైనా చెలక పిండి పెడితే, చెలక పిండి పెడితే మా మీద విశ్వాసంగా ఉంటాయి. అట్లకి ఏదైనా రోగం తగ్గిస్తే మమ్మల్ని చూసి రేలా అంటే అటు బాధ తగ్గిస్తాను. ఎప్పుడైనా తవ్వుడు నీళ్ళు పెట్టేటప్పుడు ఎప్పుడు మా చేతితో అడిగి తవ్వుడు నీళ్ళు పెడితే మమ్మల్ని ఎప్పుడు మమ్మల్ని చూసి కళ్ళంటే నీళ్లు కారుస్తాయి. ఈ బుద్ధి లేని మనిషికి 100 ఎకరం సంపాదించి ఇచ్చినా కృతజ్ఞత ఉండదు, కృతజ్ఞత ఉండదు. నాన్నగారు నేను చెప్పింది ఏనండి, మేము మనుషులు డాక్టర్లు కాదు, పశువులు డాక్టర్లమే. కానీ మనుషుల మీద పశువులు మెరిగిన పశువుల చోటు తిరిగాక నాకు ఈ బుద్ధి వచ్చింది అన్నాడు ఆయన. తవ్వు నీళ్ళు పెడితే కృతజ్ఞతగా ఉంటాయి. 100 ఎకరం సంపాదించి వారసులకు ఇచ్చిన వాళ్ళు ఏం కృతజ్ఞత చూపించరు. వాళ్ళ కాళ్ళు శవం కాలే వరకు పూర్తిగా ఉండరు. మనుషుల మీద నేను మీకు చెప్పాలని చెప్పటం లేదు, ఊహించి చెప్పటం లేదు. అనేక మంది అనేక పశువులకు వైద్యం చేశాను. 100 ఎకరం కలిగింది. తెరగ పిండి మొక్క పెడితే అలా చూస్తే మన అంక చూస్తే మన ఎదురు కోసం చూస్తే మన కాళ్ళు నాగుతుంది. తెరగ పిండి మనుషుల మీద అనుభవం మీద చెబుతున్నాను, మనుషుల మీద పశువుల మెరుగు. పశువులకున్న కృతజ్ఞత మనుషులకు ఉండదు. ఇంద్రియ నిగ్రహం కూడా పశువులకు ఉన్నంటే ఇంద్రియ నిగ్రహం మనుషులకు ఉండదు అని చెప్పాడు ఆయన. ఇంద్రియ నిగ్రహం కూడా పశువులకు ఉన్న ఇంద్రియ నిగ్రహం మనుషులకు ఉండదండి. ఇవన్నీ మీకు అనుభవం మీద అనేక వేలాది మంది పశువులకు వైద్యం చేసి చెబుతున్నానని వెటర్నరీ డాక్టర్ గారు, ఆయన వాళ్ళు చదివింది MBBS. తవ్వుడు నీళ్ళు పెడితే చాలట్టండి, ఆ పెట్టిన వాడని చూసి కళ్ళంత నీళ్ళు నేను అబ్జర్వ్ చేస్తే అది నోరు లేదు చెప్పడానికి అబ్జర్వ్ చేస్తే అటు ముఖము అటు కళ్ళు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. తెలుసుకున్నా అని చేసి మీకు చింత వెంటాడుతూనే ఉంటుంది. చింత వెంటాడుతుంది. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే విశ్వాసం, సజీవమైన విశ్వాసం ఉండే వరకు ఏదో రకమైన చింత వెంటాడుతూ ఉంటుంది. ఒక ఆత్మజ్ఞానికి మాత్రమే చింతాకంత చింత కూడా ఉండదు. ఒక అమృతానుభవం పొందిన వాడికి మటుకే చింతాకంత చింత ఉండదు. మిగతా ప్రతి జీవుణ్ణి ఆగే ఈ ప్రతి జన్మలో కూడా ఆ చింత వెంటాడుతూనే ఉంటుంది. మీరు భగవంతుని సంకల్పానికి అనుకూలంగా ఉండటం నేర్చుకోండి. ఈ సృష్టి అంతా చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు, పుట్టేవాళ్ళు పుడుతున్నారు, ఇదంతా ఈశ్వర సంకల్పాన్ని బట్టే జరుగుతుంది. మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగినా అది ఈశ్వర సంకల్పాన్ని బట్టే జరుగుతుంది. అనుకున్నది జరగకపోయినా ఒంటి మీద తప్పదు. అయితే ఎన్ని కర్మలు ఉన్నప్పటికీ, సంచిత కర్మ, ఆగాహ్య కర్మ, ఎన్ని కర్మలు ఉన్నప్పటికీ మీకు ఆత్మజ్ఞానం కలిగితే అన్ని కర్మలు కూడా బూడి అయిపోతాయి. ఆ గురు అనుగ్రహం వల్ల ఉన్న వస్తు భగవాన్ చెప్పాడు కదా, ఈ దేవుళ్ళు దేవతలు కూడా అన్ని అది పెట్టండి. కర్మలు, పునర్జన్మలు, పూర్వజన్మలు అన్ని ఓ పక్కన తీసో పక్కన పెట్టండి. ఉండటం అనేది ఉంటుంది. ఆ ఉండటం ఉండటం అనేది ఏదో ఒకటి ఉంది, ఒక ఉన్న వస్తువు ఒకటి ఉంది. దాన్ని జ్ఞానులు బ్రహ్మం అంటారు, శైవుడు శివుడు అంటారు, వైష్ణవుడు విష్ణువు అంటారు, శాక్తేయుడు శక్తి అంటారు. రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. ఇదంతా వదిలేయండి. ఉన్నదేదో ఉంది, ఉన్నది ఉన్నదేదో ఉంది, అది ఉంది. అది మీరు లేదు లేదన్న ప్రయోజనం లేదు. ఉన్నదేదో అది ఉంది. వాళ్ళు ఊహించి చెప్పడం కాదు, దర్శించి చెప్పడం. ఇది బాగా అర్థం చేసుకోండి. వాళ్ళు వాళ్ళ బుద్ధితో అర్థం చేసుకుని చెప్పడం కాదు, దర్శించి చెప్పటం. భగవద్గీత నాకు కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు చదివినా కొత్తగా ఉంటుంది. నీకు అర్థమవుతుందిగా. దానికి కారణం ఏంటిది? అది బుద్ధితోడు చెప్పింది కాదు, దర్శించి చెప్పింది. నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నానో, మీరు నన్ను ఎలా చూస్తున్నారో అంత స్పష్టంగా వస్తువుని దర్శించి చెప్పే విషయం అది. అయితే మనకి పాపం, మన బుద్ధిలో ఉన్న పాపం వల్ల, మన బుద్ధిలో ఉన్న దోషం వల్ల మాట విలువ తెలియటుండాలి. ఈ పాడు బుద్ధి తెలుసుకోలేదు. నా ఎందు నా పట్ల మీకున్న విశ్వాసం నిజమైతే ఆ పాడు బుద్ధిని తొలగించి మీకు సద్బుద్ధిని ప్రసాదిస్తాను, సహృదయాన్ని ప్రసాదిస్తాను. ఆ బుద్ధితోటి మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందని చెప్తా, అప్పుడు మీకు వివేకం కలుగుతుంది. వివేకం లేని వాడికి దారి కనపడదు. కృష్ణుడు అన్నాడు గీతలో, వివేకం లేని వాడికి దారి కనపడదు. వివేకం లేని వాడికి అసలు దారి కనపడదు. ఏది ఏది ఎప్పుడు జరిగినా అది ఈశ్వర ప్రసాదం కింద తీసుకోండి. మీకు అర్థమవుతుందా? జరిగేదంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. అది మీకు అర్థమైతే ఇంకా దుఃఖం ఉండదు, అది మీకు అర్థమైతే దుఃఖం ఉండదు. ఇంకోటి ఇక్కడ మీరు భగవాన్ స్ట్రెస్ ఇచ్చారు. ఒకటి ఈ దేవుళ్ళు, దేవతలు, పుణ్యాలు, పాపాలు, పూర్వజన్మలు, రాబోయే జన్మల కర్మలు, సంచిత కర్మ, ఆదాయ కర్మ, లేదా ఇంకో కర్మ, మరి ప్రారంభ కర్మ, ఇవన్నీ తెలుసండి. ఇవన్నీ మనోదేహములకు సంబంధించిన గొడవలు, మనస్సుకి, దేహానికి, ఇంద్రియాలకి సంబంధించిన గొడవలు ఇవన్నీ కూడా ఉన్నదేదో ఒకటి ఉంది, ఉన్నదేదో ఉంది. అది మీ కళ్ళకు కనపడటం లేదు, మీ బుద్ధికి అందటం లేదు, కాబట్టి లేదనుకుంటున్నారు. మీ కళ్ళకు కనపడటం లేదు, మీ బుద్ధికి అందటం లేదు, అందటం లేదు కాబట్టి అది ఉన్నా లేదనుకుంటున్నారు. జ్ఞానం అంటే ఏంటంటే ఉన్నదేదో ఉంది కదా, ఉన్నదాన్ని ఉన్నదాన్ని కనిపెట్టక్కర్లేదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా మీరు అనుభవంలోకి తెచ్చుకోవటమే జ్ఞానము. ఇది జ్ఞానము. అది మీరు కనిపెట్టక్కర్లేదు. ఉన్నది ఉన్నది అంతగా ఉంది, మన హృదయంలో ఉంది. ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తిస్తే అదే జ్ఞానం. అప్పటి వరకు మన అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి రాలేదు, కోటి జన్మలు ఇచ్చితే రాలేదు. ఆహారంలో నియమంగా ఉండాలని చెబుతున్నాం. ఆహారంలో నియమంగా ఉండాలని భగవంతుడు చెబుతున్నాడు గీతలో. ఆహారంలో నియమంగా ఉండాలని ఎందుకు చెబుతున్నామంటే, ఆహారంలో నియమంగా ఉన్నవాడు కామాన జయిస్తాడు. సజ్జన సాంగత్యం చేయమని చెబుతున్నాం. సజ్జన సాంగత్యం ఎందుకు చేయమని చెబుతున్నామంటే, జ్ఞానం సంపాదించాలనే జిజ్ఞాస కలుగుతుంది. ఆహారంలో నియమంగా ఉంటే కామం, కామం మీద విజయం కలుగుతుంది. సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుందంటే, మీకు జ్ఞానం మనం కూడా సంపాదించాలి, జ్ఞానం కూడా సంపాదించాలి అనేటువంటి బుద్ధి కలుగుతుంది. సజ్జన సాంగత్యం లేకపోతే జిజ్ఞాసే కలగదు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంస్కృత. మీరు ఎన్ని వేల జన్మల్లో, ఎన్ని వందల జన్మల్లో మీరు పుణ్యం చేసుకుంటే కదా మానవ జన్మ రావటం. మహాపురుషులతోటి, మహాపురుషులతోటి, మహాత్ములతోటి వాళ్ళ యొక్క సహవాసం దొరకటం, వాళ్ళ సహవాసం వల్ల కదా మనం మోక్షం పొందాలనే తపన కలగటం. మీ మోక్షకాంక్షని పులిపిలి చేసే గురువు దొరకటం కూడా మీ పుణ్య బలం వల్లే కదా. నోడుతోడు చేసిన మంచి, నోడుతోడు చెప్పిన మంచి మాట కాను, చేత్తోడు చేసిన మంచి పని కాను, ఇతరుల పట్ల మనకున్న సహృదయం కాను, ఇది వేస్ట్ అవ్వదు. ఒకవేళ వెంటనే మనకు మోక్షం రాకపోయినా ఇదంతా వచ్చి జన్మకు కలిసి వస్తుంది మనకి. ఒక మంచి తలంపు కానీ, ఒక మంచి మాట కానీ ఒక మంచి చేత కానీ ఏది వేస్ట్ అవ్వదు. ఇదంతా మనకి సాధన కోసం వచ్చి జన్మలకి మనకి కలిసి వస్తుంది. మీకు పరిస్థితులు ఆ పూర్వజన్మ మీకు అర్థమవుతుంది, ఆ పూర్వజన్మ సంస్కారాలను బట్టి పరిస్థితులు వస్తూ ఉంటారు. మీ పూర్వజన్మలో పరిస్థితిని బట్టి ఈ జన్మలో పరిస్థితులు అలా ఎదురవుతూ ఉంటారు. అయితే ఇదంతా స్వప్నమే, ఇదంతా అసత్యము. అది భగవాన్ చెప్పారు, స్వప్నం పొట్టిగా ఉంటుంది, జాగ్రత్త అవస్థ పొడిగ్గా ఉంటుంది. స్వప్నం పొట్టిగా ఉంటుంది, జాగ్రత్త అవస్థ పొడిగ్గా ఉంటుంది. కానీ అది ఎంత అబద్ధము, ఇది కూడా అంతే అబద్ధము. అది ఎంత అబద్ధము, ఇది కూడా అంతే అబద్ధము. మెలకులో నిద్రపోవటం నేర్చుకోని తొందరగా జ్ఞానం కలుగుతుంది. మెలకులో నిద్రపోవటం నేర్చుకోండి. ఇప్పుడు మనందరం ఎలా ఉన్నాం, మెలకువగా ఉన్నాం. మెలకువలో కూడా రాత్రులు ఎలాగ నిద్రపోతున్నారు, ఈ మెలకువలో ఉండగా నిద్రపోవటం నేర్చుకోండి. ఇట్ ఈజ్ ఎ ట్రూ సాధన, ఇట్ ఈజ్ ఎ రియల్ సాధన, ఇట్ ఈజ్ ఎ నేకెడ్ సాధన. మెలకువలో నిద్రపోవటం నేర్చుకోండి. మీకు ఉన్న వస్తువు ఉన్నట్టు తెలిసే వరకు లేనిది ఉందనుకోవటం మీరు మానరు. మిమ్మల్ని ఎంతమంది మొట్టికాయలు మొట్టినా, ఒకవేళ మీ ప్రారంభ కర్మ మొట్టికాయలు మొట్టినా, ఉన్నది ఉన్నట్టుగా మీకు వ్యక్తం అయ్యే వరకు లేనిది ఉందనుకోవటం మనం మానమాటం. అసత్యాన్ని సత్యం అనుకుంటాం, అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటాం. మీకు అర్థమవుతుందో, మంచి కానిదాన్ని మంచి అనుకుంటాం, మంచి కానిదాన్ని మంచి అనుకుంటాం. ఏదైతే మనకి శాంతి ఇవ్వదో, అది శాంతి ఇస్తుందని అనుకుంటాం, చివరికి పరిణామం అశాంతి. అర్జున, లోకంలో రకరకాల జీవకోటి రకరకాలుగా ఉన్నారు. శాంతి లేని వాడు ఎవడైనా సుఖంగా ఉన్నాడా ఈ లోకం? అర్జున, శాంతి లేని వాడు ఎవడైనా సుఖంగా ఉన్నాడు? శాంతి లేకుండా ఎవడో సుఖంగా ఉండలేడు. శాంతి తర్వాత సుఖం వస్తుంది, శాంతి లేని వాడు సుఖంగా ఉండలేడు. అది పరమ శాంతి, అది అలౌకిక శాంతి, అది అభౌతిక శాంతి, అది అభౌతిక శాంతి. ఎక్కడో వర్షం కొండ మీద కురుస్తుంది, వర్షం ఎక్కడ కురుస్తుంది, ఎక్కడో కొండల మీద కురుస్తుంది, దొర్లించుకుని భూమి మీదకి వస్తుంది, ప్రవహించి ఎప్పుడో సముద్రంలో కలుస్తుంది. అప్పుడు వరకు ఆ నీటికి విశ్రాంతి లేదు. అలాగే పరమాత్మను తెలుసుకునే వరకు జీవకోటికి శాంతి లేదు. మీరు హాస్పిటల్లో పుట్టినా, ఇంటికాడ పుట్టినా, మనుషులుగా పుట్టినా, జంతువులుగా పుట్టినా, మీరు ఎక్కడ పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, మీకు అర్థమవుతుందా, ఆ మరణం ఎలా ఉంటుందో తెలియని వస్తువు దగ్గరికి చేరి నదిలన్నీ సముద్రంలో చేరుకున్నాక అమ్మయ్యో మన ప్రయాణం పూర్తి అయిపోయిందని ఎలా అనుకుంటాయో. నువ్వు ఎక్కడ పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, నీ హృదయ అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మలో ఐక్యం అయ్యే వరకు ఈ ప్రయాణం ఆగదు. అప్పుడు వరకు నీకు అమ్మాయ ఒడ్డుకు వచ్చామని అనుకోవటానికి అవకాశం లేదు. నది వెళ్ళి సముద్రంలో పడ్డాక ఎప్పుడు హాయిగా ఉంటుంది అది? కొంతమందికి సంఘ సంస్కర్తలు చెబుతున్నారు వాళ్ళ కష్టాలు తీరుస్తున్నాము వీళ్ళ కష్టాలు తీరుస్తున్నామని చెబుతున్నారు. మీరేమి వాళ్ళ కష్టాలు తీరుస్తున్నాం వీళ్ళ కష్టాలు తీరుస్తున్నామని మీరేమి చెప్పలేమిటన్నారు ఒకసారి రమణ మహర్షి. అంటే ఆయన అన్నాడు, సముద్రానికి కెరటాల గురించి తెలుస్తుందా? చూసేవాడికి కెరటాలు కనిపిస్తుంది కానీ సముద్రం మహా అగాధం, దానికి కెరటాల గురించి తెలుస్తుందా? జ్ఞాని వాడు ఎవడినో ఉద్ధరించాలని అనుకోడు. ఏంటంటే జ్ఞానికి ఎవడు ఇతడు లేడు. ఆ జ్ఞాని పట్ల మనకి గౌరవం ఉంటే, జ్ఞాని పట్ల మనకి ఆ పూజ్యభావం ఉంటే జ్ఞాని మనం ఉద్ధరించాలని అనుకోడు. అనుకోకుండా ఉద్ధరింపు జరుగుతుంది, అది కూడా జ్ఞానికి తెలియకుండా. ఇట్ ఇస్ ఆటోమేటిక్, ఇంగ్లీష్లో ఏమంటారంటే దీన్ని, ఇట్ ఇస్ ఆటోమేటిక్ డివైన్ యాక్షన్. అందుకని వీటిని ఉద్ధరించాలి వాటిని ఉద్ధరించాలంటే వాడి జ్ఞానం ఎలా అవుతాడు? జ్ఞానం అవ్వడం. ఎంత ప్రయత్నం చేసినా అజ్ఞానంలో ఉన్న మనిషి జ్ఞానాన్ని అర్థం చేసుకోలేడు. అది సాధ్యం కాదు. అదే అది సాధ్యం కాదు. అయితే నీకు ఎప్పుడు నా అశాంతి వస్తుందనుకోని భగవాన్ చెప్తున్నారు, కంగారు పడకండి. మీరందరూ పచ్చగా ఉన్నారనుకోండి అనుకోండి, ఇంటి చుట్టూరికి 100 కార్లు ఉన్నాయనుకోండి అనుకోండి, ఇంటి చుట్టూరికి 100 కార్లు ఉన్నాయనుకోండి, మీకు సొంత విమానాలు ఉన్నాయనుకోండి అనుకోండి, ఇవన్నీ పెట్టుకుని భగవంతుడిని మర్చిపోతే మీకు వచ్చేది సొంత. మీకు ఇంటి చుట్టారే చిన్న కార్లు ఉన్నాయనుకోండి, 100 విమానాలు ఉన్నాయనుకోండి. బొంబాయిలో చాలా మంది సొంత విమానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయనుకోండి, భగవంతుని మర్చిపోయారనుకోండి, మీ పని సున్నా. ఎవరి ఇవన్నీ మీకు లేవనుకోండి, కష్టాలు పడుతున్నారనుకోండి, మీకు అర్థమవుతుందో, ఈ ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారనుకోండి, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలు, ఈ భారాలు మీ మనసును ముఖం వైపు భగవంతుని వైపు తిప్పుతున్నాయనుకోండి, దానికంటే ఇది గొప్ప. ఇంకేంటి, భగవంతుని శాశ్వతం, మిగతా ఎన్నో శాశ్వతం. ఇంటి చుట్టూరు కారులు, ఇంటి చుట్టూరు కారులు పెట్టుకుని భగవంతుని మర్చిపోవడం కంటే ఇంట్లో కష్టాలు పడుతూ భగవంతుని వైపు నీ ముఖం తిప్పటం గొప్ప. ఈ కారులన్నీ స్వప్న సమానం, నీ విమానాలు కారులన్నీ స్వప్న సమానం. డ్రీమ్ స్టాప్. అయితే నీకు ఎప్పుడు నా అశాంతి వస్తాననుకుని, ఇబ్బందులు వస్తాననుకుని ఇంట్లో ఒకసారి మిమ్మల్ని మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఒకసారి ఎదురు తిరుగుతారు. మీకు అర్థమవుతుంది, ఎవరి కోసం అయితే మీరు బతుకుతున్నారు, ఎవరి కోసం అయితే మీరు సంపాదిస్తున్నారు, ఎవరి కోసం అయితే మీరు తిట్లు తింటున్నారు, ఒకసారి వాళ్ళు ఎదురు తిరుగుతారు. మాకు వాళ్ళు ఎదురు తిరిగితే, ఎదురు తిరిగి మిమ్మల్ని మొట్టికాయలు మొడిచేది కానీ ఒకసారి భగవంతుడి వైపు మీ ముఖం తిరగదేమని మొట్టిస్తున్నాడు ఆయన చేత. ఇంట్లో కష్టాలు పడుతూ, ఇంట్లో మీరు పడే కష్టాల వల్ల మీ ముఖం భగవంతుడి వైపుకి తిప్పిన వాళ్ళు, ఇంటి చుట్టూ కార్లు పెట్టుకున్న భగవంతుడు, భగవంతుని మర్చిపోయిన వాళ్ళకంటే మీరు అదృష్టం ఉంటుంది. నా సత్యాన్ని విషయం నా గ్రంథంలో రాధాకృష్ణ ఒక మాట చెప్పాడు. చాలా సరిగా లోకంలో మనం ఏమనుకుంటామంటే, నచ్చిన ఉద్యోగం దొరికిన వాడికి, నచ్చిన డబ్బు దొరికిన వాడికి, అనుకూలమైన భార్య దొరికిన వాడు నేను చాలా అదృష్టవంతుడు అనుకుంటాడంట. మీకు నచ్చిన ఉద్యోగం దొరికింది, ఇంటి నిండా డబ్బు ఉంది, బ్యాంకు నిండా డబ్బు ఉంది, ఉద్యోగం కూడా నచ్చిన చాకరీ మీకు దొరికింది, మరి వాళ్ళకి అనుకూలమైన భార్య దొరికింది, మీకు అర్థం వస్తుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే అదృష్టవంతులు అనుకుంటారు. వీళ్ళందరికంటే కూడా ఇవన్నీ లౌకికం మాటలు, ఇవన్నీ లోకానికి సంబంధించిన అదృష్టాలు. వీళ్ళందరికంటే కూడా మీకు అర్థమవుతుంది, జ్ఞాన సముపార్జన పట్ల కాంక్ష కలిగిన వాడు మిగమైన అదృష్టవంతుడు అన్నారు. ఇవన్నీ కళ్ళ వచ్చి అదృష్టాలు అంటే, కళ్ళ వచ్చిన సంపద ఎంతసేపు ఉంటుంది? మెరుకు వచ్చిన తర్వాత అంతా సున్నా అండి. ఈ జాగ్రత్త వ్యవస్థ వచ్చిన సంపదలన్నీ కూడా అటువంటివి. ఒకసారి మీకు అశాంతి వస్తుంది భగవాన్, మీకు అశాంతి వస్తుంది అయితే కంగారు పడకండి, దుఃఖం వస్తే కంగారు పడకండి. భగవంతుడి వదిలేసాడు, నా గురువు నన్ను వదిలేసాడని మీరు అనుకుంటారు. మీరు మిమ్మల్ని అనుకోనిస్తాడు, గురువు వదిలేసాడా, ఈశ్వరుడు వదిలేసాడా, ఏ దేవుడు దేవి, ఎంతకాలం నేను పూజించిన దేవుడు ఏమైపోయాడు, ఎంతకాలం నేను నద్దని గురువు ఎక్కడికి పోయాడు, అడ్రస్ లేకుండా పోయాడు అని పట్టుకుని మీరు అనుభవించి అశాంతులను అందరినీ పట్టుకు తిడతారు. మీకు అర్థమవుతుందే, మీరు అర్చన చేసే దేవుడు, మీరు పూజించే దేవుడు, మీరు ఎవరి కోసం జీవిస్తాడు దేవుడు, ఆ దేవుడు మీకు ఎప్పుడన్నా తాత్కాలికంగా మీకు అశాంతి తీసుకొచ్చినా, దుఃఖం తీసుకొచ్చినా, ఆ దేవుడికి తెలియకుండా మీకు అశాంతి రాలేదు, ఆ దేవుడికి తెలియకుండా దుఃఖము రాలేదు. ఆ అన్ని మీకు ఎందుకు చూపిస్తున్నాడంటే అశాంతి దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టడానికి కాదు, మీ చెయ్యి విడిచిపెట్టేయడానికి కాదు, ఆయన ఒళ్ళోకి తీసుకోవటం. భగవంతుడు ఆయన ఒళ్ళోకి తీసుకోవడానికి ప్రక్రియ చేస్తాడని తెలియక గురువుని తిడతాం, భగవంతుని తిడతాం. ఒక చిన్న చంటి పిల్లలను మనం ముద్దు కోసం ఎత్తుకుంటే కాళ్ళ చూడు స్పందించారు. ఒకసారి మనం ఎత్తుకుంటే మన మీద మూత్రమే, మన ముద్దు కోసం ఎత్తుకుంటే కాళ్ళ చూడు అంటారు, మన మీద మూత్ర విసర్జన చేస్తాం. అలాగని మన మీద మూత్ర విసర్జన ఆయన కింద పడవి కింద నేల వేసి కొట్టాము. ఒకవేళ భగవంతుని మనం తిట్టినా విమర్శించినా ఇంకోటి చేసినా మీకు అర్థం వచ్చింది, కింద పడలేదు ఆయన ఒళ్ళకి తీసుకుంటాడు. అడుగు జ్ఞానం గురించి చెప్పటం కాదండి, చెప్పటమే. జ్ఞానం గురించి చెప్పటం ఏంటండి, ఇవ్వటమే. ఆత్మ వేరు, జ్ఞానం వేరు కాదు, గురువు వేరు, జ్ఞానం వేరు కాదు, గురువు వేరు, దేవుడు వేరు కాదు, గురువు వేరు, ఆత్మ వేరు కాదు, గురువు వేరు, శాంతి వేరు కాదు, గురువు వేరు, జ్ఞానం వేరు కాదు, గురువు వేరు, మోక్షం వేరు కాదు. అయితే గురువు మీద భక్తి కలగటం కష్టం, అదే పొలమూరులో మనం చెప్పుకున్నాం. ఇది మన ఏ కళ్ళ కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనందరికీ ఒళ్ళు చుట్టు పెట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, మన శరీరాన్ని చుట్టు పెట్టుకుంటున్నాం కదా, బట్టలతో చుట్టు పెట్టుకుంటాం. ఏదో వర్షానికి తలిచిపోకుండా ఎండకి ఎండిపోకుండా మన అందరికీ చిన్న గూడు ఉంటుంది, చిన్న ఇల్లు ఉంటుంది కదా, పైన పెద్ద పెద్ద కొంపలు కాకపోయినా చిన్న చిన్న కొంపలు ఉన్నాయి, నీడ కోసం చిన్న చిన్న కొంపలు ఉన్నాయి. ఏదో పెద్ద పెద్ద మన కోటీశ్వర్లు కాకపోయినా దీనికి లోటు లేదు, సాపాటుకు సరిపడదు. మన అందరం పెద్ద ధనవంతులు కాకపోయినా దీనికి లోటు లేదు, తినటానికి ఏదో మేత ఉంది, వంటానికి ఇల్లు ఉంది, అర్థం వచ్చిందా? ఈ శరీరం చుట్టు పెట్టుకోవడానికి ఏ బట్టలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయితే మనం శాంతిగా సుఖంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? లోకంలో అసలు ఇది లేనే లేదు. లోకంలో శాంతి లేదు, సుఖం లేదు. ఎక్కడ శాంతి ఉందో, ఎక్కడ సుఖం ఉందో, ఎక్కడ ఆనందం ఉందో, దాని తాలు ఏ వస్తువులో ఆనందం ఉందో, ఏ బ్రహ్మ పదార్థంలో ఏ జ్ఞానం ఉందో, ఏ బ్రహ్మ పదార్థంలో ఏదైతే సత్యమో, ఎక్కడైతే జ్ఞానం ఉందో, ఎక్కడైతే సత్యం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, దాని తాలూకు మనకు ఎరుకులోకి వచ్చే వరకు పోటీ జన్మలు ఇచ్చినా అశాంతి విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు. మీకు ఎన్ని కొంపలున్నా, తినటానికి ఎంత అన్నా ఉన్నా, కట్టుకోవడానికి 1000 చీరలు ఉన్నా, ఎవరిని అశాంతి విడిచిపెట్టదు. లోకంలో అది లేదు. ఈ లోకంలో, ఈ లోకం అనిత్యం, ఈ లోకం అనిత్యం, ఈ లోకం అశాంతి. ఈ లోకంలో అశాంతి ఉంది, శాంతిని హృదయంలో ఉంది, లోకంలో ఉన్నది అశాంతి. లోకంలో నీకు ఏదైనా సంతోషంగా, లోకంలో నీకు ఏదైనా సంతోషంగా కొన్ని విషయాలు కనిపిస్తున్నా, ఏనాటికైనా అన్ని నీకు దుఃఖం కింద మారిపోవును. నువ్వు భగవంతుని నిరంతరము భగవంతుని స్మరిస్తుంటే, నిరంతరం స్మరిస్తుంటే నీ దుఃఖమంతా సుఖముగా మారిపోవను. నువ్వు భగవంతుని స్మరించకుండా కేవలము నీ విషయాలను స్మరిస్తుంటే నీ సుఖమంతా దుఃఖముగా మారిపోవను. ఇది నిశ్చయం. మళ్ళీ మనం అనుమానిస్తే, మనకు అనుమానించే బుద్ధి ఉంది, ఇది నిశ్చయం. దిస్ ఇస్ సర్టైన్. బయట గొడవలు ఏమి తీసుకోకుండా బయట గొడవలు బయట వదలండి. మీ అహంకారానికి మేత పెట్టద్దు. బయట లోకంలోంచి వచ్చే సంతోషాలు, లోకంలోంచి వచ్చే దుఃఖాలను బయట వదిలేని లోపలకేమి తీసుకోవద్దు. లోపలకు తీసుకుంటే మూత మీరు మొయ్యలేరు. బయట గొడవలన్నీ బయట వదిలేయండి. అవుట్ సైడ్ గొడవల వల్ల జ్ఞానం రానే రాదు. నువ్వు సంపాదించి, సిక్కులు మత గురువు అంటాడు గురునానక్, నువ్వు సంపాదించి సంపాదించి చించి చించి సంపాదించి సంపాదించి నువ్వు చచ్చి బయటికి పోయేటప్పుడు గుండి సూదిని కూడా పట్టుకెళ్ళగలవా? నీ ఇంట్లోనే చిన్న గుండి సూది పట్టుకెళ్ళగలవా నువ్వు బయటకు పోయేటప్పుడు? డబ్బు కాదు, అద్దాలు కాదు, బంగారంతో చిన్న గుండి సూది పట్టుకెళ్ళగలవా? మీ తల్లిదండ్రులు మీకు బట్టలు కొనిస్తారు, డబ్బులు అయితే డబ్బు ఇస్తారు, సినిమాలు తీసుకెళ్ళమంటే సినిమాలు తీసుకెళ్తారు, కానీ మీకు శాంతి ఇవ్వగలరా, జ్ఞానాన్ని ఇవ్వగలరా? ఓ కారు కొని పెట్టమంటే కారు కొని పెడతారు, అది మీకు జ్ఞానాన్ని ఇవ్వగలరా, మోక్షాన్ని ఇవ్వగలరా, శాంతి ఇవ్వగలరా? నువ్వు కంగారు పడకు. ఉన్నది ఈశ్వరుడు అక్కడ, ఆయన ఏం చేయాలనుకున్నాడో చేయని ఆయన ఆయన నీ ప్రారంభాన్ని అనుసరించి నీకు ఎలా నడిపించాలనుకుంటున్నాడు ఆయన. నీ దేహ ప్రారంభాన్ని ఎలా అనిపించి ఎలా నడిపించాలనుకుని అది నడిపించని. నీ ప్రారంభం దేహానికే, ప్రారంభం దేహానికే, నీకేలా ప్రారంభం, నీ దేహం ప్రారంభం బట్టి నడిచెడిపోతా ఉంటుంది. ప్రార్థన నీకేలా, నీ మనస్సును దేహంతో కలపు, కలపకు ఈశ్వరుడు ఐక్యం చెయ్యి, గురువులు ఐక్యం చెయ్యి, ఆత్మలు ఐక్యం చెయ్యి. దేహం ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది. చనిపోయే వరకు, చనిపోయే వరకు ఎక్కడో చూడ దేహం ఉండాలి ఉంటుంది. అది ప్రారంధాన్ని బట్టి దేహం ఉంటుంది. ఏ రోజు శ్మశానానికి వెళ్ళాలంటే అది ఎడుతుంది. దేహాన్ని ప్రారంధానికి వదిలేదు, దేహాన్ని ప్రారంధానికి వదిలేదు. నీ మనస్సుని దేహానికి కాదు నువ్వు అప్పగించవలసింది. నీకు అర్థమవుతుందా? నీ మనస్సు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, ఈ కిరణం, ఈ మనస్సు అనే కిరణం ఎక్కడి నుంచి, ఈ మనస్సు అనే కిరటం ఇది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, ఏ భగవంతుడి దగ్గర నుంచి వచ్చిందో, ఏ హృదయంలోంచి వచ్చింది, ఏ ఆధ్యాత్మిక హృదయంలోంచి, ఏ చైతన్యంలోంచి వచ్చిందో అక్కడ నెట్టడానికి ప్రయత్నం చెయ్యి. దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి దరిద్రం వస్తే దరిద్రం వస్తుంది, ఐశ్వర్యం వస్తే ఐశ్వర్యం వస్తుంది, పదవి వస్తే వస్తుంది. ఇప్పుడు ఉన్న పదవులు పోతూ ఉంటాయి, లేని పదవులు వస్తూ ఉంటాయి. ఆ దేహం ప్రారంభాన్ని అనుసరించేది నాశిస్తుంది. ఇంకేం చేస్తామంటే నీ దేహ ప్రారంభాన్ని బట్టి దుఃఖం వస్తుంది అనుకో, కలవకందిలోను. నీ దేహ ప్రారంభాన్ని బట్టి సుఖం వస్తున్నానుకు అందులోనే కలవకు, అందులోనే కలవద్దు. నీకు సంతోషం వచ్చిందనుకో, సంతోషం ఇది నిత్యము కాదనుకో, దుఃఖం వచ్చిందనుకో ఇది నిత్యము కాదనుకో. గౌతమ బుద్ధుడు అన్నాడు, నా దేహమే నాది కానప్పుడు ఏది నాది? గౌతమ బుద్ధుడు అన్నాడు ఒక సందర్భంలో, నా దేహమే నాది కానప్పుడు ఏది నాది? అందరికీ ఎవరి దేహం వాళ్ళకి ఇష్టం అంతే కదా మామూలుగా, కానీ నా దేహమే నాది కానప్పుడు ఏది నాది? భగవంతుడి గీతలో కొన్ని రహస్యాలు చెప్పాడు, మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి, ఎక్కడ చెప్పకండి. నువ్వు శాంతిగా ఉండాలంటే ప్రాక్టికల్ అవుతుంది. స్వామివారు వాసుదేవ స్వామివారు థీరీ కదా, ఆయన చెప్పిందంటే ప్రాక్టికల్. ఆయన చెప్పింది థీరీ అంతా ప్రాక్టికల్ అంత, ఎవరి శ్వాత ఇది ప్రాక్టికల్. ఎదటివాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో గొడవ వదిలేయమన్నాడు ఆయన. ఎదటివాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో గొడవలో తెలిస్తే కోటి జన్మలు ఎత్తితే నీకు మోక్షం రాదన్నాడు. అద్భుతమైన డైరెక్షన్. ఎక్కడ జీవితాన్ని మలుపు చెప్పాలో చూస్తాడు, మలుపు తిప్పుతాడు. అర్జునుడికి దుఃఖం రానిచ్చాడు, అంతవరకు ఏదో బావ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు, రథం తోలమన్నాడు, ఏదో రానే టైం వచ్చాడు, దెబ్బ కొట్టాడు. అప్పుడు జ్ఞానం వచ్చింది అర్జునుడు. నేను దేవుడు అనుకోలేదు, మా బావ అనుకుంటున్నాను అంటాడు. అయితే వాడు దేవుడు అని నీకు తెలియనివ్వలేదు. టైం చూశాడు, ఆవిడికి దుఃఖం రానిచ్చాడు. ఎవడికి? అర్జునుడు దుఃఖం రానిచ్చి అప్పుడు మట్టికాయలు ముట్టేశాడు. అది విషాద యోగం. అర్జునుడు ఎక్కడ ఏడుపుని యోగంగా మార్చేశాడు. మనకి మనకి దుఃఖం వస్తే రోగం వస్తుంది, అర్జునుడి యొక్క దుఃఖాన్ని యోగంగా మార్చాడు వాడి దేవుడు. ఎదట వాళ్ళు మీకు ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. ఎదట వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా వదిలేయమన్నాడు కృష్ణుడు. మీరు ఎదట వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో అది చూసుకోండి అన్నాడు. ఎదట వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారో అది పాడైపోయే లక్షణం. మీరు ఎదట వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో చూసుకోండి, మీరు బాగుపడతారు. మీకు అర్థమవుతుంది? ఎదట వాళ్ళు మన దుర్మార్గులు మంచి వాళ్ళు కాదనుకుంటారు అనుకోండి, పోనీ వాళ్ళు వదిలేయండి. ఆయన ఆయన కూడా వదిలేయండి. వాళ్ళు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు అనుకోండి, అసూయ పడినా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఏడవనే వాళ్ళ పత్తు వాళ్ళ గొడవలని ఏడవనే ఉండు. ఎంచే పీడిస్తారు ఏడవనే ఉండు. వాళ్ళ గొడవలని ఉండనివ్వండు. వాళ్ళ గొడవలు మీరు కలగ చేసుకోకండి, వాళ్ళ పట్ల మీరు ఎలా ఉంటున్నారో చూసుకోండి. ఎంత వండర్ఫుల్ టీచింగ్, ఎంత బ్యూటిఫుల్ టీచింగ్, ఎంత మ్యూజికల్ టీచింగ్. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం ఇంత అంత ఇంతకంటే మధురంగా ఉంటుందా? చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి. ఎదటి వాళ్ళ గోళ మీకేరా? ఎదటి వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో వద్దు, మీరు ఎదటి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో చూసుకోండి. మీరు ఎదట వాళ్ళ గురించి ఎవరి గురించి మీరు చెడ్డగా అనుకోకండి. వాళ్ళు చెడ్డవాడు చెడ్డవాడు అనుకుంటే మీరు నెమ్మదిగా చెడ్డవాళ్ళు అయిపోతారు. బాగా అర్థం చేసుకోండి. ఎదటవాళ్ళు మిమ్మల్ని చూసి అసహ్యపడతాయంటే పడితే పడిన కూడా మీకెందుకు, మీరు ఎదటవాళ్ళని చూసి అసహ్యపడకండి. మీకు అర్థమవుతుందా? ఎక్కడో దేవుడు గారు వదిలేని ముందు మీ మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది, మెంటల్ హెల్త్ బాగుపడుతుంది. ఎప్పుడైతే మెంటల్ హెల్త్ వచ్చిందో ఫిజికల్ హెల్త్ వచ్చేస్తుంది. మెంటల్ హెల్త్ ఎప్పుడైతే వచ్చిందో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ వచ్చిన వాడికి ప్రాణాన్ని రోగం వచ్చినాక రోగాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఎవరికైతే మానసిక ఆరోగ్యం వచ్చిందో, మానసిక ఆరోగ్యం ఎవరికైతే వాడికి రోగం వచ్చినా శరీరం రోగాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం తక్కువ ఉందనుకోండి, శరీరానికి రోగం వస్తే తట్టుకోలేడు తొందరగా. ఒక లంకనం చేసేవాడు 10 లంకనాలు పడిపోతాయి. అయితే నువ్వు ఎదటి వాళ్ళు కూడా వదిలేదు. నువ్వు ఎదటి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నావు? నీకు ఎవరి మీదైనా అసూయ ఉందా? ఎవరి మీదైనా కోపం ఉందా? ఇక ఎవరి మీదైనా నీకు కోపం ఉందనుకో, వాళ్ళు ఎప్పుడైనా నీకు కనిపిస్తే వాళ్ళు కోపంగా చూడక ప్రేమగానే చూడు, ప్రేమగానే చూడు, లవ్ దెమ్, లవ్ దెమ్. ఒకవేళ ఆయన ప్రేమగా చూడలేకపోతున్నావు అనుకో, నా కోసం చూడు, లవ్ దెమ్ ఫర్ మై సేక్, బ్యూటిఫుల్ టీచింగ్. ఎంత అద్భుతమైన సంగీతం మీకు ఏ పుస్తకంలో అయినా ఉందా? మీరు నిజంగా ప్రేమగా చూడలేకపోతున్నారనుకోండి, నా కోసం చూడండి, నేను చెప్పానని చూడండి. కొంతమంది భర్తకు పని చేయటం ఇష్టం లేకపోయినా భార్య చెప్తే చేస్తారు. అలా కొంతమంది చూశారు, భర్తకు పని చేయటం ఇష్టం లేదనుకోండి భార్య చెప్తే భార్య ఎందుకు గౌరవంగానే గౌరవం కోసమే పని చేస్తారని. అలాగే మీరు ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా కోపించే వాళ్ళు చూస్తే వాళ్ళు కనిపిస్తున్నారనుకోండి, ఎదురు పడతారు వాళ్ళు. వాళ్ళు ఎదురు పడతారనుకోండి, వాళ్ళ పట్ల మీ భావాలు మీకు తెలిస్తే కదా వాళ్ళు తెలియపోయినా, వాళ్ళని ప్రేమించండి. ఒకవేళ మీకు ప్రేమించలేకపోతున్నారనుకోండి, నా కోసం ప్రేమించండి, నా కోసం పని చేసి పెట్టండి. వాడి కూడా మీకెందుకు నేను చెప్పాను కాబట్టి చెయ్యండి. ఆ రోడ్డంట వెళ్ళిపోయేవాడు కూడా మీకెందుకు నేను చెప్పాను కాబట్టి చెయ్యండి. అలాగే మీరు ఏది మీ ఇంట్లో వాళ్ళ పట్ల కానీ సమాజం పట్ల కానీ ఎవరి పట్లైనా వాళ్ళ మీద మీకు కోపం వస్తామనుకుండా సరి చేసుకోండి. ఏమండి వాళ్ళ మీద ద్వేషం వస్తామనుకుండా సరిచే, ఎదుటి వాళ్ళు కూడా వదిలేండి. మీరు వాళ్ళు మీ గురించి ఏమనుకున్నారో పూర్తిగా వదిలేమన్నాడు. ఏమండి మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో అందులో దోషం ఉంటే సరి చేసుకోండి. ఇప్పుడు అది సరి చేసుకోండి. మీరు సరి చేసుకోలేకపోతే నేను చెప్పాను కాబట్టి చేయండి, నేను చెప్పాను కాబట్టి మీకు చేయండి. మీరు నేను చెప్పిన పని చేస్తున్నారు కాబట్టి మీకు కృతజ్ఞతగా మీకు అమృతానుభవం కలగజేస్తాను. ఇది నా కోసం, మీకు ఇష్టం లేని పని నా కోసం చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం మీకు నేను మీకు నేను ఏది చెయ్యాలో ఏది మంచో నేను చేస్తాను. మీకు ఇష్టం లేకపోయింది నేను చెప్పారు కాబట్టి ఆ పని చేస్తున్నారు కాబట్టి మీకు ఏది మంచో మీకంటే ఎక్కువ నాకే తెలుసు కాబట్టి ఆ మంచి నేను చేస్తాను. ఆ జ్ఞానాన్ని మీకు ప్రసాదిస్తాను. ఇది మామూలు విషయాలు, మీ జన్మ మరణ చక్రంలోంచి బయటకు వచ్చే పరిస్థితి తీసుకొస్తాను. మీకు ప్రకృతి గుణాలలోంచి విడదీసి మిమ్మల్ని పైకి ఉద్ధరిస్తారు, ఎత్తి చూపిస్తారు మిమ్మల్ని. ఎదటివాడు మీ గురించి మీరు ఎదటివాడు గురించి మీరు తప్పుడుగా అనుకుంటే సరి చేసుకోండి. అది సరి చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మీ మనస్సు బాహ్యముఖానికి వెళ్ళటం మానేస్తుంది. మీ మనస్సు బాహ్యముఖానికి వెళ్ళటం మానేస్తుంది. అప్పుడు దానికి లోచూపు కలుగుతుంది. లోచూపు కలుగుతుంది, వాళ్ళు మీకు జ్ఞాపకం రావటం మానేస్తారు. వాళ్ళు మీకు జ్ఞాపకం రావటం మానేస్తే మీకు అప్పుడు పరమాత్మ చింతన పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? పరమాత్మ చింతన పెరుగుతుంటే పరమాత్మ చింతన పెరగటం వల్ల పరమాత్మను చింతించగా చింతించగా మీకు అభౌతికమైనటువంటి అలౌకికమైనటువంటి పరమశాంతి అనే దుప్పటతోటి మిమ్మల్ని కప్పుతాను. ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సుఖము. బ్యాగం ఉంటే ఎవరికి కాలు పోతే జ్ఞానికి, బ్రహ్మజ్ఞానికి, బ్రహ్మానుభవం పొందినవాడికి, ఆ బ్రాహ్మీ స్థితి పొందినవాడికి దేహం ఉంటే ఎవరికి కావాలి, పోతే ఎవరికి కావాలి, ఈ లోకం కనిపిస్తే ఎవరికి కావాలి, కనిపించకపోతే ఎవరికి కావాలి. దేహం ఉంటే ఆనందం, దేహం పోతే ఆనందం, లోకం కనిపిస్తే ఆనందం, కనిపించకపోతే ఆనందం. ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖమే. శాంతి సాగరములో, సుఖ సాగరములో మీరు ఈదులాడతారు. ఈదులాడటమే కాదు, మీ హృదయంలో నేను సుఖస్వరూపంగా శాంతి స్వరూపంగా విజృంభించి సునామీలాగా మీ శిరస్సును ముంచేస్తాను. ఇక ఇప్పుడు అన్ని చింతలు కలగాలన్నా కలగదు. మీ ఇతర చింతలు రాకుండా మీరు ఆపు చేసుకుంటున్నారు. నా అనుగ్రహం మీకు కలిగాక ఇతర చింతలు మీకు రావాలని అన్ని చింతలు రానే రాదు. అప్పుడు మీ మనస్సును ఎక్కడైనా బయటికి పొమ్మన్నా పోదు అది. ఇప్పుడు బయటికి నా అనుగ్రహం మీకు తెలియనప్పుడు బయటికి వెళ్ళకన్నా ఆగమన్నది ఆగదు. మీ అంతటి మీరు చేసుకోండి. ఇతరుల పట్ల మీ భావాలు ఎలా ఉన్నాయో చూసుకుని సరి చేసుకోండి. దానివల్ల మీకు జిజ్ఞాస పెరుగుతుంది, దానివల్ల జిజ్ఞాస పెరుగుతుంది. ఆ సుబ్బారాయులు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఆ గొడవే వదిలేయండి. మీరు మీ ఇతరుల పట్ల మీకున్న భావాల్లో తప్పుడు భావాలు ఉంటే అవి సరి చేసుకోండి. అవి సరి చేసుకోండి. అవి సరి చేసుకుంటే మీకు ఈశ్వర అనుగ్రహం వర్షిస్తుంది. జ్ఞానం గురించి చెప్పటం కాదు, ఇవ్వటం గివింది, టాకింగ్ కాదు గివింది. ఇచ్చేటప్పుడు చెప్పటం కాదు, ఇచ్చేటప్పుడు చెప్పటం ఎందుకు? మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తామని చెప్పటం ఎందుకు? ఉద్ధరించేటప్పుడు ఇంకా చెప్పటం ఎందుకు? నోరు పెట్టి ఓపించి చెప్పటం ఎందుకు? దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టేయండి. ఒకసారి సుఖం జరుగుతూ ఉంటుంది, దేహానికి ఒకసారి దుఃఖం వస్తుంది. జన్మాంతరంలో మీ బ్యాంక్ కర్మ బ్యాంకు, ఆ కర్మ బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకులో ఇంకేం చేస్తాడంటే ఒక రూపాయి విడిచిపెడతా ఉంటాడు. ఒకసారి ఒక రూపాయి సంతోషం తీసుకొస్తా ఉంటే ఆ బ్యాంకులో బయట తీసుకో, ఒక సంఘటన దుఃఖం తీసుకొస్తుంది, ఒక సంఘటన సుఖం తీసుకొస్తుంది. ఇవన్నీ మనసుకు సంబంధించినవి, ఇవన్నీ ఆ గోడ మీకేలా, అది మీరు కాదు కదా. మీ మనసుకు సంబంధించి మీరు మనసుకు శరీరానికి రోగం వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఒక రోగం శరీరాన్ని లాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి మనసుకు ఏదో సంతోషం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. మీరు మనసుకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా అది మీరు కాదు కదా. అది మీరు కాదు. మీరు దేహం అనుకున్నా మీరు కాదు, మీరు మనస్సు అనుకున్నా మీరు కాదు, ఆ రెండు మీరు కాదు. మీరు కాని చుట్టూరు తిరిగి చచ్చిపోతున్నారు. మీరు మిమ్మల్ని ఉద్ధరించేవాడు ఈశ్వరుడు తప్పించి, గురువు తప్పించి ఎవడున్నాడు? మనం ఎవరిని చూసినా అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని చూడాలి. అది నిజమైన చూపు, మిగతాయిన దొంగ చూపులు. మన అంతర్యామిగా ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. తాడుమల్లి జగన్నాథ స్వామి గారు అంతర్యామిగానే ఈశ్వరుని చూస్తే జగన్నాథ స్వామి గారు ఇప్పుడు లేడు అని అనుకోవు. జగన్నాథ స్వామి గారికి అంతర్యాముగాని ఈశ్వరుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. అంటే మనం చేసే కర్మ చేస్తున్నాం. మామూలుగా ఈ ప్రకృతి మనుషుల్ని ప్రకృతి గుణాలని సంతోషపెట్టే కర్మల వల్ల బంధాలు వస్తాయి కానీ ముక్తి రాదు. ఈశ్వరానుగ్రహం కోసం, ఈశ్వర కటాక్షం, ఈశ్వరుని దయ సంపాదించడం కోసమే మనం పని చేయాలి, మాట్లాడాలి. ఒకసారి రమణ మహర్షి గారు ఆ చిన్నప్పుడు స్నేహితులున్నాడు రంగన, వాడితో పిచ్చపాట మాట్లాడుతున్నారు. బాబా ఎక్కడ మాటలు లేవో, ఎక్కడ సంకల్పాలు లేవో, ఎక్కడ వికల్పాలు లేవో, ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ ఊహలు లేవో, ఎక్కడ భయాలు లేవో, ఎక్కడ ఇష్టాలు లేవో, ఎక్కడ అయిష్టాలు లేవో, ఎక్కడ మాటలు లేవో, అక్కడ ఉన్నారు నేను రంగని. మరి ఎక్కడ మాటలు లేవో, ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ ఊహలు లేవో, అక్కడ ఉన్నారని చెబుతున్నావు. మరి నాతో నువ్వు ఎందుకు మాట్లాడు? నాతో నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు? మాటలు లేని చోట ఉన్నానని చెబుతున్నావు కదా, మరి నాతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? రంగాన్ని అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిషీ నీతో మాట్లాడుతా అంటే దయ వల్ల నిన్ను అనుగ్రహించడానికి, నిన్ను ప్రేమించడానికి. కానీ నీతోటి పనండి మాట్లాడుతున్నాను, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ మెరిషీ, అవుట్ ఆఫ్ కంపాషన్. నేను అనుగ్రహం, మాట అనుగ్రహం, చూపు అనుగ్రహం, నడక అనుగ్రహం, దేహం ధరించను. ఒక మహాజ్ఞాని నోటితో మాట్లాడక్కర్లేదు, ఊరికి ఆ దేహం ధరించి ఉంచడం కూడా లోకాన్ని అనుగ్రహించటానికి. చూపు అనుగ్రహం, మాట అనుగ్రహం, నడక అనుగ్రహం, కోపం అనుగ్రహం. నేను అనుగ్రహించడానికి మాట్లాడుతున్నానక, నీతో నాకు పని ఏమీ లేదు. సృష్టితోటే పని లేదు, ఈజ్ అబౌ క్రియేషన్. సృష్టితోటే పని లేని వాడికి నీతోటి పని. అందుకని లోకం అసలు నాకు దేహం ఉందని, ఆ దేహం లోపల బయట, ఆ దేహం లోపల నేనున్నానని, నాకు బయట లోకం ఉందని చేసలేని వాడికి నీతోటి పని ఏమని? అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, దాని తాలూకు రియాక్షన్ ఏది? కానీ నేను అనుగ్రహించాలి, అనుగ్రహించాలి. మీకు ఒకటి చెప్పాను, జ్ఞానికి పెరసన, జ్ఞాని ఒక పెరసన కాదు, జ్ఞాని మనలాగా ఒక వ్యక్తి కాదు, జ్ఞాని మనలాగా ఒక వ్యక్తి కాదు, జ్ఞాని మనలాగా నాకు దేహం ఉందనుకోడు. మీకు అర్థమవుతుంది, నేను దేహాన్ని మనం ఎలా అనుకుంటాము, నేను దేహాన్ని దేహాన్ని అనుకోడు. దేహం దేహబుద్ధి జ్ఞానికి ఉండదు, తర్వాత దేహం తాలూకు దేహానికి పరిమితే ఉండదు. మనము నేనంటాం, జ్ఞాని నేనంటాం. మనం నేను దేహానికి పరిమితం ఉంటుంది, నూటికి నిప్పాడు. జ్ఞాని చెప్పే నేను దేహానికి పరిమితం ఉండదు, అది స్వచ్ఛమైన నేను, అది నిజమైన నేను. చావు పుట్టుకుడు ఎలా ఉంటుందో తెలియని నేరం. మీకు అర్థమవుతుందా? అది అది అసలు అక్కడ నేను ఉంది కానీ నేననే తలంపు లేదు. నేను ఉంది కానీ నేననే తలంపు అక్కడ లేదు. మనకి నిజమైన నేను తెలిసే వరకు ఉన్నది నేననే తలంపే. వాడికి లోకంతో పందాలు. ఒక జ్ఞాని, ఒక అవతార పురుషుడు శరీరాన్ని ధరించాడంటే లోకాన్ని అనుగ్రహించడానికి కానీ ఇంకో పని ఉండి కాదు. ఈ మూడు లోక ఈ లోకంలోనే కాదు, ఈ మూడు లోకాల్లో నేను చేయవలసిన పని అంటూ లేదు, కానీ పని చేస్తున్నాను. కృష్ణుడే పని చేయలేదు, నేనెంత పని చేయాలి? నీకు స్వామర్థన కలవాడు. అసలు జ్ఞాని, ఆ జ్ఞానితోటి, ఆ మహాజ్ఞానితోటి, ఆ వైభవంతో అసలు మానసిక అనుబంధం కలగటమే కష్టం. అసలు మానసిక అనుబంధం కలగటం, ఆ మెంటల్ కాంటాక్ట్ చాలా కష్టం. ఆ శృతి కలపటమే కష్టం మహాజ్ఞానితో. పూర్వపుణ్యం లేకుండా సాధ్యము కాదు. లోపల పురములో ఉన్నవాడు పురుషుడు. ఉపనిషత్తులో చెప్తాడు పురములో ఉన్నవాడు పురుషుడు. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలంటాడు దొరకడు చెక్కడు. ఉపనిషత్తులు చెప్తాడు నీ పురములో ఉన్నవాడే పురుషుడు, వాడే పరమాత్మ. పురుషులంటే ఈళ్ళు అనుకోకండి, పంచాకట్లు లాగులకూడదు తిరుగుతున్నారు ఆళ్ళు అనుకోకండి. నీకు అర్థమవుతుంది లోపల పురములో ఉన్నవాడే పురుషుడు, వాడే పరమాత్మ, వాడే చైతన్యము, వాడే బ్రహ్మము. నీకు అర్థమవుతుంది వాడిని మేం తెలుసుకోవాలి, మేం తెలుసుకోవాలి, ఆయన గ్రహించాలి, మేము గుర్తించాలి, ఆయన పట్టుకోవాలి. ఆయన పట్టుకోవాలంటే నీకు ఆడు దొరకడో చెక్కడ అన్నాడు. అది మీకు చెక్కడం, ఆడు మీకు చెక్కడం దొరకడం. మీకు అర్థమవుతుందా? మీకు దగ్గర అయినట్టు ఉంటాడు, జాండ దూరంలో ఉంటాడు. మళ్ళీ పట్టేసుకున్నాం అనుకుంటారు, పారిపోతా ఉంటాడు. అందులో మీకు అర్థమవుతుందా? ఎవళ్ళ యోగ్యత చూసి, ఎవళ్ళ ప్రవర్తన చూసి, ఎవళ్ళ హృదయం చూసి, ఎవళ్ళు చేదిగా కాకుండా పుల్లగా కాకుండా, మీకు అర్థమవుతుందా? ఎవళ్ళ నూటుకు నూరు పళ్ళు వాళ్ళ జీవితం తీయగా చేసుకున్నారు, వాళ్ళు కూడా నన్ను పట్టుకోలేరు, వాళ్ళకి పట్టుబడతాను అన్నాడు వాడు. నూటికి నూరిపాళ్ళు చిగిగా ఉన్నవాళ్ళు కూడా, నూటికి నూరిపాళ్ళు శరీరంలో ఎముకలు లేని వాళ్ళు కూడా, నూటికి నూరిపాళ్ళు ఎముకలు లేని వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళు కూడా అంటే నూటికుని చేదు లేకుండా, పులుపు లేకుండా, కారం లేకుండా నూటికి రూపాయలు వాళ్ళు తిజీగా ఉన్నారనుకోండి, అనుకోండి. నూటికి 99 పాలు తిజీగా ఉన్నారనుకోండి, ఒక వంతు కొంచెం చేదు తగులుతున్నారనుకోండి, కొంచెం మరొకటి ఏదో తినేటప్పుడు బాగా ఉంది అనుకోండి, బాగా ఉంది అనుకోండి, చేదుగా ఉంది అంట. మళ్ళీ నేను వస్తువు తినేటప్పుడు ఏదో బాగానే అనుకున్నా, బాగానే కొంచెం పొలకం అలాగా అలాగా వాళ్ళు నూటికి రూపాయలు 99 పాలు తీయగా ఉండి ఒక పాలు పొలగా ఉన్నారనుకోండి, వాళ్ళకి దొరికే సమస్యలు దొరకని చెప్పేశాడు. ఒకవేళ నూటికి 100 రూపాయలు తీపే ఇంకా పులుపు లేదు, చేతి లేదు, నూటికి 100 రూపాయలు వాళ్ళు తీయగా ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా పురుషులు దొరక, వాళ్ళకు కూడా దొరకను. అయ్యో పాపం నూటికి 100 పళ్ళు తీయగా ఉన్నారు, వాళ్ళకి దొరకకపోతే ఎలాగని నా దయవల్ల వాళ్ళు జరుగుతారు కాదు, అప్పుడు కూడా వాళ్ళు తెలియచేట వాళ్ళు దొరకండి. మన తాడిమల్లి జగన్నాథ స్వామి గారికి ఎన్ని తెలివితేటలు, నా తెలివితేటలకి దేవుడు దొరకడు. ఆ తాడిమల్లి జగన్నాథ స్వామి గారి మీద ఆయనకి ఎప్పుడైనా అనుగ్రహం కలిగితే జరుగుతాడు, ఈ లోపల దొరకడు చెక్కడు. ఓసారి మనం ప్రయత్నం చేస్తే, సాధన చేసి సాధన చేస్తే, ప్రయత్నం చేస్తే, చెయ్యి పట్టుకుందామని దగ్గరికి వెళ్తే చెయ్యి అందించినట్టు అందించి పారిపోతా ఉంటాడు. ఇది ఈ వాక్యం విని ఇంటికి వెళ్ళిపోండి. నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలనుకున్నది మాత్రం చేసి తెలియబడ్డు. వాడు ఎవడికి తెలియబడాలనుకుంటాడు వాడికి తెలియబడతాడు. పురంలో అందరి శరీరాల్లోనే, అందరి పురాల్లోనే పురుషుడు ఉన్నాడు, కానీ అందరికీ తెలియబడడు. వాడికి ఎవడు ఆడు ఎవడికి తెలియబడాలనుకుంటే వాడికి మాత్రమే తెలియబడతాడు. ఒక్కసారి హృదయంలో ఉన్న పురుషుడు ఊపుకుతాడు. ఈ జీవుని అజ్ఞానంలోంచి ఒక గంతులో జ్ఞానంలోకి తీసుకొస్తాడు, అశాంతిలోంచి శాంతిలోకి తీసుకొస్తాడు. ఒక్క గంతులో ఈ మహాచైతన్యం అసత్యంలోంచి అనాత్మలోంచి బయటికి లాగి, అనాత్మలోంచి బయటికి సర్జరీ అది. అయితే భగవంతుడు సర్జరీ చేయటానికి ఎక్స్రేలు అక్కర్లేదు, కత్తులు అక్కర్లేదు. వాడే మందు, వాడే కత్తి, వాడే డాక్టరు, వాడే మెడిసిన్, వాడే టాబ్లెట్స్. ఒక్కసారి చైతన్యం ఉబ్బుగుతుంది, లోపల చైతన్యం ఉబ్బుగుతుంది. అనాత్మలోంచి మనం ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేము. అసత్యం గురించి కూడా మనం బయటికి రాలేము. కోట్లాది జన్మల నుంచి సత్యాన్ని అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాము, అనాత్మను ఆత్మ. ఇది కోట్లాది జన్మల నుంచి వచ్చిన వాసన మన తెలివితేటల వల్ల, మన ఈ కుప్పు గంతుల వల్ల బయటికి రాలేము. సడన్ గా సర్జరీ చేసి అనాత్మలోంచి ఆత్మలోకి, అసత్యంలోంచి సత్యంలోకి ఈడుస్తాడు. మృత్యువులోంచి నేను చనిపోతున్నాననే బుద్ధిలోంచి నేనే చనిపోతున్నాననే తలంపును బయటికి లాగి కాల్చి బూడిచ్చేసి చావులేని స్థితిని ప్రసాదిస్తాడు. అంటే మృత్యువులోంచి అమృతత్వాన్ని లోపల నుంచి ఆ మహా చైతన్య కెరటాలతో ఎగిసిపడి మృత్యువులోంచి అమృతత్వంలోకి, ఆ చీకట్లోంచి వెలుగులోకి లాగుతాడు. ఎలాగా లాగుతాడు? లాగితే ఆ లాగబడితేనే కానీ మనం ఒడ్డుకి రాలేము. వాడు దేవుడు మన తిరిగితేటల వల్ల చిన్న వాసనలోంచి, చిన్న బలచనతలోంచి, చిన్న చెడ్డ అలవాట్లోంచి బయటకు రాలేము. మన తిరిగితేటల వల్ల చిన్న రాంగ్ హ్యాబిట్లోంచి, రాంగ్ థింకింగ్ లోంచి, రాంగ్ నోషన్లోంచి బయటకు రాలేము. ఈశ్వరానుగ్రహం లేకుండా మనం జరిగి, ఈశ్వరానుగ్రహం లేకుండా మన వల్ల ఏమీ జరగదు. ఒకసారి మనం ఈశ్వరుడు ఏది అనుకుంటున్నాడో ఒకసారి మనం అదే అనుకుంటాం. అప్పుడు మనకేమనిపిస్తుందంటే మనం తెలివితేటల వల్ల సాధించామని అనుకుంటాం. అప్పుడు కూడా మనం అనుకున్నది ఈశ్వరుడు అనుకున్నది జరిగింది. నువ్వెంత నీ తెలివితేటలంత ఈశ్వరుడు ముందు. వాట్ ఈజ్ మ్యాన్స్ లైఫ్ కంపేర్ టు గాడ్? వాట్ ఈజ్ మ్యాన్స్ లైఫ్ కంపేర్ టు ఎటర్నిటీ? అంటే మీరు ఎవరికైనా ఏదైనా ముగిస్తున్నాం టైం పని, ఏది పుస్తకం తీసాం కానీ చదవలేదు, మస్తకం పుస్తకం దగ్గర లేదు. ఆ గోవిందుడు లాగుతున్నాడు మనన్నట్టు. గోవిందుడు అంటాడు గీతల, మీ హృదయంలో ఉన్నాను కాపురం ఉన్నాను, మీ హృదయంలో ఉన్నాను. ఓసారి మీరు మంచి విషయం కూడా మర్చిపోయిన ఓసారి జ్ఞాపకం వచ్చి జ్ఞాపకం పెట్టుకునే విషయం మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయే విషయం ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది మర్చిపోతూ ఉంటారు. ఒకసారి మర్చిపోవాలనుకున్నది జ్ఞాపకం పెట్టుకుంటాం. ఆ జ్ఞాపకం నేను, ఆ మరపు నేను. మీ హృదయంలో నేను ఎవడో గోవిందుడు అంటే పరాయి వాడు అనుకుంటున్నారు. మీ హృదయంలో ఉన్న పరమాత్మని నేనే. ఈ గోవిందుడు ఎవడో, మీ హృదయంలో ఉన్న పరమాత్మని నేనే. మీ హృదయంలో ఉన్న ఈశ్వరుని నేనే, గోవిందుని అంటే నేనే. మీ మరుపుని నేను, మీ జ్ఞాపకాన్ని నేను. ఓసారి మనం జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటాం, మర్చిపోతూ ఉంటాం. నీకు అర్థమవుతుంది, ఆ మరుపుని కూడా నేనే, మీ జ్ఞాపకాన్ని నేను, మీ మరుపుని నేను, మీ హృదయంలో ఉన్న అంతర్యాముగా వాడు నేను. గోవిందుడంటే, గోవిందుడంటే బయట వాడు, పరాయి వాడు అనుకుంటున్నారు. మీ ప్రాణానికి ప్రాణంగా, మీ జీవి మీ ఆత్మకి ఆత్మగా ఉన్నవాడు నేనే. మీ లోపల ఉన్నవాడినే ఈ రూపం ధరించి వచ్చి చెబుతున్నాను. అర్జున, ఈయన చంపగలవా నువ్వు? ఈ భీష్ముడిని చంపగలవా? ద్రోణుడిని చంపగలవా? కర్ణుడిని చంపగలవా? పని నేను చేసి పెడుతున్నాను, నువ్వు గౌరవం పొందు. వీళ్ళందరినీ చంపి పోగులు పెట్టించాను. ఎవరిని? ఈ భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, ఎవరిని? కర్ణుణ్ణి. వీళ్ళందరినీ చంపి పోగులు పెట్టించాను. నేను ఎవరినైతే చంపుతున్నానో, నేను ఎవరినైతే చంపి పోగులు పుట్టించానో వాళ్ళే నువ్వు చంపుతావు. నీకు అర్థమవుతుందా? పని నాది, గౌరవం నీది. నువ్వు చేతి రాడించి గౌరవం పొంది అర్జున అన్నాడు. వాడు ఇస్తాడు ఒకసారి, ఇది అసాధ్యం ఈ పని, మనం అవద ఈ పని మన వల్ల అవ్వదు అనుకుంటాం. కొన్ని కొన్ని పనులు ఉంటాయి ఇది అసాధ్యం అనుకుంటాం. ఒకసారి ఈశ్వరుని ప్రార్థిస్తే అది సాధ్యం చేసి పెడతాడు. ఎంచిత ఆయనకు అసాధ్యం లేదు కాబట్టి ఈ పని అసాధ్యం అని మనం అనుకుంటాం కొన్ని పనులు. ఒకసారి ఈశ్వరుని ప్రార్థిస్తాం అనుకోండి, అసాధ్యమేది భౌతికంగా చూస్తుంది సాధ్యము చేసి పెడతాడు వాడు ఈశ్వరుడు. ఆవిడ గోవర్ధన పర్వతం ఎత్తాడు గొప్పల కోసం కాదు. ఆ ఖాళీని నదిలోకి మిరిగి ఖాళీని సర్పాన్ని గర్వభంగం చేశాడు గొప్పల కోసం కాదు, దేవకోటికి ఉపకారం చేయటం కోసం. అలాగే నువ్వు కూడా చెయ్యి. ఏ గోళ, ఏమి గోళ, అలాగే నువ్వు కూడా చెయ్యి. అంటే నేను వ్యక్తిగత ప్రయోజనం ఆశించి చేయలేదు. గోవర్ధన పర్వతం ఎత్తానంటే ఎవరో ఒకరిద్దరు కాదు, జనసామాన్యం కోసం ఆ ఇంద్రుడి వర్షం కురిపిస్తుంటే దేవకోటిని కాపాడటానికే చేశాను. వ్యక్తిగతమైన ప్రయోజనం ఇందులో ఏమి లేదు. అలాగే నువ్వు ఏదైనా చేస్తే, నువ్వు ఏదైనా చేస్తే ఈశ్వరుడు ప్రీత్యర్థం ఇచ్చి మొఖాలు చూసి చేయక్కర్లేదు. అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడు ఉన్నాడు కదా, నన్ను చూస్తే చెయ్యి. అక్కడ అక్కడ మతం వద్దు, కులం వద్దు, గుణం వద్దు, వాడు మంచివాడో చెడ్డవాడో మనం వడ్డించుకెళ్తాం అనుకోండి. వడ్డాడు ఆ బూట్లు వడ్డించేటప్పుడు ఈ చెడ్డవాడో మంచివాడో చూస్తాం, వడ్డించిపోతూ ఉంటాం. నీకు అర్థమవుతుంది. అలాగే ఆ లోపల నీకు మీరు ఏదైనా పని చేస్తున్నా ఆడు రూపం చూడొద్దు, ఆడు గుణం చూడొద్దు. ఆ లోపల ఉన్నాడు కదా, నీకు అది అంతర్యామిగా ఉన్నాడు కదా నారాయణుడు ఉన్నాడు కదా, వాడిని చూస్తూ పని చేయండి. మీరు అజ్ఞానంలోంచి బయటకు వస్తారు, అశాంతి నుంచి విడుదల పొందుతారు. అదేంటి కృతి మహోదో పదం గురుండ ఈశ్వరార్పితం, ఈశ్వరార్పితం నేచ్చయాకృతం చిత్త శోధకం ముక్తి సాధకం. అంటే నువ్వు చేసే పని ఈశ్వర అర్పితంగా ఉంటే ఇది మంచి అనుకుంటారు అనుకోండి. మీరు అనుకోండి ఏదైనా భగవంతుడు ఇది మంచి అని చెప్పాడు అనుకోండి, మీ మనస్సు వద్దు వద్దు అని చెబుతున్నాను అనుకోండి. మీకు అర్థమవుతుంది, భగవంతుడు ఇది మంచి అని చెప్పాడు కానీ మీ మనస్సు ఇది వద్దు వద్దు అని చెబుతున్నాను అనుకోండి. మీ మనస్సును పక్కన పెట్టి భగవంతుడు చెప్పింది చేయండి. మీ మనస్సు ఏంటి రోజుకు 100 రకాలుగా ఉంటుంది. నీకు అర్థమవుతుంది, గుణాలే కదా, మనస్సు అంటే గుణాలే. అదే మీ మనస్సు ఈ పని చే భగవంతుడు ఈ పని చేస్తే మంచిదని చెప్పాడు అనుకోండి, మీ మనస్సు వద్దు వద్దు అంటాను అనుకోండి, మీ మనస్సు పక్కన పెట్టండి. మీ మనస్సును పక్కన పెట్టి భగవంతుడు చెప్పిన పని చేయండి. అప్పుడు ఎవరు ప్రీతి పొందుతారు? భగవంతుడు చెప్పాడు కాబట్టి మీరు చేస్తున్నారు కాబట్టి. అక్కడ ఉన్నవాడు ఎవడు? మీరు ఆ పని ఎవరి కోసం చేస్తున్నారు? భగవంతుడు ప్రీత్యర్థం చేస్తున్నారు. అప్పుడు ఎవరు ప్రీతి పొందుతాడు? భగవంతుడు సంతృష్టి అవుతాడు. ఎవడవుతాడు? భగవంతుడు శాంతి అవుతాడు. అది మీకే భగవంతుడు మీకు ఏది మంచిదో మీకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు. మీకు అర్థమవుతుందా? అంటే ఈశ్వర ప్రీత్యర్థం. మీ కోరికతో సంబంధం లేకుండా, మీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి కనుక చేస్తే మీరు, మీకు అర్థమవుతుందా? అప్పుడు మీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగాక ఆత్మసిద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగాక ఏం కలుగుతుంది? ఆత్మసిద్ధి కలుగుతుంది. అది క్రమం అన్నాడు భగవంతుడు. ఈశ్వరార్పితం నీ కోరిక పక్కన పెట్టి భగవంతుడు చెప్పాడు కాబట్టి, నీకు ఇష్టం లేకపోయినా భగవంతుడు చెప్పాడు కాబట్టి. ఈ మనస్సు ఒకసారి ఎగనిష్టగా చెబుతుంది. తీసి మనం అన్నం తినేటప్పుడు తాలింపు సరుకు వస్తాం, దానికి పక్కన పెట్టేస్తాం, దెబ్బలాడతాం, తాలింపు సరుకులతో దెబ్బలాడతాం, తీసి పక్కన పెట్టేస్తాం. ఇవి ఏదైనా అలాగే నీకు ఏదైనా తినేటప్పుడు నలకలు వస్తాయని నలకలతో దెబ్బలాడవు, తీసో పక్కన పెట్టి నీ మనసులోని అనవసరం గొడవలు పక్కన పెట్టి భగవంతుడి ప్రీతి అర్థం పాలించు. మీరు ఎల్లకాడ కూర్చుని సోది చెప్పుకోకండి, నా గురించి మాట్లాడుకోండి అన్నాడు కృష్ణుడు చెప్పింది. సోది గొడవలు వేసుకోకండి, సోది గొడవలు వేసుకోకండి, మీరు నా గురించి మాట్లాడుకోండి, నా గురించి మాట్లాడుకుని ఏడుస్తా కూర్చోకండి, మాట్లాడుకునే ఆనందం చూడండి, ఏడుపు బొకాలతో సిద్ధం అవుతండి. నా గురించి చెప్పుకుని ఏడవకు ఏడుస్తూ కూర్చోకండి, నా గురించి మాట్లాడుకుంటుంది. భగవంతుడి యొక్క జన్మ, భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క జ్ఞానం, భగవంతుడి యొక్క వైభవం, భగవంతుడి యొక్క మా ఈ లోకాలను ఎలా సృష్టించాడు భగవంతుడు, ఇదంతా భగవంతుడు ఎలా కనిపిస్తున్నాడు, మనకి అసత్యమే స్వచ్ఛమే ఎలా కనిపిస్తోంది, ఇదంతా భగవంతుడి యొక్క లీల అని, భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క వైభవాన్ని ఏంటి అనేదో నిజంగా కనిపిస్తోంది, అలా నిజంగా కనిపించడానికి ఏ భగవంతుడి మాయ అని నా గుణాలు, కళ్యాణ గుణాల గురించి చెప్పుకుంటూ, నా వైభవం గురించి చెప్పుకుంటూ, భగవంతుడికి ఉన్న శక్తి గురించి చెప్పుకుంటూ, భగవంతుడి అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలని చెప్పుకుంటూ, పరస్పరం బోధించుకుంటూ, పరస్పరం మాట్లాడుకుంటూ ఆనందముగా ఉండండి. ఏడుపు మొక్కలు తెలిసిద్దం అవుతుంది. అర్జున, ఈ లోకంలో ఎవరంటే నాకు బాగా ఇష్టం, వీజ్ క్లోజ్ టు మీ, వీజ్ నియర్ టు మీ, వీజ్ వెరీ క్లోజ్ టు మీ, వీజ్ నియర్ టు మీ, వీజ్ డియర్ టు మీ. అర్జున, నువ్వు నేనేదో కొన్ని మాటలు మాట్లాడుకున్నావు, నువ్వు నేను కొన్ని మాటలు, ఇది వేదాల సారం, ధర్మశాస్త్రం యొక్క సారం, ఉపనిషత్తుల సారం. మీరు ఈ నువ్వు నేను మాట్లాడుకున్న మాటలు, ఈ గ్రంథం ఎవరి జేబులో ఉందో ఆరింట్లో అన్ని వేదాలు ఉన్నట్టే. నువ్వు నేను మాట్లాడుకున్న మాటలు జాగ్రత్తగా అధ్యయనం చేసి, నీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా అధ్యయనం చేసి అర్థం చేసుకుని ముందు ఏం చేయాలి, నువ్వు నేను చెప్పుకున్న మాటలు అధ్యయనం చేయాలి, తర్వాత అర్థం చేసుకుని, అర్థం చేసుకోవడమే కాదు ఆనందించి ఆ మాటలు జుర్రుకుంటూ, వాక్యముని జుర్రుకుంటూ ఆ మాటల్ని అర్థం చేసుకుని ఆనందించాలి లోపల. ఆనందం అర్థమవుతుంటే ఆనందం అవుతుంది, ఆ మాటలు ఆనందించి, ఆ మాటలు ఆనందించి ఎంత ఆనందించాలో చెప్పమంటావా. ఇప్పుడు కాఫీ కప్పులో కాఫీ పోస్తా అంటే కప్పు నిండిపోయాక ఇంకా కాఫీ పోస్తా అంటే ఏమవుతుంది, కింద కారిపోతుంది. నీ ఆనందాన్ని నువ్వు ఆనందిస్తంటే నీ ఆనందం నీ హృదయం నిండా నిండిపోతుంది, తర్వాత పొంగుతుంది ఆనందం. ఏమవుతుంది తర్వాత పొంగుతుంది, తర్వాత ఏమవుతుంది ఆ పొంగుతుంది. కనీసం ఆ పొంగుతున్న ఆనందాన్ని పంచిపెట్టు, నీ హృదయం నిండి, కడుపు నిండిపోయింది, నీ హృదయం నిండిపోయింది, ఇంకా కారిపోతాను నీకు. ఆ కారిపోయిందన్నా కారిపోయిందన్నా నా కోసం పంచిపెట్టు. వాడి జ్ఞాన యోగి, జ్ఞానాన్ని పంచిపెట్టు. మనం అసూయలు పంచిపెడుతున్నాం, క్రోధాలు పంచిపెడతాం, పేచీలు పంచిపెడతాం, అభిజ్ఞని పంచిపెడుతున్నాం, అజ్ఞానాన్ని పంచిపెడుతున్నాం, అశాంతిని పంచిపెడుతున్నాం. కానీ వీడు ఈ గీత అమృతం తాగిన వాడు, ఆడు శాంతితోటి నిండిపోయి ఆ హృదయం నిండి ఆ హృదయం నిండిపోయి కారిపోతూ ఉంటుంది. ఆ హృదయం ఆనందంతో నిండిపోయి ఆ కారిపోతున్నది, ఆ కారిపోతున్నది కనీసం అది పంచిపెట్టి చాలు. వాడు నేను చూసి ఇష్టపడతాను, ఈ లోకంలోనే కాదు ఈ మూడు లోకాల్లో కూడా వాడికంటే నా హృదయానికి సమీపంగా ఎవడు ఉండడు. ఇది క్లోజ్ టు మీ, ఇది నీరెస్ట్ టు మీ, ఇది డీరెస్ట్ టు మీ అని చెప్పి ఆ జ్ఞానం యొక్క బోధం ఆ భగవద్ అనుభవం పొంది ఆ భగవంతుని మాటలు చెప్పేవాడికి వాడు 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 నాకు ఇష్టడు, వాడు నాకు భక్తుడు, వాడు నేను ప్రేమిస్తాను, వాడు వాడు నాకు అంతేవాసి అని ఎలా చెప్పుకుంటూ వస్తూ వాడి కనివి తీరక భగవంతుడంతటా వాడు భగవంతుడి గురించి బోధ చెప్పేవాడి గురించి మనం ఏదో వెరితిగా చెబుతున్నాం, వెరితిగా చెప్తాం, ఎక్కడో వెరుతుంది తెలియటం లేదని చెప్పి 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 అలా బోధించేవాడికి మినహాయింపు లేకుండా వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలతో సంబంధం లేకుండా పర్సనల్ ఎంజాయ్మెంట్ తోటి సంబంధం లేకుండా పర్సనల్ అప్స్ డౌన్స్ తోటి సంబంధం లేకుండా నన్ను హృదయంలో నింపుకుని ఇతరుల హృదయంలో నన్ను ఎరుకులోకి తీసుకొచ్చి ఆ గీత హృదయాన్ని గీత అమృతాన్ని ఎవడైతే ఇతరులకు బోధిస్తున్నాడో వాడు నాకు ఇష్టడని చెప్పాడు, భక్తుడని చెప్పాడు, వాడు మహాజ్ఞానని చెప్పాడు, ఆయన చెప్పాడు, ఈ చెప్పాడు, చివరికి ఏమని చెప్పాడంటే వాడే నేను, నేనే వాడి, వాడికి నాకు భేదం లేదు, వాడికి నమస్కారం పెడితే నమస్కారం నాకు కూడా అవుతుందన్నాడు. అక్కడికి తీసుకుపోయాడు ఒక మహాజ్ఞానికి మీరు నమస్కారం పెడితే ఆ నమస్కారం అక్కడ కాదు నాకని చెప్పింది. వాడికి మంచి నీళ్ళు ఇస్తే నాకు అందుతాయి మంచి నీళ్ళు, వాడికి కాఫీ ఇస్తే కాఫీ వాడికి తాగలేదు నేను తాగుతున్నాను, వాడికి పెట్టే ప్రతి నమస్కారం నాకు అంటుంది. నీకు అర్థమవుతుందా? చెట్టుకి మొదట్లో నీళ్లు పోస్తే ఆకుడికి రబ్బరికి ఎలా ఉంటుందో ఒక జ్ఞానికి మీరు ఒక జ్ఞానికి మీరు నమస్కారం పెడితే ఆ జ్ఞానికి నమస్కారం పెట్టాను మీరు అనుకుంటారు, వాడికి కదా నమస్కారం నాకంటుంది. వాడికి నాకు తేడా చూడకండి, వాడే నేను, నేనే నేనే వాడని చెబుతూ ది సెడ్ ఇస్ మై సెల్ఫ్, జ్ఞాని ఇస్ మై సెల్ఫ్, జ్ఞానం ఇస్ మై సెల్ఫ్. జ్ఞానంతో సమానమైంది, పవిత్రమైంది ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేదు, అంతకంటే పవిత్రమైంది ఏమీ లేదు. అర్జున, అట్టి జ్ఞానాన్ని సముపార్జించడానికి గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని పొందు. చెప్పాడని వాడు ఇష్టడన్నాడు, వాడు నాకు భక్తుడు అన్నాడు, ఇది డియర్ టు మీ అన్నాడు, ఇది వెరీ క్లోజ్ టు మీ అన్నాడు, వాడు నాకు అంతేవాస అన్నాడు, వాడు నేను ఒకటి చివరికి వచ్చి ఏదో ఏదో వెళితే ఏదో మనం సరిగ్గా చెప్పలే పోతున్నాం అనుకున్నాడు భగవంతుడు అంటేవాడు. వాడే నేను, నేనే వాడి, వాడికి నాకు మధ్య భేదం చూడకుండా అక్కడికి తీసిపోయాడు అభిన్న స్థితికి, అభేద స్థితికి తీసిపోయాడు జ్ఞానం, అంత జ్ఞానం ఆ స్థితికి తీసిపోయాడు. దిస్ ఏజ్ ఇస్ మై సెల్ఫ్, జ్ఞాని ఇస్ మై సెల్ఫ్. అది మీరు కాలక్షేపం బొటానీలతోటి కాలక్షేపం మాటలు చెప్పుకోకుండా ఈ గుణ ప్రకృతి గుణాలకు సంబంధించిన మాటలు చెప్పు, ప్రకృతి గుణాల గురించి చెప్పుకున్న ప్రకృతిలో కూరుకుపోతారు, మహాచీకటి మహా అంధకారంలో కూరుకుపోతారు. అది కృష్ణుడు అది ఏదో ఊహించి రాసింది కాదు, దర్శించి రాశాడు. ఇలా పుస్తకం చేతిలో ఉంది, మస్తకం ఎక్కడికి 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 వెళ్ళి గోవింద 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 గోవింద. మీరు వేదాల్లో చాలా మంత్రాలు చదువుతున్నారు, గీతలో శ్లోకాలు చదువుతున్నారు, మరి పుణ్య పుణ్య పరమాత్మను తెలుసుకోవడానికి యజ్ఞాలు చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? మీరు యజ్ఞాలు చేసినా సాధనలు చేసినా మీరు యజ్ఞాలు చేసినా సాధనలు చేసినా ఆ భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చదివినా వేదంలో ఉన్న రుక్కులు చదివినా వేదంలో ఉన్న మంత్రాలు చదివినా ఇవన్నీ దేనికోసం? నన్ను తెలుసుకోవడానికి అర్జున. ఇవన్నీ కాలక్షేపం కోసమే, నేను గోవిందుడిని, నన్ను తెలుసుకోవడానికి ఈ యోగాలు, ఈ గీతలు, ఈ సత్కర్మలు, ఈ నిష్కామ కర్మలు, ఈ నదుల్లో ములగటాలు, గుడులు చుట్టూరు తిరగటానికి ఇవన్నీ కాలక్షేపముగా కాలక్షేపం పోటం ఇల్లా, ఇవన్నీ నన్ను తెలుసుకోవడానికి ఇవన్నీ మీరు మార్చిపోతాను. మీ పూజలు, మీ జపాలు, నీ ధ్యానాలు, నీ సత్కర్మలు, నీ గుళ్ళు కట్టించడాలు, నీ సత్సరాలు కట్టింది, అన్ని దీని అంతటికీ తాత్పర్యం ఏమిటి? నేనే అర్జున. వాడే గోవిందుడు, వాడే వాడే నారాయణుడు, వాడే ఈశ్వరుడు. వాడే గోవిందుడి, వాడే నారాయణుడు, వాడే ఈశ్వరుడు. గోవింద ఇంటికాడే మీ కోరిక లేదని నడగడతాను. ఇంటికాడ కూడా మీరు కొంచెం శాంతిగా ఆ శాంతిలో, భగవంతుడి చెప్పిన శాంతిలో మీరు ఊగిసి నడతంటే మీకు ప్రాణవాయు అందదు, మీకు అసలు గాలి అందదు. అంత ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఆ శాంతిగా. ఆ శాంతిలో మీరు కూరుకుపోయినప్పుడు అసలు గాలి అందదు మీకు, మీ బుక్కు గాలి అందదు. పీల్చుకోవడానికి అది డివైన్ పీస్, డివైన్ లవ్, డివైన్ వర్క్, పర్మనెంట్ లవ్, అన్డివైడెడ్ అన్న ఒరైలీ లవ్, అన్న ఒరైలీ పీస్, అన్న ఒరైలీ హ్యాపీనెస్, నాట్ టెంపరీ పీస్, ఇట్ ఇస్ పర్మనెంట్ పీస్. అంటే ఏదో మీకు ఇంటికాడ కోరికలు నెరవేరినప్పుడు కూడా, మీరు అనుకున్న పనులు నెరవేరినప్పుడు కూడా మీరు శాంతిగా ఉంటారు. అచ్చవాడిని అనుకోకండి, ఇలా బుడబొక్కల గొడవలు వేసుకొని రాకండి. ఇట్ ఇస్ డివైన్ పీస్, ఇట్ ఇస్ పర్మనెంట్ పీస్. అన్నబోరండి, అది అలౌకిక శాంతి, అది అభౌతిక శాంతి. ఇది పంచభూతాలకి, జీవకోటికి, ప్రకృతికి అందే శాంతి కాదండి. మీ శరీరానికి ఆ శాంతి, ఆ శాంతి, ఆ శాంతిలో మీరు ఊగిసలాడేటప్పుడు, మీ శరీరానికి చావు వచ్చినప్పుడు మీకు ఎర్రచేయం కుట్టినట్టు కూడా ఉండదు. అదే శరీరం పోతాను ఏంటని కూడా అనిపించదు. అట్టిగా శాంతి. ఇదేంటి మీకు ఎప్పుడు కోరికలు నెరవేరినప్పుడు శాంతిగా ఉంటారు, అటువంటిది అనుకోకండి. అది ప్రపంచకు సంబంధించింది, అదే అది ప్రాపంచకి సంబంధించిన, అది నిలబడి చెక్కటి కాదు, మన కాల ప్రవాహంలో జారిపోతున్నది. వచ్చిన కోళ్ళ మంచిదే, ఎప్పుడు వరకు ఎదురు తిరిగే వరకు అది ఎప్పుడు ఎదురు తిరుగుతుంది చూసి చూసి కొంచెం చనువయ్యాక ఎదురు తిరుగుతుంది. ఇవన్నీ నిలబడి టిక్కెట్లు కాదు. నీకు ఏదైనా సంతోషం వచ్చింది అనుకోండి, ఇది కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది అనుకోండి. దుఃఖం వచ్చింది అనుకోండి, ఇది కూడా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది అనుకోండి. ఎప్పుడు ఉండేది కాలం, కాలానికి అతీతంగా, దేశానికి అతీతంగా, ప్రాంతానికి అతీతంగా, చావు పుట్టికలకు అతీతంగా, పంచభూతాలకు అతీతంగా ఉండేది ఎవడు? ఈశ్వరుడు ఒక్కడు. వాడి పాదాలను ఆశ్రయించండి, వాడి మీకేది మంచిది చేస్తాడు. వాడిని గౌరవించండి, వాడిని గౌరవించండి, వాడికి నమస్కరించండి, వాడికి పూజించండి, వాడిని విశ్వసించండి, వాడి మీద విశ్వాసం పెంచుకోండి. సునామీ వస్తాండి, సునామీ వస్తాండి. Oh. దుర్యోధను అంటున్నాడు వాడంత వీడంత అంటున్నాడు. కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడంటే వాడంత వీడంత అంటున్నాడు ఎవడు దుర్యోధనుడు. వాడంత వీడంత అలా నువ్వు అనుకుంటానే ఉండు. అర్జునుడు రథంలో ఆ గుర్రాల కళ్యాణి పట్టుకుని ఆ రథం నేను చోలుతాను. ఎవడు రథం? నీ యుద్ధం చేయను. అర్జునుడు రథం తోలుతాను. కృష్ణుడికి పార్థసారథి అంటే పార్థుడికి డ్రైవర్గా పనిచేశాడు. నేను అర్జునుడు రథం మీద కూర్చుని రథం తోలుతాను. నేను అర్జునుడు రథం మీద కూర్చునే వరకు నువ్వు అలా అనుకుంటూ ఉండు. వాడేంత వీడంత అంటారా చర్మం ఒలిచేస్తా అన్నాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడెంత వీడెంత అది పుచ్చుకుని ఏది ఆ గుర్రాలను చూరే కర్ర పుచ్చుకుని రథం మీద కూర్చుని వరకు అనుకో అంతే అక్కడితో ఆకరం అయిపోయి. నువ్వు ఏ కర్ణుని నమ్ముకుని ఏ ద్రోణుని నమ్ముకుని ఏ భీష్ముని నమ్ముకుని యుద్ధం చేస్తున్నావో ఫినిష్ అన్నాడు. అయితే వాడు ఇష్టం అనుకో వాడెంత వీడెంత వాడెంత అంటున్నాడు ఎవడు అలా అనుకో అన్నాడు. ఎప్పుడు నేను రథం మీద కూర్చున్న వరకు. అలాగే ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా అలా అనుకోవచ్చు. సునామీ వస్తుంది అది వచ్చే వరకు అనుకోండి. వాడిని ఓడించేస్తాను ఈయన్ని ఓడించేస్తాను అనుకోండి. వచ్చేస్తాను సునామీ వచ్చేసాడు. వస్తాడు కానీ వచ్చేశాడు. అప్పుడు దాకా అనుకో దుర్యోధన అన్నాడు. ఎప్పుడు వాడంత వీళ్ళని ఊరు చేస్తానంటాడు. అంటే వాడు ఉద్దేశి కర్ణుడి ముందు ద్రోణుడి ముందు ఎవరు ఆగలేరాను అనుకోమన్నాడు. నేను ఎప్పుడు వరకు అనుకో నువ్వు నేను రథం మీద కూర్చున్న వరకు. అక్కడ తర్వాత ఒక్కొక్కరిని వాడు పోగులు పెట్టి వదిలేస్తాను. వాడు దేవుడు అది సునామీ. సునామీకి ఇంక మెరక పల్లం ఉండదు. అనుకోవాలని ఇష్టం వచ్చినట్టు అనుకో. ఎప్పుడు వరకు నేను రథం మీద వచ్చి కూర్చున్నా వరకు. ఉత్తర కుమారుడు ఉత్తర కుమారుడు ఈ ఆవులని పట్టిపోయారు. ఉత్తర రాజు ఆడు ఎవడ విరాట్ రాజు ఆవులని గోవులు తోలిపోయారు కదా. భీష్ముడికి సూక్ష్మ బుద్ధి ఉంది. భీష్ముడు బుద్ధి సూక్ష్మత ఉంది. బీజుడు తోలిపోతే మిగతా కర్ణుడు ద్రోణాచార్య వీళ్ళంటే వారేంటే ఉత్తర కుమారుడు ఆడు ఆడు యుద్ధానికి వస్తున్నాడు. వాడని చెప్పు వాడిని ఊజేస్తూ ఆయన ఊజేయచ్చు. ఉత్తర కుమారుని ఓడించడం అని చెప్పు ఆయన ఎంత ఊజేస్తాం ఆయన చంపేస్తాం ఆ విరాట్ రాజు గోవులన్నీ మనం తోడిపోదాం అనుకుంటున్నారు. వాడంత వీడంత అంటున్నారు. ఎవరో వీళ్ళు దుర్యోధనుడు కర్ణుడు వాడంత ఉత్తర కుమారుడు అంత అంటున్నారు. భీష్ముడి జ్ఞాని రమణ మహర్షి గారు కూడా చెప్పారు భీష్ముడి జ్ఞానని. అయితే బుద్ధి మారి బ్యాక్ పార్టీ ఇది ప్రారంభం. మంచివాడు చెడ్డ పార్టీలో ఉన్నాడు. దాన్ని ఏమంటారంటే ఏ గుడ్ మ్యాన్ ఈయన బ్యాడ్ పార్టీ. భీష్ముడు చాలా మంచివాడు కానీ దుర్మార్గుల పక్షంలో ఉన్నాడు. అది ఏంటి ఎందుకు ఎలా ఉన్నాడంటే రమణ మహర్షి గారు అంతా వాడు చెప్పారాడు మహాజ్ఞాన. ఎవరు భీష్ముడు? వాడు ఎవరి పార్టీలో చెడ్డ పార్టీలో ఉన్నాడు. ఆయన వాడు జ్ఞానే అన్నాడు. ఎవరు? రమణ మహర్షి గారు మహాజ్ఞానం చెప్పారు. ఆ బుద్ధి సూక్ష్మత వాడుకుంటున్నాం. ఈ దుర్యోధనుడు కర్ణుడు అంటున్నాడు ఊజేస్తా అంటారు. అది రథం మీద ఆడే వస్తున్నాడు. ఎవరు? రథం మీద ఆడి ఉన్నమాట నిజమే. ఎవడు? ఉత్తర కుమార్. ఆడితో పాటు రథాన్ని అర్జునుడు తోలుతున్నాడు. అంటే అర్జునుడు ఉద్దేశం వాడిని నెపం పెట్టి వీడు యుద్ధం చేసి వీళ్ళందరం చదివేద్దాను అది వీడు గ్రహించటం లేదు. ఎవడు? దుర్యోధను. వాడికి జ్ఞాని ఎవడు? భీష్ముడి జ్ఞాని గుర్తించినాడు. వచ్చడి వాడు ఉత్తర కుమారుడు కాదు, వచ్చడి వాడు ఫాల్గునుడు. చర్మం ఒలిచేస్తాడు. వచ్చేస్తాను సునామీ వచ్చేసింది. అప్పుడు భీష్ముడు అంటాడు వచ్చిన వాడు ఉత్తరకుమార్ ఉత్తర రాజు కొడుకు అనుకుంటున్నాడు, వాడు నిజంగా రథం మీద కానీ ఇద్దరు ఉన్నారు. అది పల్గునుడు ఉన్నాడు, అర్జునుడు మారు వేషంలో ఉన్నాడు. అర్జునుడు మారు వేషంలో ఉన్నాడు, వాడు రాజకుమారుడుగా ఉన్నాడు. ఎవడో భీష్ముడు చూశాడు, భీష్ముడు ఊదేస్తాం అని డిపాజిట్లు లేకుండా చేసేస్తాం. ఇప్పుడు అంటున్నాడు కదా వీళ్ళు ఓడిపోతారు, చివరికి వస్తాను సునామీ వచ్చేసింది. అప్పుడు ఏమన్నాడంటే భీష్ముడు చెప్పమంటారా, భీష్ముడు చెప్పమంటారా, వచ్చేవాడు ఉత్తర కుమారుడు కాదు, వచ్చేవాడు వాడు ఫల్గుణుడు. వచ్చిన వాడు అర్జునుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అంటే అప్పుడు వరకు వాగినోడు ఒకసారి ఓరు మూసిచ్చారు. ఇంకా ఓడిపోయాక ఏం చేస్తారు, వచ్చిన వాడు ఫల్గుణుడు, వాడు చీకట్లో కూడా యుద్ధం చేస్తాడు. ఓ మనం పగలు కొంతమంది పగలే యుద్ధం చేయగలరు, రెండు రాత్రులు కూడా యుద్ధం చేస్తాడు, శబ్దాన్ని బట్టి బాణం విడిచిపెట్టగలడు. అడిగి రాత్రి భాగంలో కూడా శబ్దాన్ని బట్టి బాణం విడిచిపెడతాడు. వచ్చని వాడు ఫల్గుణుడు అని చెప్పి అజాగ్రత్తగా ఉండకండి, జాగ్రత్తగా ఉండ, మనం అజాగ్రత్తగా ఉన్నా జాగ్రత్తగానే పారిపోతే ఎంత చోరగా జరిగింది. వచ్చని వాడు సునామీ వచ్చేశాడు, వచ్చని వాడు ఫల్గుణుడు. అంకెళ్తు నువ్వు ఆ దుర్యోధనతో చెప్తాను విశ్వంసరేటు అనుకోవగా, నేను విశ్వంసరేటు అనుకో. ఎప్పుడు వరకు అనుకో, నేను రథం మీద కూర్చున్న వరకు, నేను ఆ తొట్టులో కూర్చున్న వరకు అనుకు, నేను ఆ తొట్టులో కూర్చుంటాను వచ్చు అప్పుడు వరకు అనుకు. ఇక్కడ అర్థం ఏంటంటే కృష్ణుడు దేవుడని దుర్యోధనుడు తెలుసు, భీష్ముడికి తెలుసు. తర్వాత ఇంకోటి అవతార పురుషుడు భూమి మీదకి వచ్చేప్పుడు అవతార పురుషుడు అని అందరికీ తెలియదు. ఒక అవతార పురుషుడు భూమి మీదకి వస్తాడనుకోండి, ఆ జ్ఞానం తాలూకు వైభవం లేని వాడు, సాధన సంస్కారం లేని వాడు, సౌహృదం లేని వాడు, సద్బుద్ధి లేని వాడు, అవతార పురుషుడు వచ్చిన గుర్తించినారు, అవకాశాన్ని కూడా వదిలేస్తారు. కృష్ణుడు దేవుడని దుర్యోధన భీష్ముడికి తెలుసు, రమణ మహర్షి గారికి ఆత్మజ్ఞానం ఉందని గణపతి శాస్త్రి అన్నాడు. రమణ మహర్షి గారికి ఆత్మజ్ఞానం, కొంతమంది ఏదో రమణ మహర్షి గారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతున్నారు కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది ఏదో మహాత్ముడు మహాత్ముని చూసొద్దామని కొంతమంది అనుకోవచ్చు. ఆయన మహాజ్ఞాని, బ్రహ్మజ్ఞాన సంగతి లోకంలో ముగ్గురు నలుగురికి తప్పించి తెలియదు అన్నాడు గణపతి శాస్త్రి. ఏదో మహాత్ముని దర్శిస్తే పుణ్యం వస్తుంది కదా, వెళ్ళి దర్శించొద్దామని కొంతమంది అనుకోవచ్చు, కానీ రమణ మహర్షి బ్రహ్మజ్ఞాని, స్కందుడి యొక్క అంశంలో కుమారస్వామి అంశంతో జన్మించాడన్న సంగతి లోకంలో నలుగురు ముగ్గురికి తప్పించి మిగతా వాళ్ళకి తెలియదు, తెలుసున్నా అనుకున్నా తెలియదు. ఈ మాట గణపతి ముని చెప్పాడు. ఓం 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 శాంతి శాంతి శాంతి.